विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिगा जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यम् त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरवो रसिकाः भुवि भावुकाः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं अतसी पुष्पसंकाशं हारनूपुरशोभितं रत्नकंकणकेयूरं कृष्णं वंदे जगद्गुरुं कुटिलालकसंयुक्त पूर्णचंद्रनिभाननम् विलसत्कुण्डलधरं कृष्णं वंदे जगद्गुरुं मंदारगंधसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभम् यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेळिसंयुक्तं पीताम्बरसुशोभितं అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. ఓం బ్రహ్మానంద ప్రదాయకాయ నమః. ఓం అజ్ఞాన తిమిరాదిత్యాయ నమః. ఓం సుజ్ఞానాంబుధి చంద్రమసే నమః. ఓం వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః. ఓం శ్రీమతే నమః. ఓం ముక్తిప్రదాయకాయ నమః. ఓం శిష్యోపదేశ నిరతాయ నమః. ఓం భక్తాభీష్ట ప్రదాయకాయ నమః. ఓం సూక్ష్మ తత్వ రహస్య జ్ఞాయ నమః. ఓం కార్యాకార్య ప్రబోధకాయ నమః. ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః. ఓం శిష్యహృత్తాపహారకాయ నమః. ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః. ఓం సర్వతంత్ర స్వతంత్రధియే నమః. ఓం అద్వైత స్థాపనాచార్యాయ నమః. ఓం సాక్షాత్ శంకర రూపధృతే నమః. ఓం షణ్మత స్థాపనాచార్యాయ నమః. ఓం త్రయీ మార్గ ప్రకాశకాయ నమః. ఓం వేద వేదాంత తత్వజ్ఞాయ నమః. ఓం దుర్వాది మతఖండనాయ నమః. ఓం వైరాగ్య నిరతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం సంసారార్ణవ తారకాయ నమః. ఓం ప్రసన్నవదనాంభోజాయ నమః. ఓం పరమార్థ ప్రకాశకాయ నమః. ఓం పురాణ స్మృతి సారజ్ఞాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం మహతే నమః. ఓం శుచియే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం నిరాతంకాయ నమః. ఓం నిస్సంగాయ నమః. ఓం నిర్మలాత్మకాయ నమః. ఓం నిర్మమాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం విశ్వవంచపదాంబుజాయ నమః. ఓం సత్వప్రధానాయ నమః. ఓం సద్భావాయ నమః. ఓం సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం సారహృదయాయ నమః. ఓం సుధియే నమః. ఓం సారస్వతప్రదాయ నమః. ఓం సత్యాత్మనే నమః. ఓం పుణ్యశీలాయ నమః. ఓం సాంఖ్యయోగ విచక్షణాయ నమః. ఓం తపోరాశయే నమః. ఓం మహాతేజసే నమః. ఓం గుణత్రయ విభాగవిదే నమః. ఓం కలిఘ్నాయ నమః. ఓం కాలకర్మజ్ఞాయ నమః. ఓం తమోగుణ నివారకాయ నమః. ఓం భగవతే నమః. ఓం భారతీజేత్రే నమః. ఓం శారదాహ్వాన పండితాయ నమః. ఓం ధర్మాధర్మ విభాగజ్ఞాయ నమః. ఓం లక్ష్యభేద ప్రదర్శకాయ నమః. ఓం నాదబిందు కళాభిజ్ఞాయ నమః. ఓం యోగిహృత్ పద్మభాస్కరాయ నమః. ఓం అతీంద్రియ జ్ఞాననిధయే నమః. ఓం నిత్యానిత్య వివేకవతే నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిన్మయాత్మే నమః. ఓం పరకాయ ప్రవేశకృతే నమః. ఓం అమానుష చరిత్రాఢ్యాయ నమః. ఓం క్షేమదాయనే నమః. ఓం క్షమాకరాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం భద్రప్రదాయ నమః. ఓం భూరిమహిమ్రే నమః. ఓం విశ్వరంజకాయ నమః. ఓం సప్రకాశాయ నమః. ఓం సదాధారాయ నమః. ఓం విశ్వబంధవే నమః. ఓం శుభోదయాయ నమః. ఓం విశాలకీర్తయే నమః. ఓం వాగీశాయ నమః. ఓం సర్వలోకహితోత్సుకాయ నమః. ఓం కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః. ఓం కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్యయంత్రస్థాపన దీక్షితాయ నమః. ఓం శ్రీచక్రాత్మకతాటంక తోషితాంబా మనోరథాయ నమః. ఓం శ్రీ బ్రహ్మసూత్రోపనిషద్భాష్యాది గ్రంథకల్పకాయ నమః. ఓం చతుర్దిక్ చతురామ్నాయ ప్రతిష్టాత్రే నమః. ఓం మహామతయే నమః. ఓం ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమః. ఓం సర్వదిగ్విజయప్రభుయ నమః. ఓం కాషాయ వసనోపేతాయ నమః. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. ఓం జ్ఞానాత్మకైక దండాఢ్యాయ నమః. ఓం కమండలు లసత్కరాయ నమః. ఓం గురు భూమండలాచార్యాయ నమః. ఓం భగవత్పాద సంజ్ఞకాయ నమః. ఓం వ్యాస సందర్శన ప్రేతాయ నమః. ఓం ఋష్యశృంగపురేశ్వరాయ నమః. ఓం సౌందర్యలహరి ముఖ్య బహుస్తోత్ర విధాయకాయ నమః. ఓం చతుష్షష్టి కళాభిజ్ఞాయ నమః. ఓం బ్రహ్మరాక్షస మోక్షదాయ నమః. శ్రీమన్ మండన మిశ్రాఖ్య స్వయంభూ జయసన్నుతాయ నమః. ఓం తోటకాచార్య సంపూజ్యాయ నమః. ఓం పద్మపాదార్చితాంఘ్రికాయ నమః. ఓం హస్తామలక యోగేంద్ర బ్రహ్మజ్ఞానప్రదాయకాయ నమః. ಓಂ ಸುರೇಶ್ವರಾಖ್ಯ ಸಚ್ಚಿಷ್ಯ ಸಂನ್ಯಾಸಶ್ರಮದಾಯಕಾಯ ನಮಃ. ಓಂ ನೃಸಿಂಹಭಕ್ತಾಯ ನಮಃ. ಓಂ ಸದ್ರತ್ನಗರ್ಭಹೇರಂಬ ಪೂಜಕಾಯ ನಮಃ. ಓಂ ವ್ಯಾಖ್ಯಾಸಿಂಹಾಸನಾಧೀಶಾಯ ನಮಃ. ಓಂ ಜಗತ್ಪೂಜ್ಯಾಯ ನಮಃ. ಓಂ ಜಗದ್ಗುರವೇ ನಮಃ. ಓಂ ಶ್ರೀಮಚ್ಛಂಕರ ಭಗವತ್ಪಾದಾಚಾರ್ಯ ಸ್ವಾಮಿನೇ ನಮಃ. ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮಡು ಅಘಾಸುರುಣ್ಣಿ ಸಂಹರಿಸಿ ಕಡುಪುಲೋ ಉನ್ನ ಪಿಲ್ಲಲಂದರನ್ನೀ ಬತಿಗಿಂಚಾಡು, ದೋಡಲಂದರನ್ನೀ ಬತಿಗಿಂಚಾಡು. ಒಕ ಸಾಮಾನ್ಯ ಗೋಪಬಾಲಕುಡಿಗೆ ಈ ಶಕ್ತಿ ಎಲ್ಲ ವಚ್ಚಿಂದಿ ಅನಿ ತಾತ್ಕಾಲಿಕಂಗಾ ರಜೋಗುಣಂಲೋ ಪಡಿ ತಾನು ಒಕ ಲೋಕಾನಿಕಿ ಪ್ರಭುವುನಿ ಸೃಷ್ಟಿಕರ್ತನಿ ಅನೇಟಟುವಂಟಿ ಒಕ ಅಹಂಕಾರಂಲೋ ಭ್ರಮಲೋ ಪಡಿ ಬ್ರಹ್ಮದೇವುಡು ಪಿಲ್ಲಲ್ನಿ ದೋಡಲ್ನಿ ಮಾಯಂ ಚೇಸಾಡು. ಇಪ್ಪುಡು ಶ್ರೀಕೃಷ್ಣುಡು ದಿವ್ಯ ದೃಷ್ಟಿತೋ ಮೊತ್ತಂ ಅಂತಾ ಕನಿಪೆಟ್ಟಿ ಇಪ್ಪುಡು ಬ್ರಹ್ಮಗಾರಿ ನನ್ನು ಪರೀಕ್ಷಿಸಾಲನುಕುನ್ನಾಡು. ముందేమో దూడల్ని దాచాడు, దూడల కోసం వెతకడానికి వెళ్తే ఈసారి గోపాలకుల్ని దాచాడు. నన్ను వంచవలసిన అవసరం ఏమొచ్చింది బ్రహ్మకి? కేవలం రజోగుణము యొక్క ప్రధాన లక్షణం. రజోగుణము అంటే నేను గొప్పవాణ్ణి, అధికారిని, ఈ పని చెయ్యగలవాడిని అనుకోవడానికి రజోగుణం అని పేరు. రజస్సు యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? సహజంగా ప్రతి వ్యక్తులు అంతో ఎంతో ఉంటుందనుకోడది, లేకుండా పని జరగదట. రజోగుణమే లేకపోతే పనులు ఎలా జరుగుతాయి? రౌతు మెత్తగా ఊరుకుంటే గుర్రం దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది. కాబట్టి అప్పుడప్పుడు దాన్ని అదుపులో పెట్టడానికి కోపం నటించవలసిందే, కానీ అది ఎక్కువ అయిపోకూడదు. రజోగుణ ప్రధానుడు అనే శబ్దమునకు అర్థం ఏమిటంటే నేను మాత్రమే సమర్థుడిని, నాకు ఏ పనైనా చెయ్యగలిగేటటువంటి శక్తి ఉంది, నేను చెబితే ఈ లోకంలో వాళ్ళందరూ వినాలి అనేటటువంటి ఊహ ఎవడికొస్తే వాడు రజోగుణ ప్రధానుడు. అలాంటి రజోగుణం వల్ల ఏమవుతుందట, పూజ్యుల్ని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడతాం. మనకి రజోగుణం పెరిగితే, అంటే నేను సమర్థుడిని అనే భావం ఎక్కువైపోతే, దానివల్ల మహాత్ముల్ని తిట్టకూడని వాళ్ళని కూడా తిడతారు, వాళ్ళని కూడా పరీక్షిస్తారు, చెప్పిన మాట వినరు. రజోగుణ ప్రధానుల మొదటి లక్షణం ఏమిటంటే పూజ్యుల పలుకులు ఆలకించరు. ఏది నీకు శ్రేయస్సో దాన్ని గురువులు చెబితే దాన్ని వినకుండా చిత్తం వచ్చినట్టు నడుచుకుంటారు. దీనికంటే ఇంకో ఏడాకులు ఎక్కువ చది తమోగుణం అని ఉన్నది, అది మరీ మూర్ఖత్వం. అదిక తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళే అంటాట. కుందేలుకు మూడు కాళ్ళే ఉంటాయండి, నేను పట్టుకున్నాను కుందేల్ని, దానికి మూడే ఉన్నాయి, కాబట్టి లోకల్లో కుందేళ్లకు మూడు కాళ్ళే, నాలుగు కాళ్ళు లేవు అంటాట. వాళ్ళకి నిద్ర కూడా సహజంగా ఎక్కువ వస్తుంది తమోగుణ ప్రధానులు. అందుకే మీరు ఎప్పుడు పెడితే అప్పుడు వీలున్నప్పుడల్లో నిద్రపోతూ ఉంటారన్నమాట. దానికి గల కారణం అది అనారోగ్యం కూడా, తమోగుణం వల్ల అనారోగ్యం వస్తుంది. ఈ గుణములను అదుపులో పెట్టాలి. బ్రహ్మగారు తాత్కాలికంగా రజోగుణ ప్రధానుడయ్యాడు, కానీ శాశ్వతమైన లక్షణం కాదు. అందువల్లే ఆయన తర్వాత ఆ భ్రమలోంచి బయటపడ్డాడు. ప్రస్తుతం నన్ను వంచాడు, అది రజోగుణం యొక్క ప్రధాన లక్షణం. ఇప్పుడు ఈ మహాత్ముణ్ణి నేను ఏం అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన ఎంత చెడ్డా నా బిడ్డ గనక. ఈ లోకంలో అందరూ నా పిల్లలే, అందులో ఆయన ప్రత్యేకంగా సృష్టికర్త ఒక అధికారిగాని నేను నియమించాను. నేను నియమించిన, నా చేత నియమింపబడిన అధికారిని ఈ క్షణమే భ్రష్టుణ్ణి చేయటం తప్పు. భగవంతుడు ఏం చేస్తాడంటే మనందరికీ కొంతకాలం ఒక పదవి ఇస్తాడట, దానికి ఒక పదవీ కాలం కూడా నిర్ణయిస్తాడు. ప్రజలం మనం ఎన్నుకున్న వాళ్ళమే, ఐదేళ్లలో పడగొట్టలేం కదా, ఐదేళ్లు ఎవడేం చేసిన అనుభవించవలసిందే కదా. అలాగే భగవంతుడు కూడా ఒక్కొక్క వ్యక్తికి కొంత పదవీ కాలం ఇస్తాడు. బ్రహ్మగారికి నూరేళ్లు ఇచ్చాడు కదా, ఈ నూరేళ్లు అయ్యేదాకా మధ్యలో పడగొట్టకూడదు, తప్పు చేస్తే కాస్త శిక్షించాలి తప్ప. పైగా ఇక్కడ చాలామందికి ఒక అనుమానం, ఆయన శిక్షించక్కర్లేదు కానీ బ్రహ్మగారు దాచిన పిల్లల్ని దూడల్ని కొండగుహలోంచి తాను తిరిగి తీసుకురావచ్చు కదా అని. అలా తీసుకొస్తే బ్రహ్మకి ఇంకా రజస్సు పెరుగుతుందిట, మన మాట వినని వాడి మీద కోపం పెరిగిపోతుంది, ఇంకా ఇంకా బ్రహ్మ తప్పులు చేస్తాడు, తప్పులు చేసి బ్రహ్మ భ్రష్టుడవుతాడు. ఒక వ్యక్తి భ్రష్టుడవడం ఆయనకి ఇష్టం లేదు. నిజంగా శ్రీకృష్ణుడు తలుచుకుంటే బ్రహ్మగారు ఎక్కడో కొండగుహలో దాచిన పిల్లల్ని చూపులతో తేగలడు. అలా తెచ్చిన వెంటనే అవుతుందనమాట, నేను దాచాను, ఈ కృష్ణుడు తెచ్చాడు, వీడి సంగతి ఏమిటో చూద్దామని ఇంకా కృష్ణుడి మీద కక్ష కడతాడు. దానివల్ల ఏమవుతుంది, తపశ్శక్తి తగ్గిపోయి బ్రహ్మ భ్రష్టుడైపోతాడు, తప్పులు ఎక్కువ చేస్తాడు. అందుకని అతన్ని తప్పులు ఎక్కువ చెయ్యనివ్వకుండా చూడడం కోసమని చిన్నపిల్లవాడిని కాసేపు ఆటలాడుకొనిద్దాంలే అని శ్రీకృష్ణుడు కాస్త మెత్తబడ్డం వల్ల ఏ కారణం చేతనైతేనే బ్రహ్మగారు దాచినటువంటి పిల్లల్ని దూడల్ని కొండగుహ నుంచి మాత్రం తేకుండా మీరు అక్కడే నిద్రపోండిరా అనుకున్నాడు. బ్రహ్మని ఏమన్నాం, మరి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఇంటికి వెడితే పాపం ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు, దూడల యొక్క యజమానులు, కృష్ణ నీతో పాటు దూడల్ని పంపాం, పిల్లల్ని పంపాం, మా పిల్లల్ని దూడల్ని ఎక్కడో వదిలి వాళ్ళని చంపేసి వచ్చావా అని అడుగుతారు. మా పిల్లల్ని తీసుకురాకుండా ఎందుకు వచ్చావని అడుగుతారు తప్పక. మనతో పాటు 10 మంది యాత్రకు వస్తే ఆ 10 మంది గొడవే నా నెత్తి మీద పడ్డంలా. అలాంటిది మరి పిల్లల్ని తీసుకెళ్తే ఏమవుతుంది మరి? అందుకని ఈ పిల్లలందరి బాధ్యత నీది కదా, నువ్వు వాళ్ళని వదిలొచ్చావా కృష్ణ అంటే అప్పుడు వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి? వాళ్ళందరూ ఏమయ్యారో కనపడలేదు, నేను ఒక్కడే చేతులూపుకి వచ్చాను అంటే బాగుండదు కదా. అలాగని బ్రహ్మగారిని ఏడిపించకూడదు, ఇక్కడేమో తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు. అందుకని ఏం చేశాట వెంటనే కృష్ణుడు తన శరీరము నుంచి ఎంతమంది పిల్లల్ని బ్రహ్మమాయం చేశాడో అంతమంది పిల్లల్ని సృష్టించాడు. అంటే తానే అంతమంది పిల్లలుగా మారిపోయాడు. మొత్తం మాయమైన పిల్లలందరూ తానే అయ్యాడు. అన్ని దూడల రూపము తానే ధరించాడు. ఎంతో పూర్వం తన శక్తి మాత్రమే ఉంచేవాడు అందులో. ఇప్పుడు తానే ఏకోనేకోహం అస్మి, ఏకహ అంటే ఒక్కనే, అనేకహ ఎంతో మందిగా అహం నేను అస్మి అయ్యాను, నేను ఒక్కనే ఇంతమంది అయిపోతానని మొత్తం తన శరీరం నుంచి పిల్లల్ని సృష్టించాడు, దూడల్ని సృష్టించాడు. ఏమి మహత్తరమైనదండి అది. నిజం చెప్పాలంటే బ్రహ్మగారి సృష్టిలో ఉన్న పిల్లల్లో లోపం ఉంటుంది, కానీ పరమాత్మని యొక్క సృష్టిలో ఏ లోపం లేదట. అచ్చం మాయమైన పిల్లలంతా యథాతథంగా ఎలా ఉన్నవాళ్ళు అలా వచ్చేశారు. యావత్ వత్సప వత్స కాల్పక వపుహు యావత్ కరాంఘ్ర్యాధికం యావద్యష్టి విషాణ వేణుదళసిక్ యావద్విభూషాంబరం యావచ్చీల గుణాభిధాకృతి వయో యావద్విహారాదికం సర్వం విష్ణుమయం గిరోంగవదజః సర్వం విష్ణుమయం గిరోంగవదజః సర్వస్వరూపో బభౌ. వేదములు ఏమంటున్నాయి? సర్వం విష్ణుమయం జగత్తని వ్యాసుల వారు అద్భుతంగా రాశారు ఈ శ్లోకాన్ని. సర్వం విష్ణుమయం గిరోంగవదజః, గిరహ అంటే వాక్కులు. వేదవాక్కులు ఏమంటున్నాయంటే ఈ చరాచర జగత్తంతా విష్ణు స్వరూపం, విష్ణువు కానిది ఈ లోకములో ఏదీ లేదు. ఎదురుగుండా కూర్చుని వింటున్నవాళ్ళు, ఈ కెమెరాతో తీస్తున్నవాళ్ళు, పక్కన మధ్య మధ్యలో సౌండ్ హెచ్చించి తగ్గిస్తున్నటువంటి ఈ ఆపరేటరు, చెబుతున్న పద్మాకర్ గారు, కూర్చున్నవాళ్ళు, ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఫోన్లు మోగించేవాళ్ళు, బయటికి తిరిగేవాళ్ళు, లోపలికి వచ్చేవాళ్ళు, నిలబడేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, దోమలు, చీమలు, గడ్డి పరకలు, చెట్లు, ఈ చరాచర జగత్తులో ప్రతి వస్తువు, ప్రతి పరమాణువు, బ్రహ్మ మొదలుకుని తృణపర్యంతం అంతా విష్ణుమయము అని వేదవాక్కు. అలా చరాచర జగత్తంతా విష్ణువు తప్ప మరొకటి లేదు బాబోయని చెబుతున్న వేదముల వాక్కులను ప్రమాణములు చెయ్యడానికన్నట్లుగా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు దూడలుగా, పిల్లలుగా మారిపోయాడు. ఈ దూడలన్నీ ఎలా ఉన్నాయి? ఎంత పూర్వం మాయమైపోయిన దూడలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. రంగు, రూపము, గుణము, ముక్కులు, చెవులు, కళ్ళు, కీళ్ళు, కాళ్ళు అనే తేడా లేకుండా మొత్తం దూడలు యథాతథంగా వచ్చేసాయి. ఇంకా పిల్లలు కూడా అంతే. పిల్లలు కూడా ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఒకడికి ముక్కు పొడుగు, ఆ పొడుగు ఉన్నవాడికి ముక్కు అలాగే ఉంది. ముక్కు చివర కొంతమందికి ఒడ్డుగింజలో ఉంటుంది, అలాగే ఉంది. కొందరికి పొక్కులుంటే, కొందరికి ఏమో చెవులకు కుండలాలు ఉన్నాయి, కొందరికి తల వెంట్రుకలు ఉన్నాయి, కొందరికి లేవు. ఇలా ఎవరి ఎవరికి ఏ అవయవములున్నాయో ఆ అవయవములన్నీ యథాతథముగా సృష్టించుకున్నాడు. ఏమందంగా రాశాడు వ్యాసుల వారు అంటే సర్వం విష్ణుమయం జగత్ అన్నట్టుగా ఉన్నట్టు ఆయన. దానినే పోతన గారు మరింత చమత్కారంగా కరముల్ పాదములు శిరంబులు అవలగ్నంబుల్ భుజాంతరముల్ దండకాంబరస్రగ్వేణు విషాణ భూషణ వయో భాష గుణానోన తత్పరతల్ వీడ్వడకుండదాల్చె విభుడు ఆ వత్సకార్భకాకారముల్ వత్సార్భకాకారముల్. దూడలుగా, పిల్లలుగా మారిపోయిన కృష్ణుడు ఎలా ఉన్నట్ట? ఇంత పూర్వం మాయమైన వాళ్ళ యొక్క కరముల్, చేతులు ఎలా ఉన్నాయో ఆ చేతులు అలాగే ఉన్నాయి. పాదాలు, తలలు, కర్రలు, చద్దన్నం మూటలు, వెదురు బెత్తాలు, జుట్టు ముడులు, ముక్కులు, నడుములు, మెడలో ఉన్న గొలుసులు, ఈ విధంగా ఒకటేమిటి అన్ని అలాగే ఉన్నాయి. అన్నిటికీ మించి కొంతమందికి పుట్టుకతో కొన్ని చేష్టలు వస్తాయి, ఆ చేష్టలు లేకుండా మాట్లాడరు. కొంతమంది మాట్లాడే ముందు సూటిగా చూడకుండా ఇలా పక్కకి తలకాయ తిప్పి చూస్తారు, అదో లక్షణం. మీరు చూడండి, ఎక్కడ కొంతమంది మనం మాట్లాడితే మనకే చూడకుండా ఇలా చూస్తూ మాట్లాడతారు. అలా తలకాయ పైకెత్తి చూసేవాడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కృష్ణుడు అలాగే ఉన్నట్ట. అంటే మాట్లాడేటప్పుడు తలకాయ పైకెత్తి చూడడం, ఒక్కొక్కళ్ళు మాట్లాడే ముందు మాయదారు బుర్ర గోక్కుంటారు, ఏముందో అక్కడ మరి. ఇలా బుర్ర గోక్కోకుండా మాట్లాడడం, ఆ గోక్కునే లక్షణం ఉన్నవాడి లక్షణం కూడా చూపించాడు. ఒక్కొక్కడు ఇలా నెత్తి మీద చేతులెట్టుకోవడం, భుజాల మీద చేతులెట్టుకోవడం, గోక్కోవడాలు, నవ్వడాలు, పళ్ళు బయట పెట్టి మాట్లాడాలు, కళ్ళు ఇలా చికిలించి మాట్లాడాలు, వీటన్నిటికీ జన్మత వచ్చే లక్షణములు అంటారు, మేనరిజమ్స్. ఇవి కూడా విడిచిపెట్టకుండా, భాష, వయో, గుణ తత్పరతలు విడిచిపెట్టకుండా కృష్ణుడు ధరించాడు. ఒక్కొక్కటి చీటికి వాటికి నవ్వకుండా మాట్లాడ్డట. అచ్చ ఆ నవ్వేవాడు ఎలా నవ్వుతాడు అలాగే నవ్వాడు. ఒక్కొక్కడు పక్క వాడిని కొట్టి మాట్లాడేవాట. ఆ కొట్టే లక్షణం కూడా అలవరుచుకున్నాడు. ఈ లక్షణములతో శ్రీకృష్ణుడు యథాతథముగా కొత్త సృష్టి చేశాడు. ఈ పిల్లల్ని, ఈ దూడల్ని వెంట పెట్టుకుని సాయం సంధ్యా సమయంలో ఇంటికి బయలుదేరేడు వెళ్ళిపోయాడు. వెళ్ళగానే ఆ పూట ఎప్పుడూ లేనంత ప్రేమగా తమ పిల్లల్ని కౌగిలించేసుకుని తల్లులు, అబ్బా మా అబ్బాయిలు, మా అబ్బాయిలు వచ్చారని పిల్లల్ని కౌగిలించుకుని పాలిచ్చి లోపలికి పట్టుకెళ్లారు. ఈ దూడలు రాగానే ఆవులు కూడా ఎంతో ప్రేమతో పాలిచ్చాయి. ఆబోతులు తమ దూడల్ని నాలుకతో నాకడం మొదలుపెట్టాయి. మొత్తం మీద పిల్లల్ని ఆ పూట అందరూ ప్రేమగా చూడడం మొదలుపెట్టారు. శ్రీకృష్ణ పరమాత్ముడు తన మహామహిమతో అన్నీ తానయ్యి ఎవరూ మాయమైన విషయం లోకానికి తెలియకుండా చేసేశాడు. ఎంత విచిత్రం అండి. ఎప్పుడు ఆయనే, కానీ ఇప్పుడు కొత్త సృష్టి ఎలా ఉందో తెలుసా? మర్రలు పుమంది ఎడ్డు కర్తయు మరలించు కుమారకులును మరలడి క్రేపుల్ పరికింపతానయ్యి హరి మరలంజని లీలతోడమందకు నదిప. పిల్లల్లారా, ఈ దూడల్ని తోలండి అని పిల్లలకు ఆజ్ఞాపిస్తున్న కృష్ణుడెవరు? ఆ పరమాత్మ. కృష్ణ చెప్తాం, నువ్వు చెప్పినట్టే చేతులు కట్టుకుని ఈ దూడల్ని ఇంటికి తోలుతాం అని చేతులు కట్టుకుని కృష్ణుని యొక్క ఆజ్ఞలను పరిపాలిస్తున్న పిల్లలెవరు? ఆయనే. పిల్లలు కర్రబుచ్చుకుని చల్ చల్లం తోలుతుంటే చెక్క చెక్క చెంగు చెంగున పరిగెడుతున్న దూడలెవరు? తానే. ఈ విధంగా కృష్ణుడు, పిల్లలు, దూడలు, అంటే చెప్పేవాడు, చేయించేవాడు, చేసేవాడు అన్ని తానే. కర్తకర్మ క్రియ తానే అయ్యి తన మహామహిమతో శ్రీకృష్ణుడు ఆ పూట బృందావనానికి వెళ్ళిపోయాడు. ఇలా ఒక సంవత్సర కాలం పాటు అనుదినము తనను తానే తోలుకోవడం, తనకి తానే గడ్డి పెట్టడం, తనకి తానే నాక్కోవడం, తనకి తానే గోక్కోవడం, ఇలాంటివన్నీ చేశాడు ఆయన. ఒకరోజు ఏం జరిగిందో తెలుసునండి. బలరాముడు వీళ్ళతో రాలేదు కదా, అందుకని బలరాముడు ఈ పిల్లల దగ్గరికి వెళ్ళి చెయ్యేశాడు. ఏ పిల్లవాడిని చూసినా ఏదో తెలియని ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది ఆయనకి. ఒక్క క్షణం ఆ పిల్లవాడి మీద వేసిన చెయ్యి పక్కకి తీశాడు ఆయన. తీయగానే ఆనందం అంతా మళ్ళీ మటుమాయమైపోయింది. మళ్ళీ దూడ మీద చెయ్యేశాడు. ఆ దూడ శరీరం ఏదో తెలియని కోమలత్వంతో నునుపుగా కనపడింది. వెంటనే ఈయనకి అనుమానం వచ్చింది. ఏమిటబ్బా, ఇది వరకు పిల్లల్ని, దూడల్ని ముట్టుకుంటే ఋషులను, దేవతలని ముట్టుకున్నట్టుండేది. ఎందుకంటే ఈ పిల్లలందరూ దేవతలు, ఆ విషయం మర్చిపోకూడదు మనం. ఇవాళ శ్రీకృష్ణుడు కూడా ఉంటున్నటువంటి గొల్ల పిల్లలందరూ దేవతల యొక్క అంశతో పుట్టిన వాళ్ళు, దేవతా సృష్టి. అలాగే దూడలు కూడా, ఇవి కొన్ని కొన్నేమో దేవ ఋషులు, కొందరు దేవతలు. ఋషులు కింద, దేవతల కింద ఉండేవారు ఈ పిల్లలు, దూడలు. ఈ మధ్యన ఏ పిల్లాన్ని ముట్టుకున్నా, ఏ దూడని ముట్టుకున్నా కృష్ణుడిని ముట్టుకున్నట్టు అనిపిస్తోంది. ఏమిటి, శ్రీకృష్ణ పరమాత్మని ముట్టుకుంటే శరీరానికి ఏ విధమైన మాధుర్యం, అనుభూతి కలుగుతాయో అలాంటి అనుభూతులు ఈ పిల్లల్ని, దూడల్ని ముట్టుకుంటే కలుగుతున్నాయి. అందుకని ఆయనకు అనుమానం వచ్చేసింది. ఒకటికి రెండుసార్లు చాలా పరిశీలించాడు. ఇంతలో ఇంకో తమాషా జరిగింది. ఒక రోజున బలరాముడు కృష్ణుడిని అసలు ఏం జరిగిందని అడుగుదామనుకునే లోపు సాయంకాలం అవుతూ ఉండగా దూడలన్నీ మహావేగంగా మందకి బయలుదేరాయి. పిల్లలు కూడా మందలోకి వస్తున్నారు. ఇంతలో ఎక్కడో ఇళ్లల్లో పశువుల కొట్టాలలో ఉన్నటువంటి ఆవులు కట్లు తెంచేసుకుని, ఇప్పుడు సహజంగా ఆవులను ఏం చేస్తారు, సాయంకాలం వేళ మన గోశాలల్లోకి తీసుకెళ్ళి ఆ గోశాలలో తాళ్ళు వేసి కట్టేస్తారు. ఈ తాళ్లు తెంపుకుని గోవులు పరుగు పరుగున దూడంగా అడవిలో నుంచి వస్తున్న దూడలకేసి వెళ్ళిపోయి ఆ దూడల్ని నాకేసి మీద పడిపోయి వాటికి పాలిచ్చి ఆనందంతో అంబా 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 అండ మొదలెట్టాయి. ఈ యజమానులు ఆవుల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళ వల్ల కాలేదట. అందులో సహజంగా ఈ ఆవుల్ని కాసేవాళ్ళు ఎక్కువగా ముసలాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళేమో ఈ ఆవుల యొక్క తాళ్లు పట్టుకోలేక కింద పడిపోయారట. ఇది ఏమొచ్చిందండి, ఆవులకి ఇలా పరిగెడుతున్నాయి, ఈ దూడల్ని రోజూ చూస్తూనే ఉంటాయి కదా, ఈ పూట ఈ దూడల దగ్గరికి ఇంత వేగంగా ఎందుకు పరిగెడుతున్నాయి అని వెంటపడి ఎంత ప్రయాసపడినా ఆవు దూడల్ని, ఆవుల్ని ఆ పూట వాళ్ళు అదుపులో పెట్టలేకపోయారు. ఎంతలో ఇంకో తమాషా, మంచి మదించిన ఆబోతులు ఉన్నాయి అక్కడ. ఈ ఆబోతులు, ఎడ్లు అవి కూడా పరుగు పరుగులు వచ్చి ఈ దూడల్ని నాలుకలతో నాకి ప్రేమతో కన్నీళ్లు కరిచి చుట్టూ గిరికీలు కొట్టడం మొదలెట్టాయి. ఇంకా తమాషా చెప్పమంటారా, ఆవు దూడల వెనక అతను ఆవులును ఆబోతులు పడ్డం పక్కన పెట్టండి, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 11 ఏళ్ళు, 12 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు ఈ వయస్సులో ఉన్నారు పిల్లలంతా. కొందరు పిల్లలేమో కృష్ణుడిలాగా 5 ఏళ్ల పిల్లలు, కొందరు 8 ఏళ్ల వాళ్ళు, కొందరు 12 ఏళ్ల వాళ్ళు. 12 ఏళ్ళు కూడా వచ్చిన పిల్లల దగ్గరికి తల్లులంతా దూరం నుంచే పిల్లల్ని చూచి ఇళ్లలోంచి భర్తల్ని తోసేసుకుని వెళ్ళిపోయి పిల్లలారా పాలు తాగండి పాలు తాగండి అని చన్నుబాలిస్తున్నారట. వాళ్ళకి చల్లుల్లోంచి పాలు వచ్చాయి. ఈ పాలు పిల్లలకిచ్చి గారంగా నాబాబుని దగ్గరికి తీసుకుని ప్రేమగా వాళ్ళని కౌగిలించుకుని ఎంత అందంగా ఉంటాడో నా కన్నయ్య, నా చిన్నాడు, నా బుడ్డాడు అంటూ వాళ్ళని రకరకాల పేర్లతో పిలిచి ప్రేమించడం మొదలుపెట్టాడు. ఈ తల్లుల్ని ఎవర్రా మీకు మతిపోయిందా, 12 ఏళ్ల పిల్లాడికి పాలు ఇవ్వడం ఏమిటి, వాడి వెంటపడడం ఏమిటి, వాడిని ప్రేమగా లాక్కురావడం ఏమిటి, ఇంకా పిల్లల్ని పెద్దాళ్ళయ్యాక కూడా వదలరా అని మందలించడానికి వచ్చారట భర్తలు. అంటే ఆ పిల్లల యొక్క తండ్రులు వాళ్ళు కూడా వచ్చి ఏమన్నా మీకు బుద్ధి ఉందా లేదా అని ఆడవాళ్ళని మందలించబోయి వాళ్ళని పక్కకు తోసి వాళ్ళే పిల్లలు కౌగిలించుకుని నా బాబు ఎంత ముద్దు వచ్చేస్తున్నావు రా బాబోయ్ అని వాళ్ళు కూడా పిల్లల నెత్తి మీద పెట్టుకుని ఊరేగించడం మొదలెట్టారు. అంటే మొత్తం ఈ బృందావనం ఏమైపోయిందనమాట, దూడలు, ఆవులు, ఆబోతులు, తల్లులు, తండ్రులు, ఈ పసివాళ్ళు అందరూ కూడా ఒక విచిత్రమైన ప్రేమానుభూతిలోకి వెళ్ళిపోయారు. రాధామాధవుల యొక్క ప్రేమ ఎంత గొప్పదో అంత ప్రేమ ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర, గోవత్సముల దగ్గర, గోపాలకుల దగ్గర కనబడుతోంది. ఒక్క క్షణకాలం బలరాముడికి ఏదో జరిగిందని అర్థమైపోయింది. చన్నుబాలు మానేసిన పిల్లల మీద ఈ ప్రేమ ఏమిటి తల్లిదండ్రులకి? ఎవరైనా 12 ఏళ్ళు వచ్చిన పిల్లాన్ని నెత్తి మీద పెట్టుకుని నా బాబోయ్ నా కొడుకో అని కౌగిలించుకుంటారా? ఎందుకు పిల్లల మీద ఇంత వాత్సల్యం కలుగుతోంది? సంసారం అంటే భ్రమ కింద చూసే గోపికలు, గోపాలకులు ఇవాళ ఈ పిల్లల మీద, మనవల మీద ప్రేమ పెంచుకుంటున్నారు. ఇంకా ఆవులైతే చెప్పేక్కర్లా. ఎప్పుడో పాలు మానేసినటువంటి దూడల దగ్గరికి వెళ్ళి గిరికీలు కొట్టి తెగనాకుతున్నాయి, పాలిస్తున్నాయి. అంటే ఈ దూడలలోనూ ఈ పిల్లలలోనూ ఏదో తెలియని అపూర్వ శక్తి ఉన్నది. ఆ శక్తి ఆకర్షణ శక్తి, ప్రేమ శక్తి, రసశక్తి. ఆ రసశక్తికి లొంగిపోయి పెడుతున్నారు వీళ్ళు. ఏమిటి ఆ రసశక్తి? ఈ మధ్యన ఏ పిల్లాన్ని ముట్టుకున్నా కృష్ణుడిని ముట్టుకున్నట్టు అనిపిస్తోంది. ఏమిటి, ఏ దూడల దగ్గరికి వెళ్ళినా ఆ దూడయే అచ్చం కృష్ణుడా అన్నట్టుగా అనిపిస్తోంది అనుకుని కళ్ళు మూసుకుని యోగ దృష్టితో పరీక్షించి చూశాట. ఎంత పరీక్షించినా ఈయనకి ఏం అంతు చిక్కలేదు. వెంటనే పరుగు పరుగునొచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చి, ప్రభు నీ పాదాలకు నమస్కారం అని కాళ్ళు పట్టుకున్నాడు. సాధారణంగా అందరూ ఉండగా ఆయన కాళ్ళు పట్టుకోడు, కానీ ఈ పూట పరమాత్మను తెలుసు గనక ఇంకెందుకు నాటకం అని అమాంతంగా కాళ్ళు పట్టుకుని, తండ్రి, వాసుదేవ, పరంధామ, ఏదో మాయ నన్ను కమ్మినట్టు అనిపిస్తున్నది, నా ప్రభువు అయిన నీ మాయ తప్ప ఇంకొక మాయ నన్నేమీ చెయ్యలేదు, అంత గొప్ప యోగ మాయ నాది, అటువంటి నా మాయకి, సంకర్షణ మాయకి కూడా అంతు చెక్కని విచిత్ర ఘట్టం ఏదో ఇక్కడ జరుగుతోంది. ఇంతకు పూర్వం ఈ దూడలు, ఈ ఆవులు, ఈ పిల్లలు వీళ్ళందరూ కూడా ఋషుల కింద, దేవతల కింద కనబడేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో తెలియదు. నైతే సురేశాః, వీళ్ళెవ్వరూ కూడా దేవతలు కారు. ఋషయో నచైతే, ఋషులు కారు. త్వమేవ భాసీశభిదాశ్రయేపి, అందరూ నువ్వు కింద కనబడుతున్నారేమిటి? దూడని ముట్టుకున్నా నిన్ను ముట్టుకున్నట్టుంటోంది, పిల్లల్ని ముట్టుకున్నా నిన్ను ముట్టుకున్నట్టుంటోంది. నువ్వే ఇన్ని రూపములో కనబడుతున్నావు. నేను ఒక రోజున మీతో పాటు అడవికి రాలేదు, ఆ రోజు మాత్రం ఏదో తమాషా జరిగింది, ఆ తమాషా ఏమిటో నువ్వే చెప్పాలి. ప్రభు నీ మహామహిమ నీవే ఎరుగుదివి, నీ మహిమని గ్రహించగలిగే శక్తి మా ఓటి సామాన్యులకు ఉంటుందా, కాబట్టి నీ మహిమ ఏమిటో చెప్పు అనగానే అప్పుడు శ్రీకృష్ణుడు, చిరునవ్వునవి, నా భక్తుడివి, నాలో కొంత భాగానివి, నీకు నిజం చెబుతున్నాను, నేను ఈ పిల్లల్ని దూడల్ని తీసుకుని అడవికి వెళ్ళాను, అప్పుడు బ్రహ్మ నన్ను పరీక్షించడం కోసం ఈ దూడల్ని పిల్లల్ని కొండగుహలో దాచి వాళ్ళకి నిద్రనిచ్చాడు, కొండగుహలో నిద్రపోతున్నారు అసలు సిసలైన దూడలు పిల్లలు, వాళ్ళు లేకుండా ఇంటికి రావడం ఇష్టం లేక నేనే ఇన్ని రూపాలతో ఉన్నానడగానే, ఓహో ప్రభు ఇదా నీ మహామహిమ, అందుకే ఈ పిల్లల మీద తల్లిదండ్రులకి ఇంత ప్రేమ. నువ్వు ఈ ఏడాది కాలంలో చూపించిన లీల ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నిజం చెప్పాలంటే శ్రీకృష్ణుడు గోకులంలో పుట్టాక అక్కడికి వచ్చాక తల్లులు తమ పిల్లల్ని ప్రేమించడం మానేశారు. శ్రీకృష్ణుడు ఇంటికి రాగానే అందులో ముఖ్యంగా బృందావనంలో దూడలు మేపడానికి పగలంతా అడవికి పోయేవాడు కృష్ణుడు. సాయంత్రం అడవి నుంచి కృష్ణుడు రాగానే మొత్తం వ్రేపల్లెలో ఉన్న తల్లులు తండ్రులు పరుగు పరుగునొచ్చి ముందు కృష్ణుడిని కౌగిలించుకుని ఆయనకి పువ్వులిచ్చి పళ్ళిచ్చి పాలిచ్చి ఆయన తన ఇంట్లోకి వెళ్ళాక అప్పుడు తమ పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళకి పాలిచ్చేవారట. ఇది కృష్ణుడు పుట్టాక జరుగుతున్న లీల. కానీ కృష్ణుడు ఇప్పుడు అన్ని రూపాలు ధరించాక ఇంకా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం మానేశారు. ఎందుకని, అందరి ఇళ్లలో కృష్ణుడు ఉన్నాడు గనక. అందుకని తమ పిల్లలకే వాళ్ళు పాలిస్తున్నారు. ఏడాది మట్టుగా, ఇంకా ఏడాదికి 5 రోజులు మాత్రమే ఉందనగా ఇప్పుడు బలరాముడు అన్నమాట, నిన్ను ప్రేమించడం మాని తమ పిల్లల్ని ప్రేమిస్తున్నారేమిటి తల్లులు, నిన్ను చూడడం మాని ఆవులు తమ దూడల్ని ఎందుకు చూస్తున్నాయి అనే విషయం నాకు అర్థమయ్యింది, నువ్వే ఇన్ని రూపాల్లో ఉన్నావా తండ్రి అని నమస్కరించాడు. ఇప్పుడు పరీక్షిత్తుకు ఒక అనుమానం వచ్చిందండోయ్, ఎక్కడైనా తమ పిల్లల మీద ఉన్న ప్రేమ ఇతరుల మీద ఏ తల్లిదండ్రులకి ఉండదు. దానికి ఉదాహరణ మీరే. మిమ్మల్ని అడిగితే ఏమంటే పద్మాకర్ గారిని బాగా ఎక్కువ ప్రేమగా చూస్తారా మీ పిల్లల్ని అంటే, ఆయన గురువు గారు అవ్వచ్చు కానండి, ఆస్తి మాత్రం పిల్లలకే ఇస్తాం కదా అంటారు కానీ నాకు రాసిస్తారా, ఒకవేళ ఇస్తే మాత్రం నేను పుచ్చుకుంటానా, పుచ్చుకుంటే వేరే విషయం అనుకోండి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల మీద ఉన్న ప్రేమ ఈ సృష్టిలో ఎవరికి ఇంకొకళ్ళ మీద ఉండదు కాక ఉండదు. అందుకే శాస్త్రం ఏమిటంటే తాను కన్నవారి మీద ఉన్న ప్రేమ తనను కన్నవారి మీద ఉండదు, తన తల్లిదండ్రుల మీద కూడా అంత ప్రేమ ఉండదట తన పిల్లల మీద ఉన్న ప్రేమ. అటువంటిది ఎంత కృష్ణుడు పరమాత్మ అయితే మాత్రం ఆయనకి పాలిచ్చిన తర్వాతే తమ పిల్లలకి గోపికలు పాలిచ్చారనే కొత్త విషయం చెప్పావు నువ్వు. ఇది ఎలా సాధ్యమో నాకు అర్థం కావడంలా. ఏమిటి మాయ అంటే, అప్పుడు ఆయన చెప్పాడు సుకుడు మంచి మాట అడిగావు, శ్రీకృష్ణుడంటే ఈ పిల్లల కంటే తల్లిదండ్రుల కంటే సంసార బంధాల కంటే సంపదల కంటే పదవుల కంటే అతీతమైన ప్రాణం. పరమాత్ముడు ప్రాణస్వరూపుడు. ఈ సృష్టిలో ఏ వ్యక్తినైనా నీ ప్రాణం అంటే నీకు ఎక్కువ తీపా లేకపోతే నీ సంపద అంటే ఎక్కువ తీపా అంటే నా ప్రాణమే అంటాడు కదా ఎవడన్నా, చావడానికి సిద్ధంగా ఉన్నవాడిని కూడా. ఏమయ్యా నీ ప్రాణాలు తీసేయమంటావా, చేతికున్న బంగారపు గాజులు ఇస్తామంటే బంగారపు గాజులు పట్టుకుపోండి కన్నా ప్రాణం అండి అమ్మో ఎలా ఇస్తామండి అంటాడు. ప్రాణమునకున్న విలువ ఎక్కువ. పరమాత్ముడు ప్రాణస్వరూపుడు అందరికీ. అందువల్లే పరమాత్మని ప్రేమించినట్లుగా తమ పిల్లల్ని కూడా ప్రేమించరు ఎవరో కూడా. దానికి ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన. ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని కన్నదట. అందులో చిన్న కొడుకు అంటే బాగా ఇష్టం. ఒక రోజున చిన్న కొడుకుని వెంట పెట్టుకుని ఆవిడ తన పుట్టింటికి ప్రయాణం అయ్యింది. ఆ రోజుల్లో కాలినడకన పుట్టింటికి వెడుతుందట ఆవిడ. దారిలో ఓ చిన్న సెలయేరు కనపడింది. ఆ సెలయేరులోంచి అవతల ఒడ్డుకు వెడితే అవతల వైపు వాళ్ళ పుట్టిల్లు ఉంది. కాబట్టి ఇప్పుడు ఏరు దాటాలి. దాటేటప్పుడు కుర్రాడు తడిసిపోతాడేమోనని కుర్రాడిని భుజాల మీద ఎక్కించుకుని ఈవిడ ఏట్లో దిగింది. తీరా ఏట్లో దిగే సమయానికి ఆ ఏరుకి వరదొచ్చింది. మంచి గంభీరమైన జలం ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్ద పెద్ద కెరటాలతో సెలయేరు ప్రవాహం ఎక్కువైపోయిందిట. ఆ సెలయేట్లో కొట్టుకుపోతుంది ఆవిడ. అందుకని ప్రవాహంలో నడవడం కొంచెం కష్టమైపోయి మా అబ్బాయి భుజం మీద ఉన్నవాడు ఏమైపోతాడోనని పిల్లవాడిని నెత్తి మీద పెట్టుకుంది. ఇంతలో నీరు ఇక్కడ దాకా వచ్చేసింది, తలదాకా వచ్చేసింది. తలదాకా రాగానే అప్పటిదాకా పిల్లాన్ని రక్షిస్తున్న ఆవిడ టక్కన పిల్లాన్ని నీళ్ళలో వారేసి వాడి మీద ఎక్కి నిలబడి తన ప్రాణం రక్షించుకుందిట. అంటే ప్రాణం పోయేటప్పుడు ఏ వ్యక్తికైనా ఈ పైన ఉన్నవాడు ఎవడు ఏమిటనేది గుర్తుకురాదు. తన ప్రాణం రక్షించుకోవడానికి మతి తోచక బుర్ర పని చెయ్యక టక్కన నెత్తి మీద ఉన్న పిల్లవాడిని నీళ్లలో వారేసి వాడి వీపు మీద ఎక్కి నిలబడి అప్పుడు ప్రాణం రక్షించుకుంది. ఆ తర్వాత అర్థమైంది, అయ్యో నా కొడుకును వారేశానని. ముందు ప్రాణాపాయ స్థితిలో తన పక్కవాడు ఏమైపోయినా తనను తానే రక్షించుకోవాలని ప్రతి ప్రాణి అనుకుంటాడు. తన ప్రాణం తర్వాతే భర్త ప్రాణం తప్ప మా ఆయన్ని రక్షించాక అప్పుడు నేను బయటికి వెడదాం అని అనుకోరట. చచ్చిపోయాక ఏడుస్తారు, అది వేరే విషయం. ఓ పూట ఏడుస్తారు, తర్వాత మళ్ళీ మామూలే కదండి, అయ్యో ఆయన లేడు ఎలా బతుకుతాం అన్నటువంటి ఎంతోమంది నేను చూశాను. ఎలా బతుకుతాం అన్నవాళ్ళు ఇప్పుడు 12 ఇడ్లీ నేతిలో ముంచుకుని వేరుశనగ గుళ్ళ చట్నీ చేయించుకుని తింటున్నారు. కాబట్టి చట్నీ ముందున్న ప్రీతి ఆయన మీద ఎందుకు ఉంటుంది, అలాగే ఆయనకు కూడా ఆవిడ మీద ఎక్కడ ఉంటుంది. ఈ లోకంలో ఎవరికైనా తన ప్రాణమే తీపి. ప్రతి ప్రాణిలో ఉండేటటువంటి అంతర్లీనంగా ఉన్న ఈ ప్రాణాపాన వ్యానోదాన సమానములు నాగ కోర్మ క్రోకర దేవదత్త ధనంజయములనే ప్రాణ ఉపప్రాణములు పరమాత్మ. అందువల్ల ఏ వ్యక్తి అయినా ప్రాణస్వరూపుడైన పరమాత్మను చూచినప్పుడు పొందే ప్రేమ, ఆయన మీద చూపించే సానుభూతి ఇంకెవరి మీద చూపించరు. భూసత్తాయామని ఒక ధాతు ఉన్నది. ఆ భూ అనేది ఉండుట అనే అర్థంలో వాడతాం. అది ప్రతి క్రియాపదానికి మూలం. అలాగే కృష్ణుడు అందరికీ మూలం. ఆయన లేకుండా మాత్రం ఈ సృష్టిలో ఏ ప్రాణి ఉండడు. గనకే ఎవరైనా ఒకసారి కృష్ణుని చూస్తే ఆయన్ని ప్రేమించకుండా ఉండలేరట. శత్రువులు కూడా తిడుతూ ఉంటారట, కానీ ఆకర్షణతో చూస్తారట. ఆయన గొప్పతనం అదే. ఆయన చేతిలో చచ్చిపోయేవాడు కూడా చచ్చే ముందు ఎంత అందంగా ఉన్నాడు అనుకుని మరీ చచ్చిపోతాడు. అందువల్లనే ఆయన చేతిలో చచ్చినవాడు మళ్ళీ ఆయనలో కలిసిపోతున్నాడు. అటువంటి పరమాత్మ ఇతరుల యొక్క ప్రేమకు నోచుకోవడంలో ఆశ్చర్యం లేదు అని శుకుడు ఆయనకి సమాధానం చెప్పాడు. క్రమంగా సంవత్సర కాలం గడిచిపోయింది. ఈ ప్రేమానుబంధాల మధ్యలో సంవత్సర కాలం భూలోకంలో గడిచింది. అక్కడ బ్రహ్మగారికి ఒక్క త్రుటి కాలం గడిచింది. త్రుటి అంటే సెకండ్ కంటే తక్కువ కాలం. అంత తక్కువ కాలంలో భూలోకంలో ఏడాది గడిచింది. ఆయన ఏమనుకున్నాడు, నేను భూలోక కాలమానం ప్రకారంగా శ్రీకృష్ణుడి కూడా ఉన్న పిల్లల్ని ఆవు దూడల్ని కొండగుహలో గాఢంగా నిద్రపుచ్చాను, అవన్నీ నిద్రపోతున్నాయి. దాంతో పాపం కృష్ణుడు పిచ్చెక్కిపోయి ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉండుంటాడు, లేకపోతే నాతో ఆటలాడుకుంటాడా. సృష్టి చెయ్యవలసిన బ్రహ్మగారి యొక్క సృష్టిలో చచ్చిపోయిన పిల్లల్ని దూడల్ని పావు గడుపులోంచి బయటికి లాగి బతికిస్తాడా, అందుకే కృష్ణుడికి బాగా శాస్తి చేశాను, పిల్లల్ని దాచానుగా దూడల్ని దాచానుగా. దాంతో పాపం కృష్ణుడు ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఏడుస్తున్న కృష్ణుడిని చూచి పరిహసించి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకంటాను, మొత్తం బృందావనం వాళ్ళంతా ఈ పాటికి ఏడుపులన్నీ ఆపి ఏడాది అయిపోయింది కాబట్టి కొంచెం కోలుకుని ఉంటారు. చచ్చిపోయాక పిల్లలు దూడలు కనబడకపోతే ఓ ఏడాది ఏడవరుగా కొద్ది రోజులు ఏడ్చి సర్దుకుని ఉంటారులే అనుకుని పాపం బ్రహ్మగారు హంసవాహనం మీద ఎక్కి మళ్ళీ భూలోకానికి వచ్చాడు. బృందావనంలో ఏడుస్తాడేమో అనుకుని కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. కానీ కృష్ణుడు ఏడవకుండా నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన ఏడవడం మొదలెట్టాడు. ఎందుకనంటే తాను ఎంతమందిని దాచాడో అంతమంది పిల్లలు కృష్ణుడికి ఎదురుగుండా ఉన్నారు. ఎన్ని దూడల్ని తాను దాచాడో అన్ని దూడలు ఎదురుగుండా ఉన్నాయి. ఒక్క క్షణకాలం బ్రహ్మగారికి మతిపోయినట్టు అయిపోయింది. ఇదేమిటిది, నేను పిల్లల్ని కొండగుహలో దాచాను కదా, దూడల్ని దాచాను కదా, మరి ఇప్పుడు ఎదురుగుండా కనబడుతున్నారే అనుకుని టక్కన కొండగ దగ్గరికి వెళ్ళి చూశాడు. కొండగుహలో తాను దాచిన వాళ్ళంతా గాఢంగా గుర్రు పెట్టి నిద్రపోతూనే ఉన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూశాడు, ఇక్కడ పిల్లలు ఇక్కడ కిందే ఉన్నారు, అక్కడ పిల్లలు అక్కడ ఉన్నారు, నిద్రపోతున్నారు అక్కడ, ఇక్కడ ఆడుకుంటున్నారు, అక్కడ దూడలు నిద్రపోతున్నాయి, ఇక్కడ దూడలు హాయిగా అటు ఇటు పరిగెడుతున్నాయి. దాంతో దివ్య దృష్టితో ఒకేసారి రెండు చోట్ల చూశాడు. రెండు చోట్ల అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదండి. అటు ఇటు బుర్రలో తిప్పాడు. సహజంగా ఎవడన్నా పిచ్చెక్కితే ఒక బుర్ర గొక్కుంటాడు. ఇప్పుడు బ్రహ్మగారికి అలా కాదు కదా, నాలుగు శిరస్సులు కిరీటాలు తీసి ఆ బుర్రను గట్టిగా గోకి గోకి పుండుపడిపోయేలా చూసుకున్నట్టు ఆయన. అంటే ఆయనకు అంత వెర్రెత్తింది పాపం. శ్రీకృష్ణ పరమాత్మని దివ్య మహిమ అర్థం కాక ఒక్క క్షణకాలం నివ్వెరపోయాడు. ఏమిటిది విచిత్రం, బ్రహ్మపంపునగాని పొట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు, బ్రహ్మనేనొకరుండ వేరొక బ్రహ్మలేడు సృజింపగా, బ్రహ్మనేను సృజింపనట్టిది బాలవత్స కదంబము, ఏ బ్రహ్మమందు జనించె నొక్కెడ బ్రహ్మమౌనది చూడగల్, బ్రహ్మమౌనది చూడగల్. ఈ లోకంలో ఎవడైనా పుట్టాలంటే బ్రహ్మనైన నేనే సృష్టి చెయ్యాలి. బ్రహ్మ సృష్టి చెయ్యకపోతే ఈ లోకములో ఏ ప్రాణి పుట్టదు. సృష్టి చేసే బ్రహ్మ నేనొకణ్ణి తప్ప మరొక బ్రహ్మ లేడు. బ్రహ్మనైన నేను సృష్టించకుండా ఈ పిల్లలు దూడలు పుట్టుకొచ్చారంటే ఏ బ్రహ్మ నుంచి పుట్టుకొచ్చారో అలా సృష్టించిన వాడు పరబ్రహ్మ కదా అనుకున్నాడు ఆయన. మోహము లేక జగంబుల మోహింపగజేయ నేర్చి మొనసిన విష్ణును మోహింపించదనని యడి మోహమున విధాత తాన మోహితుడయ్య. ఏ వ్యామోహము లేకుండా ఏ మాయలోనూ తాను పడకుండా తన మాయతో లోకములన్నిటినీ ముంచెత్తి అందరినీ మాయలో పారవేసే పరమాత్ముడు కృష్ణ పరమాత్ముడంటే. శ్రీకృష్ణ పరమాత్ముడి మాయలో ఇతరులు కొట్టుకుపోవలసిందే కాని ఏ మాయ ఆయన్ని ఏమీ చెయ్యలేదు. తక్కిన మాయలన్నీ బుల్లి బుల్లి మాయలు, ఆయనది మహామాయ. అలా మహామాయాస్వరూపుడైన యోగమాయాస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మని మాయ చేద్దామని మోహపరుద్దామని ఆయన మీద బ్రహ్మగారు తన మాయ ప్రయోగించాడు. ఆ మాయ బ్రహ్మని వెనక్కి తిరిగి వచ్చి కొట్టింది, తన మాయలో తానే కొట్టుకుపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఆయనకి. పగలు ఖద్యోత రుచి చెడు పగిది, పగటిపూట సూర్యుడు ధగ ధగ వెలిగిపోతున్నాడు. ఆ సమయంలో ఒక మిడుగురు పురుగు వచ్చిందిట. ఆ మిడుగురు పురుగు అంది, ఏం సూర్యదేవ నాతో సమానంగా ప్రకాశించగలవా అందిట. సూర్యుడు ఎక్కడ, మిడుగురు పురుగు ఎక్కడా? మిడుగురు పురుగు కాంతి పగటిపూట సూర్యకాంతిలో ఎలా నాశనమైపోతుందో, విష్ణువు మీద ఎవడన్నా తన మాయ ప్రయోగిస్తే ఆ మాయ అలాగే నాశనమైపోతుంది. పగలు ఖద్యోత రుచి చెడి పగిది, రాత్రి మంచు చీకటిలీనమై మాయుమాడికి. ఇంకా రాత్రిపూట విపరీతంగా మంచు కురుస్తుంది అనుకుందాం, కానీ కటిక చీకట్లో మంచు కనబడుతుందా? కనపడదు. అమావాస్య, మంచి కటిక చీకటిగా ఉంది వాతావరణం. ఆ సమయంలో ఎంత మంచు కురిసినా మనకి తెలియదు. అదే తెల్లవారుజామునైతే లేక వెలుతురుంటే ఆ వెలుతురులో ఓహో ఎంత మంచు కురిసిందా అనిపిస్తుంది. ఉత్తి చీకట్లో ఏం తెలుస్తుంది? చీకట్లో మంచు కలిసిపోతుంది. అలాగే విష్ణుపై అన్యమాయలు విషదమగునే చెడి నిజేసులగరిమంబు చెరచుగాక. విష్ణువు మీద ఎవడన్నా తన మాయ ప్రయోగిస్తే ఆ మాయ విష్ణువుని ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే విష్ణువు సూర్యుడు లాంటివాడు, ఇతరుల మాయలు మిడుగురు పురుగుల కాంతి వంటివి. విష్ణువు రాత్రిపూట కటిక చీకటి లాంటివాడు, ఆ చీకట్లో కురిసే మంచు లాంటి వాళ్ళవి ఇతరుల యొక్క మాయలు. కాబట్టి ఈ మాయలు ఆయన ఏమీ చేయలేవు సరిగదా, ఎవడు ప్రయోగించాడో వాణ్ణే పాడు చేస్తాయి. అలా పాడైపోయి బ్రహ్మగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. పుట్టితి జగముల నిన్నో పుట్టించితి, నేను పుట్టాను, ఒకనొకప్పుడు శ్రీమన్నారాయణ కటాక్షంతో పుట్టాను, ఈ జగత్తులని పుట్టించాను. సగము పోయను ప్రాయంబు, నా వయస్సు కూడా సగం వెళ్ళిపోయింది. 50 ఏళ్ళు నుండి ఈ మధ్యనే పుట్టినరోజు జరుపుకుని 51వ సంవత్సరంలో ఉన్నాను హాయిగా. కాని ఇట్టివి నూతన సృష్టులు పుట్టుటనే నెరుగనౌర భూమెలు పుట్టెన్. ఇటువంటి కొత్త సృష్టి పుట్టడం మాత్రం చూడలేదు, నాకు బుర్రంతా తిరుగుతున్నది, బుద్ధి నశించింది, మాంద్యం పుట్టింది, పిచ్చెక్కడం మొదలుపెట్టింది నాకెప్పుడు, ఏమిటి విచిత్రం అని సాక్షాత్తు సరస్వతీదేవిని నిరంతరం తన నాలుక మీద పెట్టుకుని చరాచర జగత్తుని తన విజ్ఞానంతో నడిపే అంతటి భారతి, అంతటి మహాత్ముడు కూడా, భారతీ వల్లభుడైన బ్రహ్మగారు కూడా ఏమీ తెలియక మాయలో కొట్టుకుపోయాడు. ఇంతలో ఏం జరిగింది? ఈ మాయలో ఏం చెయ్యాలో తెలియక ఎన్నెన్నో యోగశక్తులు ప్రయోగించి భ్రష్టుడైపోతున్న బ్రహ్మగారికి కింద భూమి మీద దూడలు మాయమైపోయాయి, పిల్లలు మాయమైపోయాయి. ఏమి దూడలన్నీ ఇలా అయిపోయాయి, మా పిల్లలు కనపట్టలేదు అనుకుని మళ్లీ చూశాడు. అప్పుడు ఏ దూడ చూడండి, ఆ దూడ కాస్త నీలమేఘఛాయ శరీరులు చారు లక్షణ లక్షిత నఖపాద గొల్ఫజాను జంఘోరు కఠినాభిమధ్యోదరులును సాదరులును కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితులును కంబు కంధరులును పాల నాస అధర వదన కర్ణులను నీల నేరదవర్ణులను ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితులను శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితులను గురివింద గుంజావతంస పరిపించ లసన్ముఖులను వన్యస్రజ కబళ వేత్ర విషాణ హస్తులను పరమాత్మ స్వరూపులను సకృత్తు పొండరీక నయనులను అగు బాలకులంగాంచి అంటాడు అక్కడ పోతన గారు. అంటే ఒక్క క్షణకాలంలో ఏ పిల్లాడిని చూడండి, ఆ పిల్లాడల్లా ఇంతకు పూర్వం ఉన్న గోపాల బాలుళ్ళ లేడు, దూడలు కూడా దూడల్లో లేవు. అందరూ పిల్లలు, ప్రతి దూడ ఏ మూల చూచినా నల్లని మేఘం వంటి ఆకారంతో పసుపు పచ్చని బంగారపు బట్టలు కట్టుకుని నెమలి పించెలు ధరించి అత్యద్భుతమైన కాంతితో ఉన్నటువంటి సెగలు ధరించి చెవులకు కుండలాలు ధరించి చేతిలో బెత్తాలు పట్టుకుని పెరుగన్నం ముద్దలు పట్టుకుని కాళ్ళకి గజ్జలు గల్లుమంటూ ఉండగా అటు ఇటు పరిగెడుతున్న కృష్ణుళ్ళు కింద మారిపోయారు. అంటే పిల్లలందరూ కృష్ణుళ్ళు కిందే కనబడుతున్నారు. ఏకకాలంలో వందలాది కృష్ణులు, దూడలన్నీ కృష్ణుడిగా మారిపోయాయి. ఒకేసారి కొన్ని వేల మంది కృష్ణులు తిరగడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ కృష్ణులకేసి అందంకేసి చూసేలోపు మొత్తం పిల్లలు దూడలు కృష్ణులు అన్నీ మాయమైపోయి ఏ మూల చూచినా వేలాది చేతులతో వేలాది శిరస్సులతో వేలాది పాదాలతో ఉన్న శ్రీమన్నారాయణ మూర్తులు కనబడ్డారు. అందరికీ నెత్తిమీద కిరీటాలున్నాయి, అందరికీ కుండలాలున్నాయి, చేతులకి కంకణాలున్నాయి, నడుముకి వడ్డాణాలున్నాయి, అందరూ పసుపచ్చని బంగారు వస్త్రాలు ధరించారు. ఏ వేపు చూచినా వాళ్ల చుట్టూ దేవతలు మునులు చేరి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అంటున్నారు. ఏ వేపు చూచినా ఈ పురుషోత్తముల పక్కన చేరి ప్రహ్లాదుడు, నారదుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు వంటి వైకుంఠవాసులు చేరి ఓం నమో నారాయణాయ అంటున్నారు. శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇల ఊర్జ విద్య అవిద్య అని పిలువబడే మాయాశక్తులు ఆయన చుట్టూ చేరి ఆయనని సేవిస్తున్నాయి. ఇంతెందుకు ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు చూస్తూ ఉండగా సమస్త లోకాలు ఆక్రమించేశాడు. మొత్తం భూలోకం నుంచి ఊర్ధ్వలోకాల వరకు అన్ని లోకాలలోనూ ఆయన శరీరం అలా 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 వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుందట. ఆయన అంతటా నిండిపోతున్నాడు. ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, ఆతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాదులు, సకల భువన బ్రహ్మాండాలు ఏ మూల చూచినా కృష్ణస్వరూపమే. అంతటా వ్యాపించి ఉన్న ఆ మహానుభావుడి పాదాలు ఆకాశం వరకు వెళ్ళిపోతున్నాయి. శిరస్సు అన్ని దిక్కులకి వ్యాపిస్తోంది. ఆయన చేతుల కాంతులు, కంకణాల కాంతులు ధగధగలాడిపోయి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాయి. ఆయన బొడ్డులో నుంచి తెల్ల తామర పువ్వు పైకి లేచి 1000 రేకులతో వికసిస్తే అందులో తనలాంటి బ్రహ్మలు కొన్ని కోట్ల మంది కనబడ్డారు. ఇంతమంది బ్రహ్మల్ని, అనేక సూర్యుల్ని, అనేక చంద్రుల్ని, అనేక మంది ఈశ్వరుల్ని, అనేక నారాయణ స్వరూపాల్ని, అనేక మాయాశక్తుల్ని చూచి తిలకించి ఈ మహానుభావుడైన వాణీవల్లభుడు ఒక క్షణకాలం నిశ్చేష్టుడైపోయాడు. చూచి చూచి ఈ కాంతిని చూడడం వల్ల ఆయనకి కళ్ళు బైర్లు గమ్మి అలసట కలిగిపోయిందిట. వెంటనే ఆయన తట్టుకోలేక, ఆహా ఏమిటి కాంతి, ఏమిటి కాంతి, ఏమిటి విచిత్ర రూపం అని కళ్ళు మూసేశాడు. మనకి ఎక్కువగా కాంతికే చూస్తే కళ్ళకు అలసట వస్తుంది. ఆ అలసటతో ఆయనకి నిద్ర వచ్చినట్టు అయిపోయి ఒక క్షణకాలం తమో గుణంలో పడిపోయాడు పాపం ఆయన. అలా నిద్రమత్తుతో మైకంతో తల వాల్చేశాడు. ఇలా తల వాల్చి ఏమీ బుద్ధికి తట్టక నిశ్చేష్టుడై ఉన్నాడు. చేష్టలు ఉడిగిన ఉన్మత్తుని వలే అయిపోయాడు ఆయన. పాపం పిచ్చివాళ్ళు ఉంటారు అలా అయిపోయాడు. చూచాడు కృష్ణుడు, పాపం నా మహిమ గురించి ఆలోచించి నా రూపం చూసి మా వాడికి పిచ్చెక్కిపోయింది, ఇంకెంతకంటే పరీక్షించకూడదనుకుని టక్కన ఎదురుగుండా ఉన్న తన విశ్వరూపాన్ని ఉపసంహరించాడు. ఉపసంహరించగానే ఇంతవరకు ఎదురుగుండా ఉన్న కాంతిని చూడలేక కళ్ళు మూసుకున్న ఈయనకి కంటికి కాంతి కనబడకుండా పోయింది. మెల్లిగా 8 కళ్ళు విప్పాడు. 8 కళ్ళు విప్పి చూస్తే ఈసారి ఏ రూపాలు లేవన్నీ మాయమైపోయాయి. అంత వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఈ లోకాలన్నీ ఆక్రమిస్తూ ఉండడం, శరీరం అలా పెరగడాలు, ఈ అందమైన రూపాలు ఇవేమీ కనబడలా. మళ్ళీ యథాప్రకారంగా చూస్తే ఎదురుగుండా శ్రీకృష్ణ పరమాత్ముడు పిల్లను గురువు పట్టుకుని ఉన్నాడు. ఆయన చుట్టూ దూడలున్నాయి. దూడలతో పాటు పిల్లలు ఏ దూడలారా పరిగెత్తకండి అంటూనే ఉన్నారు. మళ్ళీ అందరూ కృష్ణుడికి కిందే కనబడ్డారు. ఇదేమిట్రా బాబు అనుకుంటూ మళ్ళీ చూస్తే మొత్తం దూడలంతా మళ్ళీ కృష్ణుడి కిందే కనబడుతున్నారు. మళ్ళీ పిల్లలందరూ కృష్ణుడి కిందే కనబడుతున్నారు. ఒక్క క్షణకాలం ఈ విచిత్ర దృశ్యానికి తాను ఎవరినో ఏమిటో ఎందుకు ఈ పని చేశానో అన్ని కొంచెం కొంచెం స్ఫురణకు వస్తూ ఉండగా బ్రహ్మగారికి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది. ఓహో, ఈ చరాచర జగత్తంతా వ్యాపించి మాబోటి వారందరినీ సృష్టించే మా తండ్రి గారు శ్రీమన్నారాయణుని దివ్య లీల విభూతి ఇది. ఆ పరమాత్ముడు నా ప్రార్థన అంగీకరించి భూలోకంలో కృష్ణుడిగా పుట్టాడు. ఆ కృష్ణుడు నా తండ్రి, నా జనకుడు, నాకు ఈ శక్తినిచ్చినవాడు. అటువంటి పరమాత్మని అజ్ఞానంలో పడి సామాన్య బాలుడు అనుకున్నాను. పిల్లలతో పాటు దూడల్ని దాచి ఆయన్ని పరీక్షిద్దామనుకున్నాను. ఆయన పరీక్షించాలని నేననుకుంటే ఆయనను పరీక్షిస్తున్నాననే కోపం పెట్టుకోకుండా నన్ను పరిరక్షించడం కోసమే ఈ మాయ చేశాడని కనిపెట్టి వెంటనే కని విరించి ఆ రాయంచ మీద నుంచి కిందకి దూకేశాడు అమాంతంగా. ఎంతో సుకుమారంగా అందంగా ఉంటాడు బ్రహ్మ అంటే. బ్రహ్మ ఎప్పుడూ 30 వయస్సు వాడి కింద ఉంటాడు. అటువంటి బ్రహ్మగారి శరీరంట అతి సుకుమారంగా ఉంటుందన్నారు. నేల మీద బ్రహ్మ శరీరం తగిలితే బ్రహ్మ శరీరం కందిపోయేటట్టు ఉంటుందిట. తామర పువ్వు, ఎర్ర తామర పువ్వు ఏ రంగులో ఉంటుందో బ్రహ్మ శరీరం అలా ఉంటుంది. ఆయన చేతులు, ఆయన కాళ్ళు ఇవన్నీ కూడా కోమలముగా తామర పువ్వుల్లో ఉంటాయి. అటువంటి శరీరాన్ని పైగా నల్లని ఒత్తైన జుట్టు, ఆ జుట్టుకి ఉన్న కిరీటాలతో కూడినటువంటి ఆ శరీరాన్ని హంస మీద నుంచి కిందకి దూకేసి కింద పారేశాడు ఆయన. అంటే హంస నుంచి కిందకు దొగ్గానే ఆయన శరీరం నేల మీద పడింది అనమాట. నేల మీద పడి పడ్డంతో అమాంతంగా కర్రబడినట్టుగా కృష్ణుడి కాళ్ళ మీద పడిపోయాడు. చిన్న బాలుడు ఆయన, కృష్ణ పరమాత్ముడు ఇంత చేసి 5 ఏళ్ల బాలుడు. ఆ బాలుడి పాదాల మీద సృష్టికర్త 4 తలలు పెట్టి ఇటు ఇటు తిప్పి కన్నీళ్లు కారుస్తూ, ఆ కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడుగుతూ, ఈ కిరీటకాంతులు ఆయన పాదాలని మరింత ధగ ధగ మెరిసేలా చేస్తూ ఉండగా ఆ నందుని యొక్క దుడుకడి మీద పడి 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 మళ్ళీ పడి మళ్ళీ పడి మళ్ళీ వెనక్కి తిప్పి ఏడుస్తూ, ఆనందంతో ఏడుస్తూ, ఆనంద బాష్పాలు కారుస్తూ స్తోత్రం చేశాడు. నౌమీడ్యతే భ్రవ పుషే తడిదంబరాయ గుంజావతం సపరిపించల సన్ముఖాయ వన్యస్రజే కబళవేత్ర విషాణవేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ మృదుపదే పశుపాంగజాయ. ప్రభు, నీ మృదువైన పాదములకు నమస్కారం చేస్తున్నాను. నీ పాదములు మామూలు పాదములు కాదు, లక్ష్మశ్రీయే, సకల శుభములకు లక్ష్మీదేవికి నిలయములు. శ్రీకృష్ణ పరమాత్మ పాదములంటే సకల శుభాలకి ఆలవాలం. శుభమంటే ఆయన పాదమే. ఆ పాదాలకు ఎందుకంత శుభమున్నది అంటే ఆ పాదాలని సాక్షాత్తు లక్ష్మీదేవి పట్టుకున్నది. ఆ లక్ష్మీదేవి సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, మోక్షలక్ష్మి, విద్యాలక్ష్మి, ఇన్ని లక్ష్మీ స్వరూపములతో కూడిన మహాలక్ష్మి ఆయన పాదాలు రోజు ఒత్తుతోంది. ఆయన పాదాల దగ్గర ఇప్పుడు ఎవరున్నట్టు? లక్ష్మి. కాబట్టి లక్ష్మి ఉన్న పాదములకు నమస్కరిస్తే అన్ని శుభములే కలుగుతాయి. అటువంటి నీ పాదములకు నమస్కారం. ప్రభు, నీ రూపం ఎలా ఉన్నది? అభ్రవపుషే, నల్లని మేఘం వంటి ఆకారం నీది. నీలమేఘఛాయ శరీరుడివి. కృష్ణుడు ఎప్పుడు నీలంగా ఉంటాడు, మేఘము వంటి ఆకారంతో ఉంటాడు. మేఘము వర్షం ఇస్తుంది. మేమంతా భక్తులం, చేతక పక్షులం. చేతక పక్షి ఎప్పుడు ఆకాశం నుంచి కురిసేటటువంటి వర్షమే స్వీకరిస్తుంది. భక్తులనే చేతక పక్షులకి, వానకారు కోయిలలకు ఆహారం ఇవ్వడం కోసం, వాటి కడుపు నింపడం కోసం నువ్వు ప్రేమ అనే అమృత వర్షాన్ని కురిపిస్తూ నల్లని శరీరంలో ఉండవు. మేఘం వర్షిస్తే ఆ వర్షం నీరు వానకారు కోయిలు తాగుతుంది. మేమంతా అలాంటి చేతక పక్షులం. నువ్వు వర్షపు నీరు కురిపించినట్టుగా అమృత వర్షాన్ని, కరుణామృతాన్ని కురిపిస్తావు. అలా కరుణామృత వర్షం కురిపించే నీలమేఘఛాయ శరీరుడివి నీకు నమస్కారం. నల్లని మేఘంలో మెరుపు తీగలాగా నీ నడుము నుంచి కిందకి వేళ్లాడుతున్న బంగారపు వస్త్రం, పసుపు వస్త్రం వెలిగిపోతున్నది. ఆ పసుపు వస్త్రం మాకేం చెబుతున్నది? మీరెంతసేపు అజ్ఞానం అనే చీకట్లో ఉంటున్నారు, ఆ చీకటిని తొలగించి మిమ్మల్ని వెలుతురులోకి తీసుకెళ్లేటటువంటి వస్త్రం ఇది. ఇది కోటి సూర్యుల కాంతితో ఉంటుంది. ఇదే మీకు గురుస్వరూపం అని చెప్పి ఆ వస్త్రాన్ని ధరించావు. మరో చేతిలో కబళ పెరుగన్నం ముద్ద పెట్టుకున్నావు. మరో చేతిలో విషాణ కొమ్ముబూర పెట్టుకున్నావు. వేత్ర వెదురుబెత్తం పెట్టుకున్నావు. అటువంటి వెదురుబెత్తము, కొమ్ము బోర, పెరుగన్న ముద్ద పట్టుకుని ఏం విచిత్రమైన రూపంతో కనపడుతున్నావయ్యా. ఇది నీ రూపమా? నీ రూపం కాదు. అయినా మా కోసం ఇటువంటి కొత్త రూపాన్ని ధరించావు. మెడనిండా వన్యస్రజే, అడవిలో ఉన్నటువంటి పువ్వులతో ఆకులతో కట్టినటువంటి దండలు వేసుకున్నావు. వనమాలలు వేసుకుని వనమాలి అనే పేరుని సార్థకం చేసుకున్నావు తండ్రి. అటువంటి నీకు నమస్కారం. ఇంకా ఒక గొప్ప మాట అన్నాడు ఆయన, నీవు వాసుదేవ, నారాయణ ఇటువంటి ఎన్నో నామములున్నా ఆ నామములు ఎక్కువ ఇష్టపడవు. పశుపాంగజాయ, పశువులను పాలించేవాడు ఎవరు? నందుడు. నందకుమార అనే పిలుపు నీకు ఇష్టంట. ఆ నందకుమార అనిపించుకోవడం కోసం ఇంత దూరం వచ్చావా? ఈ బృందావనంలో సుకుమారమైన పాదాలు నేల మీద పెట్టి తిరుగుతున్నావా? మేం కూడా ఇప్పటిపటి నుంచి నందకుమార, నవనీత చోర, యశోదాపుత్ర అంటాం లే తండ్రి. ఆ పేరుంటే నీకు ఇష్టమని ప్రత్యేకంగా ఈ బృందావనం చేరి ఈ దూడల్ని మేపుకుంటూ మాలాంటి పశువులలో ఉన్న మమకారాన్ని, ఆత్మీయతని, అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని తొలగించి ఉద్ధరిస్తున్నావు. నిజమైన పశువులం మేము. మా పశువుల్ని పరిపాలించే నందుడు చాలా ధన్యాత్ముడు, ఆయన కొడుకువి. నువ్వు కూడా మాలాంటి పశువుల్ని అదుపులో పెడితే త్రోవ తప్పకుండా సరైన మార్గంలో ఉంటావు. పశువుల కంటే ఈ జ్ఞానం ఉన్న పశువులతోటే ప్రమాదం. పశువులకు ఒకటే లక్షణం, తిండి తింటాయి, ఎవరన్నా ప్రేమిస్తే నాకుతాయి, లేకపోతే పాపం వాటంతటా మూల పడుకుంటాయి, గడ్డి మేసి పాలిస్తాయి. కానీ మేము జ్ఞానం అనేదాన్ని మేసి మా తెలివితేటలతో నిన్నే పరీక్షించాం, భగవంతుడికి ఎసరు పెట్టాం. నువ్వు తర్కానికి అందవు, తర్కానికి అందవు పరమాత్మువు అని తెలుసుండి కూడా. నిజానికి భగవంతుని మన తర్కంతో ప్రత్యక్షం, అనుమానం, ప్రమాణం అని మూడున్నాయి. ఈ మూడింటికి తర్కము అని పేరు. ప్రత్యక్షం కళ్ళెదురుగుండా కనబడింది కాబట్టి ఇక్కడ లైట్ ఉందని నమ్ముతాట. అనుమానం అంటే ఏమిటనమాట, ఎక్కడన్నా పొగ కనపడగానే అక్కడ పొగ వచ్చింది కాబట్టి నిప్పుంది అని అనుమానిస్తాడు. నిజానికి అక్కడ నిప్పు కనబడలేదు, అయినా నిప్పుందని ఎలా చెబుతున్నాం, పొగని బట్టి. ఇంకా ఈ ప్రత్యక్షం అనుమానం కంటే ప్రమాణం, అన్ని విషయాలలో కంటితో చూడలేం. వాయువుని కంటితో చూడగలమా? చూడలేం. అలాగే పొగ కనబడినట్టుగా వాయువు కనబడ్డం. అప్పుడు అక్కడ మనం ఏం చేస్తామన్నమాట, ప్రమాణం. శరీరమునకు ఒక స్పరిశ తగిలింది గనక దీన్ని ప్రమాణముగా సేకరించి వాయువు ఉన్నాడు అంటున్నాం. కొన్ని చూడగలుగుతాం, కొన్నేమో అనుమానిస్తాం, కొన్నేమో కేవలం ప్రమాణముతో స్వీకరిస్తాం. ఈ మూడింటికి కలిపి తర్కమని పేరు. ఈ తర్కమును కందనివాడు పరమాత్మ. ఆయన ప్రత్యక్షంగానూ కొన్ని విషయాల్లో కనబడ్డం, కొన్ని ఎడలు కనబడతాడు, కొన్ని ఎడలు ఈ వాయువు లేక స్పరిశతోటి అనుమానము లేక ప్రమాణాలకి దొరకడు. ఆయన పొగన్న తోట నిప్పున్నట్టుగా ఆయన్ని మనం పట్టుకోలేము. పరమాత్ముడు కేవలం విశ్వాసం వల్ల మాత్రమే, భక్తి వల్ల మాత్రమే దొరుకుతాడు. అలా భక్తితో దొరికి నువ్వు మమ్మల్ని అనుగ్రహించి భూలోకంలో ధర్మ సంస్థాపన చేయటానికి, దుష్ట శిక్షణ చేయటానికి, శిష్ట రక్షణ చేయడం కోసం అవతరించావు. అవతారం మాలాంటి వాళ్ళ వల్ల ఎత్తావని తెలుసు. అయినా సరే నీవు ఒక పాముని చంపి ఆ పాము కడుపులో ఉన్న పిల్లల్ని, దూడల్ని ఎలా రక్షించావో చూద్దామని, పరీక్షించాలని తర్కించి నేను నీ వెంటబడ్డాను. నా తర్కానికి అందని పరమాత్మ యొక్క శక్తి ఏమిటో ఇప్పుడు కొద్దిగా రుచి చూశాను. సంపూర్ణంగా నీ శక్తి మాత్రం ఎవరికీ దొరకదు. అటువంటి నీకు నమస్కారము. నీ మూర్తి ఇది నీకు నిజమూర్తి అనరాదు. ప్రభు, అసలు నీకు రూపమే లేదు, గుణము లేదు, కర్మ లేదు, అయినా మా కోసం గుణ రూప కర్మములు కలిగిన వాడిగా వస్తావు. ఆ గుణరూప కర్మములు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఒక్కొక్కప్పుడేమో నల్లగా మేఘంలా ఉంటావు, ఒక్కొక్కప్పుడు తెల్లగా ఉంటావు, వామనావతారంలో ఎర్రగా ఉన్నావు, కల్కి రూపంలో పసుపు రంగులో ఉండబోతున్నావు, ఒక్కొక్కప్పుడు పొడుగైన రూపం పొందుతావు, ఒక్కొక్కప్పుడు పొట్టి రూపం పొందుతావు, ఒక్కొక్కప్పుడు అసలు ఏమీ లేకుండా ఉంటావు, ఒక్కొక్కప్పుడు అన్నీ ఉన్నట్టుగా ఉంటావు. వేల చేతులతో ఉంటావు, నాలుగు చేతులతో ఉంటావు, మళ్ళీ రెండు చేతులతో ఉంటావు. కాబట్టి నీ రూపం ఏదో మాకు ఏమీ తెలియదు. అందువల్ల నీ మూర్తి ఇప్పుడు ఎదురుగుండా కనబడుతున్న ఈ రూపము నీకు నిజమైన రూపము, శాశ్వత రూపము, నువ్వు ఇలాగే ఉంటావు అనడానికి వీలు కాని రూపం ఇది. అటువంటి నీ రూపమునకు నమస్కారం. జ్ఞానే ప్రయాసము దపాస్య నమంత ఏవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితాః శృతిగతాం తనువాంగ్ మనోభిర్యే ప్రాయసోజత జితోప్స్యసితైస్త్రిలోక్యాం. కొంతమంది జ్ఞానము, నిగూఢము, అంతరార్థము అనే మూడింటి వెంటబడతారు. అది ఎటువంటిదో తెలిసిన, అన్నిటిలో ఈ అంతరార్థాలు వెతకడం, ఈ నిగూఢత్వం వెతకడం, జ్ఞానం వెతకడము ప్రయాసం అంటే వ్యర్థం. ఎంత బాగా అన్నాడండి బ్రహ్మ, జ్ఞానే ప్రయాసం ఉదపాస్య నమంత ఏవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం. ఈ శ్లోకం అత్యంత అద్భుతమైనది. ఈ శ్లోకం ఒక్కటి వినడం కోసం శ్రీ సుఖయోగీంద్రుడు మళ్ళీ రూపమెత్తాడు. అప్పటిదాకా సుఖుడు కూడా అసలు ఈ భగవంతుడిని జ్ఞాన మార్గంలో పొందొచ్చునని చాలా ప్రయత్నాలు చేశాడు ఆయన కూడా. కానీ చిట్ట చివరికి ఆయన నిర్ణయించుకున్నది ఏమిటంటే, జ్ఞానము కోసం ఎంత వెతికినా జ్ఞానం ఎక్కడో చోట ఆగిపోతుంది, అది ప్రయాసం అంటే వ్యర్థం. ఎన్ని రకాల ప్రయత్నములు చేసినా, ఎన్ని అర్థాలు వెతికినా, ఎన్ని గ్రంథములు తిరగేసినా, వేదములు ఉపనిషత్తులు చదివినా, ఆ జ్ఞానముతో ఈ తెలివితేటలతో భగవంతుణ్ణి పొందలేం. మరి పొందడం ఎలాగా అంటే, సన్ముఖరితాం భవదీయ వార్తాం. మహానుభావులు ఎవరైనా ఒక 40 రోజుల పాటు పురాణం చెబుతూ ఉంటే, నీ లీలలు వర్ణిస్తూ ఉంటే, నీకు సంబంధించిన గుణములను వర్ణిస్తూ ఉంటే, నువ్వు ఎక్కడెక్కడ ఏ ఏ అవతారాలు ఎత్తావో అవతారాలు, అవతారాలతో సంబంధం ఉన్న కథలు చెబుతూ ఉంటే, శ్రద్ధగా విన్నవాడు వెంటనే మోక్షం పొందుతాడు. అంటే భాగవత కథలు వినడం వల్ల వచ్చే మోక్షం ఇంకా ఏ జ్ఞానం వల్ల రాదు. ఈ శ్లోకంలో చెప్పిన మాట అదనమాట, జ్ఞానే ప్రయాసం ఉదపాస్య నమంత ఏవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం. భవదీయ వార్తాం అంటే నీ చరిత్రలు, నీ వార్తలు, నీ కథలు సన్ముఖరితాం మహానుభావుల యొక్క ముఖము ద్వారా కథల రూపంలో వింటే, అటువంటి వాడు
జతజితోప్స్యసిత స్త్రీలోక్యాం. నువ్వు నిజానికి ఎవడికి లొంగవు, నిన్నెవరూ జయించలేరు. విష్ణువుని ఎవడు జయించగలడండి ఇందులో? పరమాత్మని జయించగలిగేవాడు లేడు. కానీ భాగవతం వింటే అజితుడవైనా నిన్ను జయించగలరు వాళ్ళు. పరమాత్మని నిజంగా ఎవరు యుద్ధం చేసి జయించలేరు, కానీ మీరు జయించగలరట. మీరు భగవంతుణ్ణి జయించి మీ బుట్టలో మీ జేబులో వేసుకోగలరు. మగాళ్ళు జేబులో వేసుకుంటారు, జేబు అంటూ ఉంటే ఆడవాళ్ళు కొంగు కట్టుకోగలరట, ఆయన్ని జయించగలరట. ఎలా జయిస్తారు అంటే శ్రద్ధతో భగవంతుని కథలు పెద్దల ద్వారా వినడం ద్వారా. కేవలము భగవంతుని కథలు వినడం ద్వారానే జయించడానికి వీలు కాని పరమాత్మని జయించి మన వెంట తిప్పుకోవచ్చు. ఆయనకున్న బలహీనత తన కథలు విన్నవాళ్ళు వెంట పడిపోతాడు, వాళ్ళకి లొంగిపోతాడు, ఇంకెవ్వరికీ లొంగడు. అటువంటి నిన్ను నా మహిమతో, నా జ్ఞానంతో, నా తెలివితేటలతో, నేనేదో గొప్ప భారతి అనుకుని, ఉభయ భారతి అనుకుని నిన్ను పరీక్షించడమేమిటి? మా భారతి, మా తెలివితేటలు అంటే మా వాక్కు, మా పాండిత్యం నిన్ను జయించలేదు. ఎంత బాగా చెప్పాడండి, నా భారతితో అంటే నా పాండిత్యంతో నిన్ను జయించలేనే. ఈ మనుషులు చూస్తే జాలిస్తుంది నాకు. శ్రేయశ్రుతి భక్తి ముదస్యతే విభో తేషామసౌ క్లేశల ఏ వశిష్యతే నాణ్యథాస్థూలతుషావఘాతినా. కొంతమంది అజ్ఞానులు పొలానికి వెళ్ళి బియ్యం కావాలని ఊకను పట్టుకొచ్చారు. ఆ ఊకని దంచడం మొదలెట్టారు. ఊకదంపుడు ఎంత చేస్తే ఉపయోగం ఉంది? ఊకదంపుడు వల్ల ఏం లాభం లేదు, అందులోంచి ఒక్క బియ్యము కింద రాదు. అలాగే ప్రభు అందరికీ శ్రేయస్సునిచ్చే భక్తి అనే మార్గమును విడిచిపెట్టి అన్యమార్గముల వెంట వెళ్లడం ఉందే, ఆ అన్యమార్గములు ఊక వంటివి, వాటిని ఎంత దంచినా అందులోంచి బియ్యపు కింద రాదు, శ్రమ మాత్రం మిగులుతుంది. అందుకే క్లేశలయేవ శిష్యతే, శిష్యతే మిగులుతుంది. ఏం మిగులుతుంది? క్లేశలహ, కేవలం శ్రమ మిగులుతుంది, వృధాశ్రమ మిగులుతుంది. మనకి భక్తి అనే ఒక గొప్ప మార్గం ఇచ్చాడు పరమాత్మ. భక్తితో నిన్ను పొందినంత తేలికగా ఇంకా ఏ మార్గంతో పొందలేము. భక్తిని విడిచిపెట్టి ఇతర మార్గముల వెంట వెళ్ళడం ఎటువంటిదనమాట? కేవలం ఊకని పట్టుకొచ్చి బియ్యం కోసం దంచడం మంచిది. ఎంత దంచినా ఊకలో నుంచి, పొల్లులో నుంచి ఒక్క బియ్యపు కింద రాదు. దీనికి పోతర్ గారు అనువాదం కూడా చాలా బాగా చేశారు. శ్రేయములు కుర్రియు భక్తిని చేయక కేవలము బోధసిద్ధికి తపముంజేయుట విఫలము పొల్లున ఆయము చేకురుని తలపనధికం బైనన్. పొల్లు పట్టుకొచ్చి ఎంత దంచినా ఆదాయం రాదు. అలాగే భక్తిని విడిచిపెట్టిన తక్కిన మార్గముల వల్ల మానవునికి ఏ ప్రయోజనం లేదు. ఏ మార్గమైనా మనకి ప్రయోజనం ఇచ్చేది కాదు ఒక్క భక్తి మార్గం తప్ప. అటువంటి భక్తిని విడిచిపెట్టడం వల్లే నాకు వెర్రి పుట్టి, ఓటు పుట్టి, మోహం పుట్టి నీ వెంటబడి నిన్ను పరీక్షించాలనుకున్నాను. ప్రభు అసలు ఈ ఆడవాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఈ గోవులు ఎంత పుణ్యం చేసుకున్నాయి, దూడలు ఎంత పుణ్యం చేసుకున్నాయి, ఈ పిల్లలు ఎంత పుణ్యం చేసుకున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే నిన్ను హింసించిన పోతనాదులకు నీమేటి కైవల్యమిచ్చినా. నువ్వు పోతన అనే ఒక రాక్షసి నిన్ను చంపడానికి వచ్చింది పూర్వం. పోతన అనే పేరు కలిగిన ఒకనొక బాలఘాతిని విషంతో కూడిన చన్నుబాలు నీకు ఇచ్చింది, చంపాలని వచ్చి మరీ ఇచ్చింది. నువ్వు ఆ చన్నుబాలు తాగావు, తాగి కన్న తల్లిలాగా ఆవిడ్ని దగ్గరికి తీసుకుని నీలో కలిపేసుకున్నావు. కన్న తల్లికి కూడా అంత మోక్షం వస్తుందో రాదో తెలియదు, ఆవిడికి నీ కైవల్యం ఇచ్చావు. అటువంటిది ఇప్పుడు ఈ పిల్లలు, ఈ దూడలు, ఈ గోపికలు, గోపాలకులు, వీళ్ళు రోజు తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా, ఏ పని చేసినా అన్నీ నీకే ఇచ్చేస్తున్నారు. ధన, పుత్ర, దార, గృహాదులన్నీ నీకే సమర్పిస్తున్నారు. అన్నీ సమర్పించే వీరికి ఎటువంటి మోక్షం ఇస్తావో అని నాకు అనుమానంగా ఉంది అని సందేహము పొందేదన్. ఆ సందేహం నాకున్నది. హింసించే వాళ్ళని రక్షించే నువ్వు, అన్నీ సమర్పించే వీరికి ఇక ఏ పదవిస్తావో, ఆ పదవి లక్ష్మికి కూడా ఇవ్వవేమో అనిపిస్తున్నది. అటువంటి నీ ప్రేమకి నొచ్చుకున్న ఈ గొల్ల పిల్లవాళ్ళు అంత అదృష్టవంతులు. ననుమన్నిల్చి నన్నుమన్నించి భవజ్జనంబులకు ఆనందంబు అందించు నీ ఘన విశ్వాకృతినెవ్వడో పునరుగన్ కైవల్యమయ్యొప్పు ఆత్మనివేద్యం బగు నీ స్వరూపముల చందం పెట్టిదో ఈశ్వరా ఈశ్వరా ప్రభు, నా మీద నీకు ఇంకా ప్రేమ ఉన్నది కనుకే ఇంత అపరాధం చేసినా నన్ను మన్నించి నీ వాళ్ళందరికీ ఆనందం కలిగించే ఈ రూపాన్ని నాకు చూపించావు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ రూపాన్ని కాసేపు చూశాను, కానీ ఆ రూపం ఎటువంటిదో ఎంత ప్రయత్నించినా ఎంత వర్ణిద్దామన్నా వర్ణించలేకపోతున్నాను. క్షణానికి ఒక రకంగా ఉంటుంది, క్షణమునకు కొత్త అందం ఇస్తోంది, కొత్త ఆనందం ఇస్తున్నది. నీ పరమ పవిత్రమైన విచిత్రమైన విశ్వమంతా నిండి ఉండే ఆ రూపాన్ని ఎవడూ ఊహించగలడు. నాకేం అర్థం కావడంలా, నా జ్ఞానంతో వర్ణించలేకపోతున్నాను. కాకపోతే ఒక్క పొరపాటు చేశానని మాత్రం ఒప్పుకుంటున్నాను, అయినా నువ్వు క్షమిస్తావని నాకు నమ్మకం. కడుపులో పల్లనున్న పాపడు కాలదన్ నిన్న కెంకతో అడువబోలు తల్లియే క్రియనైనాద్యము సన్ననై కడుపులోపలనున్నవీయవి కావ్య నీవు మహాత్మా నే కడుపులోపలనున్న పాపడకాక ఏ మరి అవ్వడం. తండ్రి, ఈ లోకాలన్నీ నీ కడుపులో ఉన్నాయట, నీ ఉదరము సమస్త లోకాలకి నిలయం, అనేకమైన లోకాలని నీ కడుపులో పెట్టుకున్న పరమాత్మవి. ఆ లోకాల్లో నేను కూడా ఒకనే కదా, నీ కడుపులో ఎన్నో లోకాలున్నాయి, ఈ ప్రాణులందరూ ఉన్నారు, నేను కూడా నీ కడుపులో ఉన్న ఒక బిడ్డని. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు కడుపులో ఉన్న పిల్లవాడు అప్పుడప్పుడు ఇలా కాలు కదుపుతాడు, ఆ దెబ్బ తల్లికి తెలుస్తుంది. అప్పుడు ఆ తల్లి, నా కడుపులో ఉండి నన్ను తంతావట్రా అని ఒక దెబ్బ కొట్టుకుని ఆ పిల్లాన్ని చంపుతోందా, చంపట్లేదు, వాడు ఎప్పుడు పుడతాడా, వాడిని రక్షిద్దామని చూస్తోంది. ఈ లోకాలన్నీ నీ కడుపులోవి, నేను నీ కడుపులో ఉన్న బిడ్డని కాలుతో తన్నాను, అంటే నేను పరీక్షించాను, నన్ను క్షమించి రక్షించు స్వామి అన్నాడు ఆయన. ఇంతకంటే శరణాగతి ఏంటండి, కడుపులోపల్ల ఉన్న పాపడ కాక ఏ మరి ఎవ్వడం, నేను నీ కడుపులో పిల్లవాడిని నన్ను రక్షించు. గర్భవతి ఎలా అయితే తన బిడ్డని కాపాడుకుంటుందో అలా కాపాడుకునే తండ్రివి, నీ పాదాలు పట్టుకుంటున్నాను. నాకు ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, విజ్ఞాన విధములెరుగక తజ్జులు నీ వార్త చెప్ప తనువాంగ్మనములు యజ్ఞేశ నీకు నెచ్చిన అజ్జులు నిన్ను బట్టి గెలుతూ రజితుడవయ్యనన్. నిన్నెవరూ జయించలేరు, అజ్ఞానులు కూడా నిన్ను జయించగలుగుతారు. ఎప్పుడంటే ఏ విజ్ఞానం జోలికి వెళ్లకుండా బుద్ధిమంతులు నీ కథ చెబుతూ ఉంటే ఆ కథ వింటూ ఆనందంతో పరవశించిపోయేవాళ్ళు, నీ కథ వింటున్నంతసేపు పులకించిపోయి ఆహా కృష్ణ 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 అంటూ నీ వెంటపడేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఈ జన్మలోనే మోక్షం పొందుతారు. అలాంటి పరమాత్మని నిన్ను చేతిలో పెట్టుకుని తిప్పుకుంటున్నారు ఈ గోపాలకులు గోపికలు కూడా, వాళ్ళ చాలా అదృష్టవంతులు. అరి చేతిలో ఉసిరికై తిప్పుకుంటున్నట్టుగా కరతలామలకం తిప్పుకున్నట్టుగా తిప్పుకుంటున్నారు. వాళ్ళల్లో ఒక్కడైతే ఎంత బాగుండును. నాకెందుకయ్యా ఈ బ్రహ్మ పదవి ఇచ్చావు, ఈ బ్రహ్మ పదవి రజోగుణ పూరితమైనది, పదవులు చేతిలో ఉండేసరికి అహంకారాలు వస్తాయి, మూర్ఖత్వం వస్తుంది, పెద్దల్ని ధిక్కరిస్తాం, తద్వారా అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం, నాకు బ్రహ్మ పదవి వద్దన్నాడు ఆయన. అసలు నిజంగా ఆయన అన్నమాట వింటే మనకు కూడా కడుపు తరుక్కుపోతుంది అనమాట. ఏలా బ్రహ్మపదంబు ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరములందు ఈ మందలో కృష్ణ 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 ఎంచు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులు ఒక్కని పాదరేణువులుపై వేష్టిల్చిన జాలదే ఏలా బ్రహ్మపదంబు. నాకెందుకు ఈ బ్రహ్మ పదవి? వేదములు కూడా నిన్ను చూడలేవు, వేదముల ద్వారా వేద పాండిత్యం ద్వారా చూడలేని నిన్ను ఈ పిల్లలు చూస్తున్నారు, దూడలు చూస్తున్నాయి. చూడడం పక్కన పెడదాం, అనుక్షణం ఏ పని చేస్తున్నా అన్నం తింటుంటే కృష్ణ నీతో అన్నం తింటామంటారు పిల్లలు, ఆడుకునేటప్పుడు కృష్ణ అంటూ నీతో ఆడుకుంటున్నారు, పడుకునేటప్పుడు కృష్ణ అని నీ మీద పడుకుంటున్నారు, తన్నుతున్నారు, గుద్దుతున్నారు, నవ్వుతున్నారు, కౌగిలించుకుంటున్నారు, ఏ పనులు చేసినా అన్ని పనులు నీకే సమర్పిస్తున్నారు. అందరూ లోకంలో చెబుతారట కబుర్లు, ఏమని, ఏ పని చేసినా కృష్ణార్పణ వస్తు అనుకుని కృష్ణుడికి సమర్పించండి అని. కానీ నిజంగా ఆ పని ఎవరూ చేయడంలా, కానీ వీళ్ళు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పిస్తున్నారు, అన్ని పనులు నీకు సమర్పిస్తున్నారు, నీతోటే లోకమని బతుకుతున్నారు. అలా బ్రతుకుతున్న ఈ పిల్లలకున్న పుణ్యం ఎవరికొన్నది? ఈ పిల్లల్లో ఒక్కడు, అందరూ కూడా అక్కర్లేదట, ఈ వ్రేలందు అంటే ఈ గొల్ల పిల్లలలో ఒక్కని పాదరేణువులు, ఒకనొక వ్యక్తి యొక్క కాలి కింద ఉన్న దుమ్ము పై వేష్టించిన చాలదే, నెత్తి మీద వేసుకుంటే చాలు, దాని ముందు బ్రహ్మ పదవి తక్కువ. ఆయన అన్నమాట బ్రహ్మగారంతటి వాడు ఉద్వేగ భరితుడై ఆనందంతో అంటున్నమాట, ప్రభు ఈ పిల్లల్లో ఒక్క పిల్లాడు అరికాలి కింద ఉన్న దుమ్ము నా నాలుగు నెత్తుల మీద వేసుకుంటే, తలల మీద వేసుకుంటే చాలదా, అది బ్రహ్మ పదవి కంటే ఎక్కువ, అసలు బ్రహ్మ పదవి ఆ ధూళి ముందు ఎంత, దాని బతుకెంత, నాకు ఒక్క పిల్లాడి కాలి కింద ఉన్న దుమ్మిప్పించవా, ఎందుకంటే వాళ్ళు ఏ పని చేస్తున్నా అన్ని నీకే సమర్పించి నిత్యం నీతో తిరుగుతున్నారు, నీతో తిరిగేవాడు నీ అంతవాడు, వాడి పాదధూళి చాలా గొప్పది, అది చాలు నాకెందుకు ఈ బ్రహ్మ పదవి, దానివల్ల నాకు రజోగుణం పుట్టింది, అహంకారం పుట్టింది, కన్న తండ్రివి పరమాత్ముడివి విశ్వాత్మకుడివైన నిన్ను పరీక్షించాను, నా అజ్ఞానాన్ని తొలగించవా తండ్రి, తొలగిస్తావని నాకు నమ్మకం. సర్వేశ నే రజోజనుతుండ మూఢుండ, నేను మూర్ఖుణ్ణి, రజస్వల పుట్టాను, అందుకే ఒక్క లోకానికి ప్రభువునై సమస్త లోకేశ్వరుడివైన నిన్ను పరీక్షించాను. ఇప్పుడు తలుచుకుంటే నాకు అర్థమైంది, భూరి లయ జలధి నిద్రిత నారాయణ నాభి కమల నాళమున నజుండారయ పుట్టెన నుట నిజమో రాజీవాక్ష పుట్టెనోటు తలంపన్. నేనెంత ఈ చరాచర జగత్తులో నీ శక్తిలో నేను అణువు కంటే అణువుని, అంత సూక్ష్మస్వరూపం నాది, నా శక్తి అంత. పూర్వం ఈ జగత్తంతా ప్రళయంలో కలిసిపోయి నీరు తప్ప ఏమీ మిగల్లేదు, భయంకరమైన మహాజలం, అపార సముద్రం, ఆ సముద్ర జలాలలో నువ్వు గాఢంగా నిద్రపోయావు. ఆనాడు నువ్వు నిద్రపోతూ ఉంటే నీ బొడ్డులో నుంచి ఒక తామర పువ్వు పుట్టింది, ఆ తామర పువ్వులోంచి నేను పుట్టాను. అంటే ఇప్పుడు నేను ఎవరిని, నిద్రపోతున్న నీ నాభీకమలంలోంచి పుట్టిన ఒక స్వల్ప రేణువుని, అటువంటి నేను వచ్చి నిన్ను పరీక్షించడం ఏమిటండి అన్నాడు ఆయన. ఈ పద్యం ఎంత గొప్పదో సారా, భూరి లయ జలధి నిద్రిత నారాయణ నాభికమల నాళమున అజుండ ఆరయ్య పుట్టెననుట నిజం ఓ రాజీవాక్ష పుట్టెనోటు తలంపన్. ఆ మహాసముద్రంలో గాఢంగా నిద్రపోతూ సర్వాంతర్యామివై ఉన్న నీ యొక్క నాభీకమల నాళంలో నుంచి పుట్టిన చిన్న బిడ్డని గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టుగా నేను నిన్ను వెక్కిరించడం ఏమిటి, పరీక్షించడం ఏమిటి, ఓటు పుట్టెన్నన్నాడు. అంటే నాకు మోహం పుట్టింది, అజ్ఞానం పుట్టింది, పెచ్చ పుట్టింది, అందుకే నేను పరీక్షించాను, నన్ను క్షమించు తండ్రి. తారా తుషార శీకర భూరజములకైన లెక్క బుధులిడుదురు భూభారావతి ఎన్న కరుడగు నీరమ్య గుణం బులెన్న నేర రగణ్య. ఆకాశంలో రాత్రిపూట మెలమెలలాడుతూ నక్షత్రాలు పుడతాయి, ఆ నక్షత్రాలు ఎన్నున్నాయో ఎవరైనా లెక్క పెట్టగలరా? రాత్రిపూట ఒకసారి ఆకాశంకే చూడండి, మేఘాలు లేనప్పుడు లక్షల కొలది కోట్ల కొలది చుక్కలు కనబడతాయి, ఈ చుక్కలు లెక్కెట్టాలంటే నిజంగా చుక్కలు కనబడతాయి అప్పుడు. అటువంటిది కొంతమంది పండితులు ఉన్నారట, జ్యోతిష్కులు, ఆకాశంకే చూసి ఈ పూట ఇన్ని చుక్కలు కనబడ్డాయి, కనబడినవి, కనబడినవి ఇంకా చాలా ఉంటాయి అనుకోండి, హఠాత్తుగా ఇలా చూసి ఇన్ని నక్షత్రములు కనబడ్డాయి అని లెక్క పెట్టగలరు. కానీ భూమిని ఉద్ధరించడం కోసం భూమి మీద అవతరించి దుష్ట సంహారం చేసి శిష్ట సంహారం చేసి నీ గుణములను వర్ణించలేరు. ఆకాశంలో నక్షత్రాలు లెక్కెట్టచ్చు, నీ గుణములు వర్ణించలేం. తుషారశీకర, తెల్లవారుజామున శీతకాలంలో మంచు బిందువులు టప్ప 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 పడుతూ ఉంటాయి, చూశారు మీరు, టప్ టప్ అనే శబ్దంతో పొలాల మీద నేల మీద మంచు బిందువులు పడతాయి, అలాంటి ఐస్ డ్రాప్స్ ఉన్నాయే వాటిని కూడా లెక్కెట్టగలరటండి కొంతమంది. అసలు ఎన్ని ఉంటాయో లెక్కే ఉందండి, ఎన్ని మంచు బిందువులు పడతాయి, వర్షపు చినుకులు లెక్కెట్టగలమా? అయినా లెక్క పెట్టగలిగే వాళ్ళు ఉన్నారు, కానీ నీ గుణములు మాత్రం వర్ణించలే. భూరజములకైన, ఓ వాహనం వెళ్ళినప్పుడు భూమి నుంచి మట్టి పైకి లేస్తుంది, ఆ మట్టిలోంచి వచ్చే కణములు, ధూళి కణములు, డస్ట్ పార్టికల్స్, అవి కూడా లెక్క పెట్టగలరట కొంతమంది. నిజంగా ఎన్ని ధూళి కణాలు లేస్తాయి ఆకాశంలో, అవి ఎవరు లెక్క పెట్టగలరు? అవి కూడా లెక్క పెట్టే శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ నీ అవతార గుణములను, మహిమలను వాటిని మాత్రం వర్ణించలేరు. అంత గొప్పది నీ మహిమంటే, అన్ని విచిత్రమైన లీలలు నీవి, అటువంటి నీ లీలల్ని ఇప్పుడు నేను వర్ణించాలనుకోవడం ఉన్నదే అది నా భ్రమ. నేను చిన్నపిల్లాండి అయ్యుండి తెలియక నీ మహిమని పరీక్షించాలనుకున్నాను, భ్రష్టుండైపోయాను. నారాయణస్త్వం నహి సర్వదేహినాం ఆత్మాస్యధీశాఖిల లోక సాక్షి నారాయణోంగన్నరభూజలాయనాత్తచ్చాపి సత్యన్నతవైవ మాయయాః. ప్రభు ఈ చరాచర జగత్తులో మొట్టమొదట నీవు సృష్టించింది నీటిని. ఆ నీరు నరములు అని పిలువబడతాయి. వాటికే వృద్ధైతే నారము అంటాం. నారముల నుండి నువ్వు పుట్టావు, అందులోనే నువ్వు ఉంటావు. అంటే నారాయణ శబ్దం నీకు రావడానికి గల కారణం నీళ్లల్లో నువ్వు ఉంటావు, నీళ్లు నీలో ఉంటాయి. ఆ నీళ్లల్లో నుంచే సృష్టిని చేశావు. నీటి నుంచి సృష్టి చేసి నీళ్లల్లో ఎప్పుడూ ఉంటూ నీళ్లని నీలో ఉంచుకోవటం వల్ల నార అయనః నారాయణః. అయనము అంటే నివాసము, స్థానము. నార అయనము, నారమే నివాసముగా కలవాడు, నారమే తన పుట్టుకకి మూల కారణమైనవాడు, అటువంటి వాడు కాబట్టి నారాయణః అన్నారు నిన్ను. కాబట్టి ఆదినారాయణుడు నువ్వే. నార అంటే జలము అని మాత్రమే కాకుండా జ్ఞానము అని కూడా అర్థం. ఈ లోకం అంతా పుట్టడానికి ఒక గొప్ప విజ్ఞానం అవసరమైంది. ఆ విజ్ఞానంలో నువ్వున్నావు, నీలో విజ్ఞానం ఉన్నది, కాబట్టి కూడా నారాయణుడివి. నార అనే శబ్దమునకు జీవులని అర్థం. మనందరినీ నార అంటారు. మనందరిలో ఆయన ఉన్నాడు, ఆయనలో మనందరం ఉన్నాం. అంటే అందరిలో ఉంటాడు, అందరిగా ఉంటాడు. ఆ కారణం చేత కూడా నిన్ను నారాయణ అన్నారు. ఈ విధంగా నిరంతరం నీళ్లలో ఉంటూ, నీళ్లు నీలో ఉంచుకుంటూ, జ్ఞానములో ఉంటూ, జ్ఞానమే నీవవుతూ, ప్రాణులు అందరిలో ఉంటూ, మళ్ళీ ఆ ప్రాణులలో నీవు ఉంటూ, ఈ చరాచర జగత్తులో నారాయణ అనే నామం పొందావు. అటువంటి ఆదినారాయణుడు నువ్వు. నీకు పాదములకు నమస్కరిస్తున్నాను. నలినాక్ష నీవాది నారాయణుండవు. పోతన గారు అనువాదం అన్నమాట. జలము నారము, జీవచయము నారము, అందు నీవుంటను, నీయందవియుంటను, నారాయణుండను శబ్దమదవే. సకల లోకములకు సాక్షివి, అధీసుడవు, అబ్ధినిద్రించు నారాయణుడవు. నువ్వు సమస్త లోకాలకి సాక్షివి, ప్రభువువి. సముద్రంలో నిద్రించే నారాయణుడవు. ఒకప్పుడు ఏం చేశాను నేను, నా కన్న తండ్రి విష్ణు ఎక్కడుంటాడా అనుకుని తామర పువ్వులోంచి పుట్టాను కదా నేను, అందుకని ఆ తామర పువ్వు యొక్క మధ్యలో ఉన్న రంధ్రము నుంచి కిందకి దిగట్ట ఆయన. ఇదే తామర పువ్వు కాడనుకోండి, ఈ కాడ మధ్యలో సన్నని కన్నాలు ఉంటాయి. తామరతూడికి మధ్యలో తంతువులుంటాయి. ఆ తంతువులు రంధ్రాలు, ఆ రంధ్రం నుంచి సూక్ష్మ శరీరంతో బ్రహ్మగారు కిందకి దిగేట. ఎందుకు దిగాడు అంటే ఈ తామర కాడ ఎక్కడో చోట పుట్టిందిగా, ఆ పుట్టిన చోట ఎక్కడో చూద్దామని, తన పుట్టుకకి స్థానమైన స్థలం చూద్దామని వెతికెట్ట పాపం. ఎన్నట్ట కడగి నూరేండ్లు వెదకినే కాననీతి. వందేళ్ళు ఆ గొట్టం నుంచి కిందకి దిగుతూనే ఉన్నట్ట. ఆ గొట్టం అలా పొడుగ్గా ఉండనే ఉంది, ఈయన దిగుతూనే ఉన్నాడు. మా నాన్నగారు ఎక్కడా, నేను ఎక్కడి నుంచి పుట్టాను, ఎక్కడి నుంచి పుట్టాను అని దిగుతూనే ఉన్నాడు. దిగి 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 విసిగెత్తిపోయాడు. ఇదేమిటబ్బా, వందేళ్లు వెతికినా ఈ గొట్టంలోంచి అలా కిందకి దిగుతూనే ఉన్నాను, కానీ దీనికి అంతం కనబడ్డంలా, ఆద్యంతాలు లేని గొట్టం అనుకుంటాను ఈ తామర తూడు, ఈ నాళం అనుకున్నాడు. ఈ తామర నాళము యొక్క అంతం కనబడదనే అనుమానం వచ్చాక నన్ను కన్న తండ్రికి నమస్కారం, ఈ తామర పువ్వు ఎక్కడ పుట్టిందో దయతో చూపించవా అని ఒక్కసారి నమస్కరించాట. అప్పటికి తనని కన్నవాడెవడో పేరు కూడా తెలియక కన్న తండ్రికి నమస్కారం అన్నాడు ఆయన. అనగానే ఒక్కసారి కళ్ళు మూసి నమస్కరించి నమస్కరించగానే టక్కున విష్ణుమూర్తి యొక్క నాభి కనబడింది. అప్పుడు ఆయన తెల్లబోయి, నూరేళ్లు ఈ గొట్టము నుండి కిందకి దిగానా, ఈ తూడుగుండా కిందకి దిగానా, అయినా ఈ నాభి కనబడలేదు, శరణు అనగానే కరుణించి పుట్టుకకి మూలమైన నాభిస్థానం చూపించాడు. ఓహో, ఈ నాభిలోంచి తామరపు పుట్టింది, ఇంతకీ ఈ నాభి ఎవరిది అని ఆ తూడు చీల్చుకుని బయటకు వచ్చాడు. ఆయన చూస్తే మొత్తం జలమంతా నిండి ఉన్న అపూర్వమైన నీలమేఘఛాయ శరీరుడు గాఢంగా నిద్రపోతూ కనబడ్డాడు. ఓ ఆయన, ఆయనో ఎంత విశాల శరీరమా, సర్వాంతర్యామి అయిన ఈ పురుషోత్తముడా నిద్ర నటిస్తూ తన బొడ్డులో నుంచి తామర పువ్వు సృష్టించి ఆ తామర పువ్వులోంచి చంటి బిడ్డగా నన్ను పుట్టించి నా ద్వారా ఇంతమంది బిడ్డల్ని, ఇన్ని సృష్టిల్ని చేస్తున్నాడు అనే సర్వశరణాగతి పొందగానే ఆయన వెంటనే మెలకువ తెచ్చుకుని సూక్ష్మ రూపంతో మళ్లీ దర్శనమిచ్చి నాకు సృష్టికి కావలసిన మూలశక్తిని ఇచ్చాడు. అలాంటి మూలశక్తి ఇచ్చిన పురుషోత్తముడవు నీవని గ్రహించలేక నిన్ను పరీక్షించిన నన్ను రక్షించు, నీ పాదాలకి నమస్కారం అన్నాడు ఆయన. ఇంత శీసపద్యంలో రాశారు పోతన గారు అనువాదంలో. అహోతి ధన్యా వ్రజ గోరమణ్యస్తన్యామృతం పీతమతీవతే ముదా యాసాం విభో వత్సతరాత్మజాత్మన యతృప్తయేద్యాపి నచాల మధ్యగాహ. నిజానికి నిన్నెవడైనా సంతోష పెట్టగలడా? ఎవరికైనా నీ మీద ప్రేమ కలిగి ఏమండి మా ఇంటికి రండి నువ్వు తాగి అని పాలు ఇస్తావంటే నిజంగా వాడు నువ్వు తాగి అని పాలు ఇవ్వగలడా? వాళ్ళు ఇచ్చే పాలతో నువ్వు సంతోషం పొందుతావా? కానీ ఇక్కడ ఈ గోపికలు ప్రేమతో నిన్ను దగ్గరికి తీసుకుంటున్నారు. అందులో యశోదాదేవి రోజు నీకు స్తన్యం ఇస్తోంది, కొంచెం గుక్కెడు పాలు తాగి అమ్మా ఇంకా చాలే నాకు ఆనందం అయ్యింది అంటున్నావు. నిజంగా ఒక గుక్కెడు పాలతో నిన్ను సంతోష పెట్టగలదా యశోద? ఆవిడ పెడుతోంది, నువ్వు సంతోషపడుతున్నావు. అంటే ఆవిడ మీద నీకు ఎంత ప్రేమయ్యా? ఒక్క యశోదే కాదు, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గోపికలందరూ నీకు పాలిస్తున్నారు. ఆవులు పాలిస్తున్నాయి, దూడలు నిన్ను నాగుతున్నాయి. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీకు ఆహారం పెట్టో పాలిచ్చో లేకపోతే దండలిచ్చో ఫలాలిచ్చో సంతోష పెడుతున్నారు. వాళ్ళిచ్చినవి స్వీకరించి నువ్వు సంతోషం పొందుతున్నావు, వాళ్ళని ప్రేమగా చూస్తున్నావు. ఎంత కరుణ! అలాగే ఇప్పుడు నేను నీ పాదాలు పట్టుకుని యథాశక్తిగా వర్ణన చేస్తాను, భక్తితో ప్రార్థిస్తాను. ఈ కాస్త ప్రార్థన యశోద పాలనుకుని స్వీకరించి అనుగ్రహించు. ఆయనకి ఆ మాట అంటే కానీ సంతృప్తి కలగలేదట బ్రహ్మగారికి. యశోద పాలుంటే మాత్రమే తొందరగా కృష్ణుడు సంతోషిస్తాడు, అనుగ్రహిస్తాడు. అందుకని నా స్తోత్రం ఉందే, నేనేం పెద్ద గొప్ప పండితుడిని కాదు, నా స్తోత్రంతో నిన్ను సంతోష పెట్టలేను. ఎందుకంటే పాండిత్యానికి అతీతమైనది నీ రూపం గనక, అయినా నా యథాశక్తిగా నిన్ను స్తుతించాను. ఈ స్తోత్రం యశోద పాలనుకున్నావు అనుకో, అప్పుడు నీకు ఆనందం కలిగిస్తాయి. తండ్రి, మీ అమ్మ పాలనుకుని గుమ్మ పాలనుకుని పుచ్చుకుని నన్ను అనుగ్రహించనగానే వెంటనే కృష్ణుడు కరిగిపోయేట, ప్రేమగా చూసేట. అలా బుట్లో పాడేసుకున్నాడండి బ్రహ్మగారికి తెలుసు పరమాత్మని ఎలాగ లొంగ తీసుకోవాలో. కేవలం యశోద యొక్క నామం యశోద స్తన్యం అంటే చాలా ఆయనకి చాలా ఇష్టం. అసలు ఎంత బాగా రాస్తాడో, అసలు తిక్కనగారు పద్యం రాశారు శ్లోకం, అద్భుతమైన శ్లోకం. ఆయన విరాట పర్వంలో ప్రారంభంలో ఒక శ్లోకం రాశారు తిక్కన కవీంద్రుడు. అందుకే తెలుగు వాళ్ళందరూ ఒకెత్తైతే తిక్కన గారు ఆ ఒక్క శ్లోకం ఒకెత్తన్నారండి పెద్దలు. శివుడు విష్ణువు చెరిసగం ఉన్నారట, సగమేమో శివుడు సగమేమో విష్ణువు, దానికి ఏమని పేరు? శివకేశవ రూపం అన్నమాట, హరిహర రూపం, హరిహర అద్వైత రూపం. ఆ రూపాన్ని అంటాడు ఆయన, కిం అస్థిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం. ఓ శివకేశవ మూర్తుల్లారా, సగమేమో విష్ణువు, ఎడంవేపంతా సగము కూడా విష్ణువు ఉంటాడట అమ్మవారు ఉన్న చోట, కుడివేపంతా సగం ఎవరన్నమాట? శివుడు. శివరూపంలోనూ విష్ణు రూపంలోనూ కలిసి ఉన్న ఓ హరిహరనాథ, నీకు ఎముకల దండ ఇష్టమా? శివుడిగా ఉంటే ఎముకలు ఇష్టం కదా, అందుకని అస్థిమాలాం కిము అంటే అస్థికలమాల ఇష్టమా లేక కౌస్తుభం వా కౌస్తుభమణి ఇష్టమా? ఏమిటి ఇష్టం అంటే పరిష్క్రియాయం, అలంకరించుకోవడానికి. సహజంగా భగవంతుడికి అలంకారానికి దండలు కావాలి, నువ్వు అలంకరించుకోవడానికి దేన్ని ఇష్టపడతావు? ఎముకల దండ ఇష్టపడతావా కౌస్తుభమణి ఇష్టపడతావా? కిం కాలకూట, తాగడానికి కాలకూట విషం ఇష్టపడతావా? కిమువా యశోదాస్తన్యం, ఇంకేం చెప్పకుండా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభోమే. యశోదాదేవి చన్నుబాలు ఇష్టపడతావా? ఎంత అద్భుతం అండి, అంటే ఇంకా ఈ సృష్టిలో ఇంక ఏదీ లెక్క చేయలేదు. కౌశల్య పేరు ఎత్తలేదు, అమృతం ఎత్తలేదు, లక్ష్మీదేవి గురించి ఎత్తలేదు. కాలకూట విషం తాగుతావా? పోనీ కాలకూట విషం ఎందులోంచి పుట్టింది? పాల సముద్రం చిలికితే. పాల సముద్రం నుంచి పుట్టిన కాలకూటం ఇష్టమా అన్నప్పుడు ఆ పాల సముద్రం నుంచే పుట్టిన అమృతాన్ని ఎత్తుకోలేదు. యశోదాస్తన్యం అంటే యశోద యొక్క స్తన్యం విష్ణుమూర్తికి ఏ అవతారంలో ఉన్నా ఎంత ఇష్టం ఆలోచించండి. అందుకని కాలకూటం ఇష్టపడతావా యశోద చన్నుబాలు ఇష్టపడతావా ఆలోచించి తాగడానికి అన్నాడే. అందుకే ఆ శ్లోకం అపూర్వ శ్లోకం, అది చదువుకున్నవాడు ఎప్పుడు నరకం చూడడు, తల్లి పాలు తాగడు. అంటే తల్లి పాలు తాగని అనారోగ్యం అని కాదు, తల్లి పాలు ఎప్పుడు తాగుతాం? మళ్ళీ పుడితే. అలా పుట్టుక లేకుండా చేసే శ్లోకం అది. ఇప్పుడు బ్రహ్మగారు తెలివైన వాడు గనక నా స్తోత్రం యశోద యొక్క స్తన్యం అనుకుని స్వీకరించు తండ్రి అన్నాడు.
క్రతుశతం పుల పూర్ణ కుక్షివి కాని నీవిటు క్రేపులున్ సుతులునై చనుబాలు ద్రావుచు చొక్కియాడుచు కౌతుక స్థితి జరింపగ తల్లులై విలసిల్లు గోవుల గోపిక సతుల ధన్యతలెట్లు చెప్పగ చాలువాడ కృపానిధి చాలువాడ కృపానిధి.
తండ్రి, ఎన్ని యజ్ఞములు చేసినా నిన్ను సంతోష పెట్టలేరట. క్రతుశతంబుల పూర్ణకుక్షివి కాని నీవు, ఈ పదం ఎంత గొప్పదో తెలిసినా భగవంతుడు యజ్ఞస్వరూపుడు, యజ్ఞం చేస్తే విష్ణువు సంతోషపడతాడు, యజ్ఞో వై విష్ణు అని వేదవాక్కు. కానీ ఎన్ని యజ్ఞములు చేసినా ఆయన అంత తేలిగ్గా సంతోష పెట్టలేం, యజ్ఞముల వల్ల మాత్రమే ఆయన సంతోషం పొందడనమాట. గొప్పదే యజ్ఞం, కానీ ఎన్ని యజ్ఞములు చేసినా విష్ణువుని సంతోష పెట్టడం అంత తేలిక కాదు. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, అంత తేలికగా యజ్ఞములకు కూడా దొరకని సంతోషించని నువ్వు ఇప్పుడు ఈ ఆవులు, ఈ దూడలు, ఈ ఆడవాళ్లు వీళ్ళ దగ్గర చేరి వాళ్ళ చన్నుబాలు తాగుతూ ఆనందంతో మురిసిపోతున్నావు. యజ్ఞము వల్ల కంటే ఈ ఆడవాళ్ల పాలు, ఆవుల పాలు తాగి ఆనందం పొందుతున్నావు అంటే నిజంగా యశోద వంటి స్త్రీలంటే నీకు అభిమానం అన్నమాట, ఈ ఆవులంటే అభిమానం అన్నమాట. ఈ పాలు తాగినప్పుడు ఆహాహా పూర్ణాహుతి కంటే ఇదే బాగుంది అంటావట. ఏం విచిత్రం స్వామి, వేద మార్గంలో ఉన్న యజ్ఞములకి దొరకని నువ్వు సంతోష పొందని నువ్వు ఈ ఆవు దూడల దగ్గర, ఆవుల దగ్గర చేరి ఆవు పాలు తాగి పులకించిపోతావా, తల్లి పాలు తాగి పరవశించిపోతున్నావా? అలాంటప్పుడు నీకు పాలిస్తున్న ఈ ఆవులు, ఈ ఆలు వీళ్ళందరూ ఏ లోకానికి ఎడతారో, అంటే ఈ గోపికలు ఎక్కడికి ఎడతారో, గోవులు ఎక్కడికి ఎడతాయో, అందుకని వాళ్ళ యొక్క ధన్యత నెట్లు చెప్పగ చాలువాడ కృపానిధి. ఈ స్త్రీలు ఈ ఆవుల యొక్క ధన్యత్వం, వారి పవిత్రత్వం, వారి మోక్షస్థితి ఎటువంటిదో నేను వర్ణించలేను, అంత మోక్షం ఇస్తావును. యజ్ఞములు చేసిన వాళ్ళకు కూడా ఇవ్వని మోక్షం ఈ స్త్రీలకి ఆవులకి ఇవ్వబోతున్నావు, వాళ్ళు అదృష్టవంతులు. ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఎందుకు నీ భ్రమలో పడ్డానో తెలుసా. మహాత్ములు పురాణం ఏర్పాటు చేసి 40 రోజులు వినమంటే కర్మగాలి మధ్యలో దాన్ని తెంచుకుని సంసారంలో పడే మూర్ఖుళ్ళు అయిపోయాను నేను అన్నాడే. ఇందులో అన్న మాట ఏమిటో తెలుసా, పురాణ శ్రవణం చాలా గొప్ప పూర్వ మార్గం, ఆ మార్గం విడిచిపెట్టి కర్మగాలి పూర్వపు పాపం వల్ల మధ్యలో విడిచిపెట్టిపోయే మూర్ఖుడిలాగా నేను నిన్ను పరీక్షించాను. అందుకని దానికి ఏం చెప్తున్నాడు, దేహము కారాగేహము, ఈ శరీరం చెరసాల, బ్రహ్మ అంటున్న మాట ఇది, పద్మాకర్ గారు అంటున్న మాట కాదు. దేహము కారాగేహము, కారాగేహము అంటే చెరసాల, ఈ శరీరం ఒక చెరసాల. ఈ చెరసాల్లో ఎవరు బంధింపబడి ఉన్నారు, చెరసాల్లో సహజంగా తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు, మనం కూడా ఏవో తప్పులు చేసి ఇందులో పడ్డాం, మన జీవాత్మ ఇందులో బంధింపబడి ఉన్నది. ఇప్పుడు ఈ దేహం అనే చెరసాలలో జీవుడు అనేవాడు బంధింపబడి ఎప్పటికీ విముక్తి పొందక పాపాలు చేసిన ఖైదీలను కూడా పరివర్తన వస్తే మార్చి బయటికి లాగుతారట, 15 రిలీజ్ చేస్తారు. దీనికి ఎన్ని 15 వచ్చినా ఇందులో నుంచి బయటికి రావడంలా, ఎందుకంటే దీనికి పరివర్తన ఏదండి, నాయనలారా వినండిరా 40 రోజులు భాగవతం అంటే నా ఇంటి దగ్గర అక్కడ ఎవడో భార్య ఉందండి, లేక మొగుడు ఉన్నాడండి, కొడుకున్నాడండి, కోడలుందండి, పోషించే వాళ్ళు ఉన్నారండి, ఇల్లుందండి అని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే ఇంక వీడికి ఎప్పటికి విముక్తి కలుగుతుంది అన్నాడండి ఆయన. అందుకని దేహము కారాగేహము మోహము తెగకోసి ఇప్పుడు నువ్వేం చెయ్యాలి, ఈ జీవాత్మ ఈ శరీరం అనేటటువంటి చెరసాలలో బంధింపబడి ఉన్నది, ఇలా బంధింపబడి ఉన్న జీవాత్మకి విముక్తి కలిగించాలి, స్వేచ్ఛనివ్వాలి, అనగా కైవల్యం ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే ముందు మోహమును తెంచుకో. మోహం అనగా నేను నా భార్య, లేదా నేను నా భర్త, నా కొడుకు, నా కొడలు, నా మనవడు, వాడి పుట్టినరోజు, వాడి ఇంకేదో కేకుడే, లేకపోతే ఇంకో ఓక్కుడే, కక్కుడే, లేకపోతే పెళ్లిడే, ఈ క్షవరాలు ఇవన్నీ కళ్యాణం కావు, క్షవర కళ్యాణములు. ఈ భయంకరమైన మోహములో పడి నిరంతరము కొట్టుమిట్టాడిపోతున్నాం. రోజు ఏదో ఒక దినమే కదండి మనకి తద్దినాలు ఇవన్నీ, నిజం చెప్పాలంటే ఈ తద్దినాలకు అతీతంగా వెళ్ళమని చెప్పాడు ఆయన, మన కోసం చెప్పిన మాట. బ్రహ్మగారు ఎలాగో బయటపడతాడు. నిజంగా పోతరగారు రాసిన ఈ పద్యాన్ని నా దగ్గర భాగవతంలో ఉన్నది, రేపు పొద్దున ఎలాగో ఎల్లుండిలోపు ప్రింట్ చేయడానికి సిద్ధపడుతున్నాం, అన్ని ఇస్తున్నాను, అందులో ఈ పద్యం తప్పక రాస్తాను, చదువుకోండి. ఎన్నాళ్ళు ఈ సంసారంలో ఉంటూనే ఉంటాం, అవేం వదలమంటల్లా, కనీసం ఈ కాసేపైనా విడిచిపెట్టకపోతే ఎలాగండి, ఆ తర్వాత ఎలాగో ఇంట్లోనే పడి ఉంటాంగా, పొద్దు నుంచి సాయంకాలం దాకా ఆ సీరియల్స్ వాటిల్లో పడి మాయదారి బంధాల్లో పడి సాయంకాలం కాగానే పుడుకులు వేయించుకుంటూ చల్లబజ్జీలు వేయించుకుంటుంటూ తింటూ ఉంటే ఈ పురాణాలు మానేస్తే సంసార వ్యామోహంలో పడితే అప్పుడు యముడు మనల్ని చల్ల పుడుకుల్లో వేయించడు, సాయంకాలం పూట బజ్జీల్లాగా అక్కడ బడ్డీ కొట్ల దగ్గర, బడ్డీ కొట్ల దగ్గర వేగుతున్న బజ్జీల రూపంలో మిమ్మల్ని ఊహించుకోండి. రేపు పొద్దున కుంభీపాకంలో ఇదే పరిస్థితి, అంటే నేను మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లేదు, మీరు ఎలాగో వింటున్నారు, ఇంట్లో కూర్చునే అజ్ఞానుల గురించి. వాళ్ళని లాక్కురండి, ఇంకా తీసుకురండి కొంతమందిని, వాళ్ళు బాగుపడతారు. అందుకని మనం ఏం చెయ్యాలి, ఈ దేహం ఒక కారాగృహం, ఇందులోంచి జీవుణ్ణి విముక్తి చెయ్యాలి, కైవల్యం ఇవ్వాలనుకుని మోహము తెగకోసి ఈ సంసారంలో మనవాళ్ళు అనుకున్న వాళ్ళ మీద ఆస్తుల మీద ఉన్న మోహాన్ని ప్రేమని బంధాన్ని తెగగొయ్యండి. తెగగొయ్యడం అంటే అర్థమైందా? కేవలం ఊరికే అందులోంచి బయటపడండి అనలా, పేకని కోసినట్టుగా ఆనప్పాదుకున్నటువంటి ఆనవకాయని చాకుతో కొస్తారు చూసారా, అలా తెగగొయ్యండి అన్నాడు ఆయన. ఆలావూరివ, ఆలావు అంటే ఆనవకాయ, ఆనవకాయని కత్తితో అలా కొయ్యగానే టక్కన కాయ చేతిలోకి వచ్చేస్తుంది. అలాగే కైవల్యం అనే కాయ కావాలంటే నీ బంధమును పాదు నుంచి కోసేయాలి. పాదుకున్నటువంటి కాయ కొయ్యాలంటే తొడిమని లాగాలి కదా. అలాగే మన దగ్గర మోహం ఒకటి ఉన్నది, ఆ మోహమును తెగగొయ్యి, పూర్తిగా కొయ్యి, మళ్ళీ సగం సగం కొయ్యి, వేళ్లాడుతూ ఉంటే ఉపయోగం లేదు. దాన్ని తెగకోసి సిద్ధమునివర్తనుడవై ఒక మహామునిలాగా మౌనముగా సెల్ఫోన్లు కట్టేసి భగవత్ కథ వినాలి. అలాంటి వాడున్నాడే గేహము వెలువడు నరుడు, ఇల్లు విడిచిపెట్టి తీర్థయాత్రల వెంట గురువుల వెంట పురాణాల వెంట పడేటటువంటి నరుడు ఉత్సాహముతో చెందు ముక్తి సంపదననగా, అప్పుడు వాడు ఉత్సాహంతో మోక్షం పొందుతాడు. ఇంతకంటే ఈ పద్యానికి నేను అర్థం చెప్పాలి. అసలు మళ్ళీ అందరూ కూడా వినండి. దేహము కారా గేహము మోహము తెగగోసి సిద్ధ మునివర్తనుడై గేహము వెలువడు, గేహం అంటే ఇల్లు, మీ ఇల్లు ముందు వదిలిపెట్టేయండి అన్నాడంతే. ఎప్పుడు ఇంట్లో కూర్చుని పొద్దున సాయంకాలం దాకా వంటలు చేసుకుంటూ కాఫీలు తాగుతూ వంట వార్పు కార్యక్రమాలు చూసుకుంటూ అందులో పొద్దునుంచి సాయంకాలం దాకా భయంకరమైన సీరియల్స్ వస్తాయి. అత్తా కోడళ్ళు అలా కొట్టుకుంటున్నట్టుగా ఈ ప్రపంచంలో ఎవరూ చూపించలేరు సీరియల్స్ చూపించినట్టుగా. నిజంగా మీ ఇళ్లలో అలా కొట్టుకుంటున్నారా? అత్తవా, పెంట మీద చెత్తవా, దుత్తవా అని కోడలు తెట్టడమా, ఓసి దౌర్భాగ్యురాలని కోడలు తెట్టడమా, విలన్స్ తయారు చేస్తున్నారు. ఆడవాళ్ళంటే చాలా ఉత్తమ స్త్రీలు మన దేశంలో, వీళ్ళని కావాలని అందులో లేడీ విలన్స్ని తయారు చేసి వాళ్లలో యుద్ధం పెట్టి అత్తా కోడళ్ళ మధ్యలో తగాదా పెట్టేస్తున్న భయంకరమైన శత్రువులు ఈ సీరియల్స్. వాటిని విడిచిపెట్టండి. విడిచిపెట్టాలంటే ఆ ఇల్లు విడిచి బయటికి రావాలి. విడిచి మళ్ళీ ఎక్కడికి రావాలి? సినిమాల కోసం కాదు. మళ్ళీ అలా చెప్పాం కదా అని సాయంకాలం ఎప్పుడవుతుందా, దెబ్బకుఠా దొంగల ముఠా కవాలి ఇవన్నీ ఏదో ఎప్పుడో వీలున్నప్పుడు చూస్తాం, కానీ ఎక్కువగా వీలున్నంత వరకు ఉత్సాహంతో మోక్ష సంపద పొందడానికి ఇక్కడికి రావాలి. ఈ పీఠానికి, శృంగేరి పీఠానికి వచ్చి ఎవరో ఒక మహానుభావులు ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడ పురాణాలు చెబుతూనే ఉంటారు కనుక ఆ మహాత్ముల సారమును సేకరించి మోక్షం పొందాలి. అందరూ మళ్ళీ చెప్పండి ఈ శ్లోకం. దేహము కారాగేహము మోహము తెగగోసి సిద్ధ మునివర్తనుడై గేహము వెలువడు నరుడు ఉత్సాహముతో చెందు ముక్తి సంపదననగా, మోక్షమనే సంపదని పొందుతామట. అంత గొప్ప పద్యం అన్నమాట. అందుకే ఒకటికి రెండు సార్లు చెప్పిస్తున్నాను. ఇది వినగానే మనసు మారుతుంది. ఇది విన్నాక కూడా నేను ఇంటికి ఎడతానండి, మా ఇంటి దగ్గర పాయసం ఉందండి అనుకున్న వాడి బతుకు అలా పానివన్నాడు ఆయన. అంత విచిత్రమైన బంధంలో నుంచి నన్ను బయట పారవేయి. నేను కూడా ఈ సంసారం అనే వ్యామోహంలో పడ్డా. నాకు సంసారం ఏమిటి? బ్రహ్మ పదవి, నా భార్య సరస్వతి, మేమిద్దరం కూర్చుని అప్పుడప్పుడు సృష్టికర్తలం అని విర్రవీగి పరమాత్మవైన నిన్ను పరీక్షిస్తున్నాం, నీ గురించి గ్రహించలేకపోతున్నాం. మమ్మల్ని కూడా ఈ వ్యామోహం నుంచి విముక్తుల్ని చేసి శాశ్వత కైవల్యం ఇయ్యి. నాకు బ్రహ్మ పదవి వద్దు, నీ సన్నిధానం చాలు, నీ భక్తుల పాదాల కింద ఉన్న దుమ్ము చాలన్నాడు ఆయన. జిష్ణు నిచాట విపాట నవృష్ణి కులాంభోజ సూర్య విప్రామర గో వైష్ణవ సాగర హిమకర కృష్ణ కృష్ణ పాషండ ధర్మ గృహ దావాగ్ని. ప్రభు, జయము తప్ప అపజయం నీకున్నదా? అందుకే నిన్ను జిష్ణు అన్నారు. నిచాట విపాటన, రాక్షసుల్ని నాశనం చేస్తావు. మాలో రాక్షసులు ఉన్నారు, అవే ఈ సంసారంలో ఉన్న వ్యామోహాలు. ఈ రాక్షసుల్ని తొలగించు. వృష్ణి కులాంభోజ సూర్య, ఈ యాదవ వంశం ఓ పెద్ద తామర పువ్వు, ఆ తామర పువ్వుని వికసింపచేసే సూర్యుడివి నువ్వు. సూర్యుడు రాగానే తామర పువ్వులు వికసిస్తాయి, అలాగే యాదవ కులం అనే తామర పువ్వుని వికసింపచేస్తావు. ఇంతలో ఇంకో అంతరార్థం తెలుసా? వృష్ణి కులాంభోజము అంటే యోగాభ్యాసము చేసే తామర పువ్వులు. మనలో ఆరు చక్రాలు ఉన్నాయన్నాను కదా, అది కాకుండా సహస్రార కమలం అని ఉన్నది. ఈ సహస్రార కమలం ఒక్క శ్రీకృష్ణ అనుగ్రహం వల్ల, అదే అమ్మవారి అనుగ్రహం వల్ల మనకి వికసిస్తుంది. వృష్ణికుల అంభోజము అంటే సహస్రార కమలము. మమ్మల్ని యోగుల్ని చేసి మా సహస్రార కమలాన్ని, తామర పువ్వు ఎలా అయితే వికసించడానికి సూర్యుడు కావాలో, సూర్యుడు వస్తేనే తామర పువ్వు వికసిస్తుంది. నువ్వు సూర్యుడివి, జ్ఞానభాస్కరుడివి, నీ జ్ఞానముతో మా సహస్రార కమలం వికసించాలి. తద్వారా మాకు ఈ సృష్టిలో ఎవరి మీద రాగము ద్వేషము ఉండకూడదు, అందరినీ నీ స్వరూపముగా చూచి ప్రేమించే తత్వం ప్రసాదించు, అటువంటి తత్వస్వరూపుడవైన నీకు నమస్కారం అన్నమాట అంతరార్థం. విప్ర విప్రుల్ని, అమర దేవతల్ని, గో ఆవుల్ని, వైష్ణవ విష్ణు భక్తులని నువ్వేం చేస్తావు, వాళ్ళందరినీ ఒక సముద్రం కింద భావిస్తావు. సముద్రం ఎప్పుడు పొంగుతుంది చెప్పండి? సముద్రం పొంగాలంటే చంద్రుడు రావాలి, చంద్రుడు వచ్చాడంటే సముద్రం ఉప్పొంగుతుంది. ఈ విప్రులు, గోవులు, దేవతలు, విష్ణు భక్తులు అనేటటువంటి సముద్రమునకు నువ్వు చంద్రుడు వంటి వాడివి, అనగా నువ్వు వీళ్ళందరినీ కూడా వృద్ధి చేస్తావు. కృష్ణ ఆకర్షణ స్వరూప పాషండ ధర్మ గృహదావాగ్ని, నాస్తిక మతం అని పిలువబడేటటువంటి కొంపకి నువ్వు అగ్నివి, కార్చిచ్చువి. కార్చిచ్చు ఎళ్లని చొరచొర కాల్చిపారేస్తుంది. నాస్తికము అనేటటువంటి ఒకనొక దరిద్రపు మతం ఉన్నది, ఆ నాస్తికవాదాన్ని తగలబెట్టే అగ్నిస్వరూప నీకు నమస్కారము అని పరిపరి విధాలుగా ప్రార్థించి, ఆ తర్వాత పిల్లల్ని అందరినీ దూడల్ని అక్కడ చేర్చి, కృష్ణ కృష్ణ వదలలేను, అయినా కర్తవ్యం ఒకటి ఉన్నది గనక నీ ఆజ్ఞని ఉల్లంఘించలేక వెడుతున్నాను అని మళ్ళీ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంటూ అదృశ్యమైపోయాడు బ్రహ్మగారు. అప్పటికి పిల్లలకి ఏడాది పాటు నిద్రపోయారు కదా వాళ్ళు, అప్పుడే మెలకు తెచ్చుకుని వాళ్ళకి ఏం తెలియదు పాపం, ఈ ఏడాది గడిచినట్టుగా 1 ఇయర్ వాళ్ళకి జీవితం అంతా నిద్రలో గడిచింది టండోయ్. ఆ సంవత్సర కాలం ఏ పనులు చేయకుండా సుఖంగా కొండగుహలో నిద్రపోయారు. ఇప్పుడు వాళ్ళు యథాప్రకారంగా పిల్లలు అన్నం తింటున్న వాళ్ళు అన్నం తింటున్నట్టే ఉన్నారు, దూడలు దూడల కిందే ఉన్నాయి. కృష్ణుడి దూడల్ని తీసుకుని అన్నం తింటున్న పిల్లల దగ్గరకు వచ్చాడు. పిల్లలు ఏమనుకుంటున్నారు, కృష్ణుడు ఇందాక దూడలు తప్పిపోయాయి కదా వెతకడానికి వెళ్ళి తీసుకొస్తున్నాడు అనుకుంటున్నారట. అంతేగాని ఏడాది నిద్రపోయిన విషయం తెలియదు, ఎంత మాయ. అందువల్ల ఆ మాయలో పడి అన్నం తింటున్న వాళ్ళు, కృష్ణ వచ్చేసావా, చెలికాడా చనుదెల్చితే, మిత్రమా వచ్చావా, నువ్వు లేకపోతే చద్దన్నం తినలేకపోయాం, పెరుగన్నం కూడా నువ్వు లేకపోతే రుచిగా లేదు, నువ్వు ఉంటే పుల్లగా ఉన్నటువంటి పెరుగు కూడా రుచిగా ఉంటుంది ఏమిటయ్యా, అదే నువ్వు లేకపోతే కమ్మగా ఉన్న పెరుగు కూడా పుల్లగా ఉంటుంది, అంత నీ మహిమ, దా దా అనగానే ఆయన చిరునవ్వు నవ్వుతూ ఏమి ఎరగనట్టుగా అసలు ఆ విషయం వాళ్ళకి చెప్పకుండా దూడల్ని పక్కకే విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళ మధ్యలో కూర్చుని కాసేపు ఆ యాగభోక్త దేవతలు తెల్లబోతూ ఉండగా సద్దన్నం తిన్నాడు, పెరుగన్నం ముద్ద తిన్నాడు. వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా, అందుకని ఇంకా సాయంకాలం ఇంటికి వెళ్ళిపోదామే, అవును కృష్ణ పొద్దున్నే కదా నువ్వు పావును చంపావు, ఆ పాము అలా ఎండిపోయింది ఏమిటి, ఏడాది క్రితం చచ్చిపోయినట్టు అన్నారట పిల్లలు. ఏడాది పాటు ఎండగండి వానకి తడిసి ఆ పాము కళేబరం కొండలాగా ఎండిపోయి ఉంటే ఆ విషయం తెలియని వీళ్ళు, పొద్దుట మన కృష్ణుడు పాముని చంపాడు, అదేమిటో మరి ఎండ ఎంత ఎక్కువ వేసిందో, ఎంత ఎక్కువ కాసిందో ఎండ, అప్పుడే పాము ఇలా ఎండిపోయింది, కాలం మారిపోయింది, కలియుగం వచ్చేస్తుందేమో అనుకున్నారట. అనుకుని ఇంక ఇంటికి బయలుదేరారు. అప్పుడు కృష్ణుడు అక్కడ ఉన్నటువంటి దండలు, రకరకాల అడవిలో ఉన్న పూలతో ఆకులతో తయారు చేసిన దండలు పిల్లల మెడలో వేస్తుంటే ఆ దండలన్నీ వేసుకుని ఇంటికి బయలుదేరాడు పిల్లలతో కలిసి వేణు ఊదుకుంటూ. ప్రసూన పించ మాలిక ప్రభా విచిత్రితంగుడున్ ప్రసిద్ధ శృంగ వేణునాథ పాశబద్ధ లోకుడున్ ప్రసన్న గోప బాల గీత బాహు వీర్యుడయ్యు ఉల్లసించి ఏగె గోపకుల్ చలంగి చోడమందకును. ఆయన ఆ సమయంలో ప్రసన్న వదనంతో ఉన్నాడు. ప్రసూన పించ మాలిక, ఓ పక్కనేమో మెడలో పువ్వులు, దండలు, నెత్తి మీద పించం, ఆ పించం చుట్టూతో కూడా మళ్ళీ కొప్పు చుట్టూ కూడా పూలదండ గుచ్చాడు. ముఖమంతా కోటి సూర్యుల కాంతితో చంద్ర సుశీతలత్వంతో వెలిగిపోతుంది. ముఖంలోంచి సూర్యకాంతి, అందులోంచి వేడి కాకుండా చల్లదనం, ప్రసన్నత్వం. అలాంటి ముఖంతో చేతిలో ఉన్న కొమ్ముబూర ఊదుతూ, పిల్లన గురోవి ఊదుతూ, పాటలు పాడుతూ కూడా ఉన్న పిల్లలు కృష్ణ 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 అని నిరంతరం కృష్ణనామస్మరణ చేస్తూ ఉండగా, చప్పట్లు కొడుతూ ఉత్సాహంతో ఎగిరి గంతులేస్తూ ఉండగా, పాటలు పాడుతూ ఉండగా, వారందరితో కలిసి శ్రీకృష్ణుడు అత్యంత పవిత్రమైన బృందావనంలో ఉన్న తన గృహానికి వేంచేశాడు. ఆ సమయంలో ముఖం ఎంత వెలిగిపోతుందో, పువ్వులు అలాగే వెలిగిపోతున్నాయి, కరుణారసము బయటకు వస్తూనే ఉన్నది, దూడలు ఆనందంతో ఉత్సాహంతో ఎగిరి గంతులేస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క చూపులతో, చూపులనే పాశముతో అందరినీ బంధించేశాట. ఆయన చూశాడు అందరూ బొట్లో పడిపోతున్నారు. ఆ చూపులు ఎలా ఉన్నాయి? ప్రేమ అనే పాశంతో కృష్ణుడు అందరినీ కట్టి పారేస్తున్నాడా అన్నట్టుగా ఉన్నదన్నమాట. ప్రేమతో బంధించగలరండి ఎవరినైనా? కోపంతో బంధించలేంగా. ఆ ప్రేమతో అందరినీ బంధించుకుంటూ పెడుతున్నట్ట. అందుకే పాశబద్ధ లోకుడు, పాశముతో లోకాన్ని కట్టాట. ఏం పాశం? అనురాగ పాశం, వాత్సల్య పాశం, కరుణాపాశం, వేణునాదం అనే పాశం. ఆ వేణునాదం ఇంకా చెప్పేక్కర్లేదు, విన్నవాడల్లా బొట్లో పడవలసిందే. పశువులు పక్షులు కూడా పరవశించిపోతాయి. అలాంటి నాదము చేసుకుంటూ ఇంటికి వెళ్ళగానే పిల్లలు పరుగు పరుగున తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ, నాన్న, అన్నయ్యోయ్, తమ్ముడోయ్ అని అందరినీ పిలిచి, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? మేము భయంకరమైన గండంలోంచి బయటపడ్డాం. ఓ పెద్ద కొండ చెలవ మమ్మల్ని మింగింది. ఆ కొండ చెలవ కడుపులో మేము చచ్చిపోయాం. అప్పుడు మన నందబాలుడు కృష్ణుడు ఆ పావుని చంపాడు, మమ్మల్ని బయటికి లాగాడు, చూపులతో మాకు ప్రాణమిచ్చి రక్షించాడు. కృష్ణుడు లేకపోతే మేము చచ్చిపోయిన వాళ్ళమే, ఇవాళే రక్షించాడు అని చెప్పారు. అప్పుడు వాళ్ళంతా విని ఆశ్చర్యపోయారు. అర్థమైందా పరీక్ష నరేంద్ర? 5వ ఏట కృష్ణుడు పాముని చంపడం వల్ల, ఆ ఏడాది పాటు వాళ్ళు బ్రహ్మమాయ వల్ల కొండ గుహలో నిద్రపోవడం వల్ల ఆ ఏడాది ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. అందుకే కృష్ణుడు పాముని చంపింది 5వ సంవత్సరంలో అయితే, 6వ ఏట ఇంటికెళ్ళి, ఏడాది తర్వాత ఇంటికెళ్ళి, అప్పుడే బ్రహ్మగారి మాయ వాళ్ళని విడిచిపెట్టింది గనక ఈరోజు కృష్ణుడు పాముని చంపి మమ్మల్ని రక్షించాడు అని చెప్పారు. 1 సంవత్సర కాలం తర్వాత ఎందుకు చెప్పారు నువ్వు అడిగావు? ఆ వెనక ఉన్న బ్రహ్మగారి కథంతా నీకు చెప్పాను, ఇప్పుడు అర్థమైందనగానే అప్పుడు వాళ్ళు చాలా ఆనందపడిపోయి, ఆ పరీక్ష నరేంద్రుడు, ఏమి కథలయ్యా, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అనేకమైనటువంటి మహిమలతో కూడిన ఈ కథలు నువ్వు చెబుతూ ఉంటే విని పరవశించిపోతున్నాం అని. ఆ తర్వాత అన్న, ఒకరోజున శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడితో కలిసి అడవిలో తిరిగాడన్నావు, ఆ తిరుగుతున్నప్పుడు అన్నగారికి సేవ చేశాడన్నావు, ఆ కథ నాకు చెప్పేది వినాలనుందన్నాడండి ఈ పరీక్షిత్. అన్నగారు గొప్పవాడే కాదనను, తమ్ముడు అయితే అన్నగారికి ఎప్పుడూ సేవ చేయవలసిందే. కానీ కృష్ణుడు అలా కాదు కదా, సమస్త లోకాలని పరిపాలించే పరమాత్మ, ఆయనలో ఒక చిన్న అంశ బలరాముడు అంటే. అటువంటిది బలరాముడికి కృష్ణుడు పాదసేవ ఎందుకు చేశాడు ఈ కథ చెప్పమని పరీక్షిత్తు సుకుని అడిగితే ఆయన చెప్పాడు, అయితే చెబుతున్నా విను, ఈ భూమి మీద పుట్టాక పరమాత్మ కూడా ధర్మబద్ధంగా నడుచుకుంటాడు. అప్పుడప్పుడు విశ్వరూపం చూపించినప్పుడు తప్ప తక్కిన వేళల్లో మానవుల యొక్క ధర్మమును పాటిస్తాట. తల్లి తండ్రి వాళ్ళు తాను పరమాత్మ అయినా, అమ్మా నాన్న నాకు దండం పెట్టండి అంటే రేపు పొద్దున అందరూ ఆయన అనుకరిస్తారు. పెద్దలు ఏది చేస్తే పిల్లలు దాన్ని అనుకరిస్తారు. ఆయన సమస్త లోకాలకి మూలకారకుడైన పెద్దవాడు అనగా పరమాత్మ. ఇప్పుడు ఆయన కనుక తల్లిదండ్రులకు దండం పెట్టబోతే, ఆ కృష్ణుడు పెట్టాడా, నేనెందుకు పెట్టాలంటారు. అందుకని ఆ మహాత్ముడు తల్లిదండ్రుల్ని చాలా జాగ్రత్తగా చూసి ఇలా చూడండి అని లోకానికి సందేశం ఇచ్చాడు. తనకంటే 7 ఏడాది ముందు పుట్టిన అన్నగారి పాదాల సేవ చేసి అన్నలని తమ్ముళ్ళు ఇలా సేవించండి అని చెప్పాడు. జ్యేష్ఠ భ్రాత పితృసమహ, ఇంటికి పెద్దవాడైన అన్నగారు తండ్రితో సమానుడు, సేవించండి అని చెప్పాడు ఆయన. మామూలు సేవ కాదు, చాలా బాగా సేవ చేశాడు. కాంతార వికరణం బుల్ల శ్రాంతుండై గోపకాంకశయుడగు నన్నను చంతకుని చంతకు చేరుచు, చంతకు చేరుచు తాను నిరంతర కర చరణ మరిసనాదుల నధిప. శ్రీకృష్ణుడు అన్నగారితో కలిసి అడవిలో తిరగడానికి వెళ్ళాట. పిల్లలందరూ వెనక ముందు వస్తున్నారు, కాసేపు పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో అన్నగారికి అలసట వచ్చిందిట. నిజానికి బలరాముడికి అలసట వస్తే ఈ లోకంలో ఒక్కళ్ళం బతకం. ఎందుకో తెలుసా? అలసట లేకుండా నిరంతరం తన 1000 పడగల మీద భూమిని మోస్తున్నాడండి ఆయన. 1000 పడగల మీద నిరంతరం భూమిని మోస్తున్న ఆయన ఒక్కసారి ఎప్పుడైనా కొంచెం ఇలా కదిపాడా భూమి, అదే భూకంపం అంటే. భూకంపం ఎందుకు వస్తుందో తెలుసా? భవిష్య పురాణంలో చెప్పారు. భూమికంపం ఎందుకు వస్తుందో తెలుసుకోండి. ఆయన మనం విపరీతంగా పాపాలు చేసేస్తే, ఆయన చూడలేనంత పాపాలు చేసేస్తే, ఆదిశేషుడు కూడా తట్టుకోలేని అన్ని పాపాలు చేస్తే, అప్పుడు ఆదిశేషుడు కోపంతో కొంచెం తల ఇలా కదిలిస్తాడు, చాలా కొంచెం క్లుప్తముగా రవ్వంత కదిలిస్తాడు. అలా కదలగానే భూమి కదులుతుంది. ఆ కదిలితే ఇన్ని లోకాలు కిందకి వెళ్ళిపోతున్నాయి. పెసరకే లోకానికి భూకంపం వస్తే ఆయన నిజంగా ఆగ్రహించి ఇలా అన్నాడా, ఇక భూమి ఉంటుంది చండి. కానీ ఎప్పుడో కానీ చేయడు ఆయన. అలా చేస్తే మొత్తం భూమి నాశనం కాకుండా చేస్తాట. ఎలా చేస్తాడో తెలుసా? తల కంపించడం. ఉదాహరణకి ఒక చోట పాపాత్ములు చేరారనుకుంది, ఏ పాకిస్తాన్లోనో, ఆ కాస్త ప్రాంతంలోనే భూకంపం వచ్చేలా చేస్తాడు. ఆ కాస్త చోటే భూమిని ఇలా కదుపుతాట. అందువల్లే భూకంపం వచ్చింది అంటే తెలియకుండానే మనం ఏవో దోషములు చేస్తున్నాం అని అర్థం. అందువల్ల మనం అలాంటి పాపములు చేయకుండా నిరంతరం లోక సంరక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం ధర్మాన్ని వీలున్నంత వరకు పాటించాలి. గోవుల్ని పూజించడం, మహాత్ముల సేవ చేయటం, పురాణ గాథలు వినడం, వేదముల మీద నమ్మకం పెంచుకోవడం, ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు చేయాలి. పెద్దలు చెప్పారు చెయ్యాలి, పుష్కరంలో స్నానం చేయండి పుణ్యం అంతే, ఇక నమ్మాలి. దీనికి ఇక్కడ మాత్రం తర్కాలు చేయకూడదట, అవిశ్వాసం చూపించకూడదు, దానికి ప్రమాణం అడగకూడదు. ప్రమాణం ఎలా అడుగుతావు? తల్లి నాయన వీడు మీ నాన్నరా అని చెబితే అది నమ్మాలి అంతేగాని తల్లిని నమ్మనంటాడు ఎవడన్నా మూర్ఖుడు. ఈ శాస్త్రములు తల్లుల వంటివని చెప్పారండి పెద్దలు. నీ తల్లిని ఎలా విశ్వసిస్తున్నావో శాస్త్రముల ఎడ అలా విశ్వాసముతో ఉండు. శాస్త్రములను విశ్వసించని దుర్మార్గుడు తల్లిని అనుమానించే పరమ నికృష్టుట. వేశ్యాపుత్రుడు కూడా తల్లిని అవమానించడండి. అటువంటిది వాడు మనం మన శాస్త్రాలను అవమానిస్తున్నామంటే నమ్మడం లేదంటే మనం ఎంత నీచులం ఆలోచించండి అన్నాడు వేదవ్యాసుల వారు. అలా ఎప్పుడు అలసట లేకుండా నిరంతరం నెత్తి మీద వేయి పడగల మీద భూమిని మోసే పరమాత్ముడు బలరాముడు కావాలని ఆట్లాడి వెనక్కి ముందుకి పరిగెత్తి అలసిపోయానని పిల్లలారా అలసిపోయాను, ఎవరన్నా నన్ను కాసేపు పడుకొనిస్తారా అంటే ఏం చేయమంటావు బలరామా అన్నారు పిల్లలు. మీరు కింద కూర్చుంటే మీ తొడ మీద తలబెట్టి నిద్రపోతాను అన్నట్టు బలరాముడు. కాస్త మీరెవరన్నా సరే మనలో పురాణాలు వింటున్నప్పుడు కుర్చీలో నిద్రపోతున్న వాళ్ళకి అలాగే కాస్త తొడ చూపించండి రా, వాళ్ళు కూడా హాయిగా బలరాముడిలో సుఖంగా నిద్రపోతారు. పాపం పక్కకు పడిపోతూ తలకాయలు వాలిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు, ఇంటి దగ్గర అలసిపోయి వస్తారు కదా పాపం, పగలంతా ఎన్నో పనులు ఉంటాయి మరి అందరికీ తప్పదులండి. అందువల్ల ఇప్పుడు బలరాముడు అంతటి వాడే పడుకున్నాడు కదా, మరి మనం మాత్రం పడుకోకూడదా? అందుకని పురాణంలో అప్పుడప్పుడు పడుకుంటున్నారు అంతేనా? మీరు పడుకున్నారని కాదు, నాకు ఎందుకు అలా కనబడుతుంది అప్పుడప్పుడు మాయ, అది కూడా మాయ, కృష్ణ మాయ. పాపం వాళ్ళు ఏమో యోగాభ్యాసం తపస్సు చేస్తున్నారు, నాకంటే కర్మగాలు అలా కనబడుతుంది, ఏమో నా అజ్ఞానం ఏమో తెలియదు. సరే మొత్తం మీద ఏమైనా పడుకుంటాను అనగానే వెంటనే ఎవరికి వాళ్ళు, అయితే బలరామ నా తొడ మీద, నా తొడ మీద, నా తొడ మీదే తలబెట్టుకో అని అందరూ వచ్చి తొడ చూపించారు. అప్పుడు ఆయన బలరాముడు ఎవరో ఒకళ్ళ తొడ మీద తలబెట్టుకు పడుకున్నాడు. అప్పుడు వెంటనే కృష్ణుడు అక్కడికి చేరి, అన్నయ్య అన్నయ్య అలసిపోయావా అని వచ్చిట అంతటి పరమాత్మ లక్ష్మీదేవిని కూడా అభయమిచ్చి దీవించే తన హస్తంతో లోకాలని ఆశీర్వదించే పవిత్ర హస్తంతో అన్నగారి కాళ్ళు నొక్కెట్టండోయ్, కాంతార విహరణమ్ముల శ్రాంతుండై గోపక అంక శయుడగు అన్నం చెంతకు చేరి నిరంతర కర చరణ మరిసనాదుల నదిప. నిరంతరం ఆయన కాళ్ళు చేతులు తన చేతులతో అలా నొక్కుతూ చక్కగా నొక్కుతూ, కొంతమంది కాళ్ళు నొక్కుతారండి భలే నిద్ర వచ్చేస్తుంది బాబోయ్, నాకు ఒక శిష్యుడు ఉన్నాడు అలాగ అప్పుడప్పుడు నొక్కుతాడు, ఆహాహా అనిపిస్తున్నారు అన్నమాట. అప్పుడు అర్థమైంది శ్రీకృష్ణుడు ఇలాగే అన్నగారికి నిద్ర వచ్చేలా చేశాడు. కృష్ణుడు నొక్కుతూ ఉంటే అలసటంతా పోయి బలరాముడికి నిజంగా నిద్ర ఉండదు కదా, యోగి కదా, ఆయన కూడా నిద్రపోవడం మొదలెట్టాట, యోగ నిద్రలో గడిపోయాట. అలా అన్నగారికి సేవ చేశాట. అప్పుడప్పుడు అన్నగారిని తీసుకెళ్ళి అన్న గొప్పతనం అందరికీ చెప్పాలని, అన్నని తమ్ముళ్ళు ఇలా పూజించాలి అని చెప్పడం కోసం ఆయన ఏమనివ్వట అడవిలో ఒక చోటకి తీసుకెళ్ళాడు. ఆ అడవిలో చెట్లకు అన్ని పళ్ళే, మామిడి చెట్లు, నేరేడు చెట్లు, అన్ని చెట్లు బాగా పళ్లతో ఉన్నాయి. ఆ పళ్ళు ఎక్కువైపోయిన కొమ్మలు కిందకు వంగిపోయాయి. ఎప్పుడైనా చెట్టుకి ఎక్కువ కాయలు వస్తే ఆ కాయల వల్ల బరువు వల్ల కొమ్మలు కొంచెం వంగుతాయి కిందకి. అలా ఫలభారముతో ఉన్న కొమ్మలు వంగుతున్న చోటకి కృష్ణుడు అన్నగారిని తక్కిన స్నేహితులు తీసుకెళ్లాడు. స్నేహితులు వింటూ ఉండగా అన్నతో అన్నట్ట, అన్నయ్య ఈ చెట్లు ఎంత గొప్పవో చూసావా, అపకారంబులు చేయవెవ్వరికి, ఇవి ఎవరికైనా అపకారం చేస్తాయా, వాటిని కొట్టి నరికేసే దుర్మార్గులకు కూడా అపకారం చేయవవి. ఏకాంతంబులందుండు, ఏకాంతంగా అడవుల్లో మునుల్లా తపస్సు చేస్తాయి. ఆ తప వర్షానిల శీతవారణములై త్వగ్గంధ నిర్యాస భస్మ పలాశాగ్రమరంధమూల కుసుమఛాయ ఫలశ్రేణిచే ఉపకారంబులు చేయు అర్థులకు ఈ ఉర్వీజముల్ కంటివే. ఇవేం చేస్తాయి? మంచి వేసవకాలంలో ఎండ తగలకుండా మనల్ని కాపాడతాయి, నీడనిస్తాయి. వర్షాకాలంలో వర్షం పడకుండా కాపాడతాయి. వర్షజలం భూగర్భంలోకి ఇంకేలా చేస్తాయి. అసలు వర్షం రావడానికి ఈ చెట్లే మూల కారణం. చెట్లు బాగా అడవులుంటే మేఘములు సమయానికి వస్తాయి, వర్షం కురిపిస్తాయి. అక్కడతో ఆగకుండా మన ఇంటికి చచ్చిపోయి కూడా కలపగా ఉపయోగపడుతున్నాయి, తలుపులుగా, ద్వారబంధములుగా, గడపలుగా ఉపయోగపడుతున్నాయి. మనం తినడానికి వంట చెరకుగా ఉపయోగపడి వంట చెయ్యనిస్తున్నాయి, మన కడుపులోకి ఆహారాన్ని ఇస్తున్నాయి. బతికున్న రూపంలో, బతికున్న కాలంలో ఈ చెట్ల నుంచి పళ్ళు ఇస్తున్నాయి, అవి మనకి ఆకులు ఇస్తున్నాయి, వేళ్ళు ఇస్తున్నాయి ఔషధాలుగా, పైనున్న పట్టాలు అవి కూడా ఉపయోగపడేలా చేస్తున్నాయి, కాలి బూడిదవి కూడా మనకి విభూతిగా ఉపయోగపడుతున్నాయి, తేనెనిస్తున్నాయి, పువ్వునిస్తున్నాయి, ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఆ తర్వాత శరీరం పూర్తిగా నాశనం అయిపోయాక అడుగున కుళ్ళిపోయి ఎరువుగా ఉపయోగపడుతున్నాయి. ఏమి చెట్లండి ఇవి? అబ్బో, ఉపకారంబులు చేయునర్థులకు, కోరుకున్న వాళ్ళకి కోరుకున్నన్ని ఉపకారాలు చేస్తాయి ఈ చెట్లు. ఎంత గొప్పవి! పరికిమాలిన చెట్టు లేదు. చెట్టులో పరికిమాలిన చెట్టు కూడా ఔషధాలకు ఉపయోగపడుతుంది, వర్షానికి ఉపయోగపడుతుంది, ప్రకృతిని రక్షించడం మనల్ని రక్షించుకోవడం అవుతుంది. మరి ఈ చెట్లు చూడు, శాఖ పుష్ప ఫల ప్రభారణతలై చర్చించి ఓ దేవా మా శాఖిత్వం భూహరింపుమంచు సుఖభాషన్ నీకెరింగింపుచున్ శాఖాహస్తములన్ ప్రసూన ఫలముల్ చక్కన్ సమర్పింపుచున్ శాఖిశ్రేణులు నీ పదాబ్జములకో జన్మొక్కెడిన్ చూచితే. అన్నా బలరామ, కొన్ని చెట్లకి బాగా కాయలు కాశాయి, ఆ కాయలు పండాయి. ఈ పళ్ళ వల్ల, బరువు వల్ల కొమ్మలు కిందకి వంగిపోయాయి. ఈ చెట్లు మునులు, ఆ కొమ్మలు వాటి చేతులు. ఇప్పుడు ఈ చెట్లు ఏమంటున్నాయో తెలిసినా, ఓ బలరామ, నువ్వు సమస్త లోకాలని మోసే ఆదిశేషుడివి, నీ సేవ చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించు. మేము చెట్లం, అంటే జీవులం, మాకు బాగా పళ్ళొచ్చాయి, ఇవి మా ఇంట్లో పండిన పంట, మా ఆహారం, నీకు నైవేద్యంగా ఇస్తున్నాం, తీసుకో, ఇదిగో మా కొమ్మలే చేతులు అని నిన్ను తమ పళ్ళు తినమంటున్నాయి. ఎలా తినమంటున్నాయి? కొమ్మలు మాట్లాడతాయా, చెట్లు మాట్లాడతాయా అని అనుమానిస్తావేమో. ఈ చెట్ల మీద చిలుకలు ఉన్నాయి, ఆ చిలుకలు కుచ్చుకుచ్చంటున్నాయి. ఆ చిలుకలు ఏమంటున్నాయో తెలుసా? నిన్ను పళ్ళు తినమని చెబుతున్నాయి. కాబట్టి ఈ చెట్లు చిలుకల ద్వారా మాట్లాడుతున్నాయి. సుఖభాషన్ నీకెరింగింపుతున్, చెట్ల మీద ఉన్న చిలుకల ద్వారా నీతో సంభాషిస్తూ ఈ చెట్లు, ఓ బలరామా, మా కొమ్మలు బాగా బరువుతో కిందకు వంగాయి, ఆ బరువు మామూలు బరువు కాదు, పళ్ళ బరువు, ఆ పళ్ళు నువ్వు తింటేనే మా బరువు తగ్గుతాయి. అసలు శరీరానికి బరువు తగ్గాలంటే నువ్వు ఆ పళ్ళు తినాలి. మేము సంసారం అనే భారం మోస్తున్నట్టుగా ఈ పళ్ళు మోస్తున్నాం, ఈ భారం నువ్వు స్వీకరించు, నీకు నైవేద్యం పెట్టడం వల్ల మాకు పుణ్యం, ఈ కాయలు దిగిపోవడం వల్ల మేము మళ్ళీ పైకి లేస్తాం, అనగా ఉద్ధరింపబడతాం, మాకు మోక్షం వస్తుంది అని చిలుకల పలుకుల ద్వారా నీకు తెలియజేస్తూ ఈ శాఖ శ్రేణులు, అంటే ఈ చెట్లన్నీ నీ పాదములను కొమ్మలతో ముట్టుకొని నమస్కరిస్తున్నాయి, తమ కొమ్మలతో నీ పాదాలకి నమస్కరిస్తున్నాయి. అవి కొమ్మలు కాదు, హస్తములు, వాటి చేతులు. నీ పదాబ్జములకు ఓజన్ మృక్కెడించూచితే, నీ పాద పద్మములకి ఎంత భక్తితో వినయంతో వంగి నమస్కరిస్తున్నాయో, నీకు నమస్కరించిన చెట్లని అనుగ్రహించి మోక్షమియ్యి అన్నయ్యా అన్నట్టు ఆయన. అన్నిటికీ మోక్షమిచ్చే ఆయన అన్నా, నీకు దండం పెడుతున్నాయి, నైవేద్యం పెడుతున్నాయి పళ్ళని, చిలుకల రూపంలో నీకు స్తోత్రములిచ్చి నిన్ను బతిమాలుకుంటున్నాయి, పళ్ళు తినమని, తిని రక్షించు అనగానే ఆయన చిరునవ్వు నవ్వి ఆ కృష్ణుడికే సలా చూసి, ఆ చూపుల్లో ఎంత అర్థమో తెలుసా, నాకేమిటి గౌరవం, నా కర్మయోగం కాకపోతే నేను నీ పాదసేవ చేయాలనుకుంటాను, లక్ష్మణుడిగా ఉన్నప్పుడు చేశాను, ఆ రుణం ఇలా తీర్చుకుంటానని నేను నన్ను ముందు పుట్టించావు, అందుకని సేవ చేస్తున్నావు, కృష్ణ ఈ రుణం తీర్చుకోలేకపోతున్నాను అని వినయంతో చూసి, కానీ అన్నగారు గనక కృష్ణుడు చెప్పినట్టు తల ఊపి ఆ పళ్ళు తిని వాటిని ఆశీర్వదిస్తున్నట్టే. ఇంతలో ఏం జరిగిందో తెలిసిన, ఆవు దూడలన్నీ దూరంగా పారిపోయాయి. పిల్లలు అన్నారు, అయ్యోయో దూడలు పారిపోతున్నాయి, పారిపోతున్నాయి, ఆ దూడలు పట్టుకుందాం కృష్ణ అన్నారట. ఇదివరకు ఒకసారి ఆ దూడల కోసం వెళ్ళి చాలాసేపటికని రాలేదు, ఇప్పుడు కూడా అలా వెళ్ళి రావేమో, ఏడాది గడిచిందనే విషయం తెలియదు కాబట్టి వాళ్ళు కృష్ణుడు ఎక్కువసేపు ఉన్నాడు అనుకున్నారు ఇదివరకు. ఇప్పుడు ఏమంటున్నారు, దూరంగా వెళితే మళ్ళీ వాటిని వెతికి తీసుకురావడానికి ఏమిట మధ్యాహ్నమో సాయంత్రం అవుతుందేమో, కృష్ణ ఆ దూడల్ని మనం వెళ్ళి వెతికి పట్టుకుని తెచ్చుకుందామా, పారిపోకుండా చూద్దామా అంటే ఎందుకర్రా అస్తమానం అవి ఎక్కడికెడతాయి, నేను పిలిస్తే వస్తాయి అన్నట్ట. అయితే పిలువు అన్నారు వాళ్ళు. ఆ దూడలకి పేర్లు పెట్టేట. ఒక దూడ పేరు పూర్ణచంద్రిక, ఒక ఆవిడ పేరు గౌతమి, ఒక దూడకి గంగ, ఒకదానికి భాగీరథి, ఇంకొక ఆవిడకి మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి, ఒక ఆవిడకి మందాకిని, ఒక ఆవిడకి శుభాంగి, ఒక ఆవిడకి భారతీదేవి, ఒక ఆవిడకి మేఘమాలిక, ఒక ఆవిడకి సర్వమంగళ, ఇలా పేర్లు పెట్టాడు ఆయన. సర్వమంగళ అంటే పార్వతి, మేఘమాలిక అనే పేరు ఇంకా అందంగా పెట్టాడక, మేఘముల యొక్క సమూహం. ఈ పేర్లతో ఉన్నటువంటి ఆవుల్ని నేను పిలుస్తాను వస్తాయన్నట్ట. వాళ్ళు పిలవమన్నారు. ఆయన మధురమైన కంఠంతో అలా పారిపోతున్న దూడలు పిలిచేట. రా పూర్ణచంద్రికా, రా గౌతమీ గంగరమ్ము భగీరథ రాజతన్నయ్య, రా పూర్ణచంద్రికా, రా గౌతమీ గంగ రమ్ము భగీరథ రాజతన్నయ్య, రా సుధా జలరాశి, రా మేఘమాలిక, రమ్ము చింతామణి, రమ్ము సురభి, రా మనోహారిణి, రా సర్వమంగళ, రా భారతీ దేవి, రా ధరిత్రి, రా శ్రీ మహాలక్ష్మి, రా మందమారుతి, రమ్ము మందాకిని, రా శుభాంగి, అనుచు మరియు కలుగు నాఖ్యలు గల గోవుల అడవిలోన దూరమందుమేయ, ఘన గభీర భాష కడునొప్ప చీరు ఆభీర జనులు పొగడా పెంపు నెగడాగా. మధురమైన కంఠంతో, గంభీరమైన కంఠంతో, అది కూడా మేఘగంభీరస్వరంతో అంటే పెద్ద కంఠంతో పిలిచేట ఆయన ఎక్కడో దూరంగా పరిగెడుతున్న దూడల్ని. పూర్ణచంద్రిక, గౌతమి, గంగ, భగీరథరాజ పుత్రి, సుధా జలరాశి, మేఘమాలిక, చింతామణి, సురభి, మనోహారిణి, సర్వమంగళ, భారతీదేవి, ధరిత్రి, శ్రీ మహాలక్ష్మి, మందమారుతి, మందాకిని, శుభాంగి అంటూ ఇంకా ఉన్నాయట. అందుకని అవన్నీ చెప్పలేక ఎన్ని దూడలు ఉన్నాయిగా. అనుచు మరియు కలుగు నాఖ్యలు, ఇంకా ఇలాంటి ఎన్నెన్నో ఎన్నెన్నో పేర్లు పెట్టాడు ఆయన. అందులో ముఖ్యంగా కోడలి పేరు, సోదరి పేరు, తన భార్య పేరు, ఈ మూడు పేర్లు తప్పక పెట్టాట వాటికి. మహాలక్ష్మి, సర్వమంగళ, భారతీదేవి, ఈ నామములన్నిటితో ఆవు దూడల్ని పిలిస్తే ఏ దూడకి ఏ పేరుందో ఆ దూడ తన పేరు విరగానే అంబా అంబా అంటూ అరుచుకుంటూ మోరలెత్తి నాలుక్కాళ్ల మీద చెంగు చెంగు దూక్కుంటూ వచ్చి కృష్ణుడి చుట్టూ గిరికీలు కొట్టి కృష్ణుడిని నాకి ఆయన దగ్గర కాళ్ళ దగ్గర పడుకుని నిద్రపోవడం మొదలుపెట్టాయట. ఈ విధంగా వాటన్నిటినీ పిలిచి ఆనందపెట్టి చూశారా ఈ దూడలకి ఎంత ప్రేమో, అవి ఎంత మంచివో. శక్తి అయింది, అయినా అవే మంచివి, పిలిస్తే వస్తున్నాయి. మన ఆవు దూడలన్నీ బుద్ధి కలిగిన దూడలు అని ప్రేమగా వాటిని నిమిరాడు. వాటిని నిమురుతూ ఉంటే పైన దేవతలు ఆ చెత్త ఒక్కసారి మమ్మల్ని నిమిరేవటయ్యా, దూడలు చేసుకున్న పుణ్యం మేము చేసుకోలేదన్నమాట, కనీసం దూడలుగా పుట్టినా మాకు బుద్ధి వచ్చేదేమో, హాయిగా పేడ వేసుకుంటూ దూడలుగా గోశాల్లో ఎంత సుఖంగా ఉందో, వాటికి ఫ్యాన్లు పెట్టారు మాకు పెట్టారు ఇక్కడ స్వర్గలోకంలో అనుకుంటూ దేవతలు ఈర్ష్యపడ్డారటండోయ్. అంటే దేవతలకు కూడా ఈర్ష్య కలిగేంత ప్రేమను ఆయన చూపించాడు. అక్కడ ఈర్ష్య అంటే ప్రేమతో కూడిన ఈర్ష్య. ఆహా, వాటికి ఎంత అదృష్టం పుట్టింది, మాకు అదృష్టం లేకపోయింది, ఆ పుణ్యం మేము కూడా చేసుకుంటే బాగుండు అనుకున్నారు తప్ప వాటిని పడగొట్టాలనుకోలేదు మళ్ళీ వాళ్ళు దేవతలు. దేవతల యొక్క బుద్ధి ఎప్పుడు కూడా ఎటువంటిదంటే మేము కూడా అటువంటి భాగ్యమునకు నోచుకోవాలనుకుంటారు, నోచుకున్న వాడిని పడగొట్టాలని అనుకోరన్నమాట. ఆహా, వేదాంత వీధుల విహరించు విన్నాణి, వేదాంత వీధుల విహరించు విన్నాణి, విహరించు కాంతార వీధులందు పణిరాజశయ్యపై పవళిల్చు సుఖభోగి పల్లవ శయ్యల పవళిల్చు, పణిరాజశయ్యపై పవళిల్చు సుఖభోగి పల్లవ శయ్యల పవళిల్చు, గురుయోగి గుహల గురుయోగి మానస గుహల గ్రుమరుమేటి క్రొమ్మరు అద్రీంద్ర గుహల ఎందు కమలతోడ పెనంగి కడుడయ్యు చతురుడు ఆభీర జనులతోడ పెనగిడయ్యు యాగభాగ చయములు ఆహరించు మహాత్ముడు అడవిలోని ఫలములు ఆహరించు అడవిలోని ఫలములు ఆహరించు అఖిల లోకములకు ఆశ్రయుండగు హరి అలసి తరుల నీడ ఆశ్రయించు. దేవతలు బ్రహ్మ వాళ్ళంతా అంటున్నారట పైన నుంచి, పరమాత్మ నిరంతరం వేదములు నిన్ను వర్ణిస్తాయి, ఆ ఉపనిషత్తుల వీధుల్లో తిరుగుతావు నువ్వు, అంటే వేద వర్ణనలలో ఉండే వ్యక్తివి నువ్వు. నిజానికి నువ్వు ఎక్కడా తిరగవు, కానీ వేదములు వర్ణిస్తూ ఉంటే నిన్ను ఆ వేదాంత వీధులలో విహరిస్తావు. అటువంటి విజ్ఞానివి. ఇవాళ ఈ పవిత్రమైన చిట్టి పొట్టి సుకుమారమైన పాదములతో అడవుల్లో ముళ్ళ మధ్యలో తిరుగుతున్నావా, విహరించు కాంతార వీధులందు అడవుల్లో తిరుగుతున్నట్ట. వేదాంత వీధులలో విహరించే పరమాత్మ అడవుల్లో తిరుగుతున్నాడు. ఎప్పుడైనా కోరిక పుడితే మెత్తని ఆదిశేషుడి పానుపు మీద హాయిగా వాలి నిద్రపోతాడు ఆయన. ఆదిశేషుడి పానుపు మీద పనిరాజ చెయ్యపై పవళించే ఆయన చిగురుటాకులు పరిచి దాని మీద పడుకోమంటే ఆకుల మీద కాసేపు పడుకుంటున్నాడు, గొల్లవాళ్లు వేసినటువంటి ఆకుల మీద. మహాయోగులు నిరంతరం హృదయం అనే గుహలలో ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ల దహరాకాశానికి అప్పుడప్పుడు చిక్కుతాడు ఆయన. యోగుల హృదయ గుహలలో ఉంటాడు, అందుకే దహరాకాశ రూపిణి అని అమ్మవారికి పేరు. యోగుల మానస గుహలలో విహరించే పరమాత్మ నువ్వు కొండ గుహల్లో తిరుగుతున్నావా ఇవాళ ఈ పిల్లలతో కలిసి కోతి కొంబత్సలు ఆడుకుంటూను. తండ్రి అప్పుడప్పుడు లక్ష్మీదేవితో సరస విరోధాలు ఆడుతూ పెనగి అలిసిపోయే నువ్వు ఈ గొల్ల పిల్లలతో ఇప్పుడు కుస్తీ పొట్లు ఆడుతున్నావా, ఎక్కడ ఆదిలక్ష్మి ఆ జగన్మాతతో సరదాగా ఉద్యానవనాల్లో విహరించవలసిన నువ్వు గొల్ల పిల్లలతో కుస్తీ పొట్లు ఆడి అలిసిపోతున్నావా. యజ్ఞములు చేసినప్పుడు యజ్ఞములలో వేసే ఆహార పదార్థాన్ని పవిత్ర పదార్థాన్ని సేకరించే సర్వశ్రేయస్కరుడమైన ప్రభువువి యజ్ఞమూర్తివి. ఇవాళ ఆకలి వేసి అడవిలో ఉండే పళ్ళు తింటున్నావా, తాటి పళ్ళు బత్తాయి పళ్ళు మామిడి పళ్ళు ఇలాంటి పళ్ళన్నీ తింటున్నావా, ఈత పళ్ళు తింటున్నావా, అవేవో రామఫలాలు తింటున్నావా, సీతాఫలాలు తింటున్నావా, ఇంకా విచిత్రమైన పరిగి పళ్ళు రేగు పళ్ళు కూడా తింటున్నావా తండ్రి. యజ్ఞభాగం తినే నువ్వు పళ్ళు తింటున్నావా. సమస్త లోకములు చిట్ట చివరికి విశ్రాంతి తీసుకోవడానికి నీ దగ్గరికే వస్తాయి, అందరికీ ఆశ్రయం ఇచ్చే నువ్వు అలిసిపోయి చెట్ల వేళ్ళు పైకి లేస్తే ఆ చెట్టు వేరు మీద అదే తలగడగా చేసుకుని తల దాని మీద పెట్టుకుని నిద్రపోతున్నావా తండ్రి. నీ పాదాలకి నమస్కారం, నీ లీలలు నీకే తెలుసు అని ఆనందంతో కన్నీళ్లు కార్చడం మొదలు పెట్టారు దేవతలంతా. వారి ఆనంద వృష్టి భూలోకంలో వర్షమైపోయిందిట, భూమిని సస్యశ్యామలం చేసింది. అంత ఆనందం కలగజేస్తూ పరమాత్మ అక్కడ తిరగడం మొదలుపెట్టాడు. ఇలా తిరుగుతూ ఉంటే సాయంకాలం వేళకి ఇంటికి వెళ్ళాలనుకున్నారు అంతా కూడా. ఈలోపక్కడ గోపికలు గోపాలకులు కృష్ణుడు ఇంకా రాలేదు, కృష్ణుడు ఇంకా రాలేదు, కృష్ణుడు ఇంకా రాలేదు అనుకుంటూ ఆయన కోసం ఎదురు చూసి వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. కృష్ణుడు ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వస్తూ తట్టుకోలేరు వాళ్ళు. ఇంతలో శ్రీకృష్ణుడు సాయంకాలం వేళ దూడలతో వస్తూ ఉంటే గోపదరేణు సంకలిత కుంతల పింఛమయూర బుద్ధు ఉద్దీపిత మందహాస శుభదృష్టి లసన్ముఖు నవ్యమాల నవ్యపుష్పమాల వనశోభితున్. ఏం గొప్ప అద్భుతమైన రూపం అండి. శ్రీకృష్ణ పరమాత్మ సాయంత్రం వస్తున్నట్ట. అప్పుడు ఆయన తలంతా ఎర్రగా ఉంది. ఎందుకు ఎర్రగా ఉంది? ఆవులు తెగ పరిగెడుతూ ఉంటే వాటి గిట్టల వల్ల నేల మీద ఉన్న దుమ్మంతా పైకి లేచింది. ఆ దుమ్ము ఎర్రని కంకర దుమ్ము. ఆ ఎర్ర కంకర దుమ్ము శ్రీకృష్ణుడి శరీరం మీద నుంచి జుట్టంతా పడిపోయింది. నల్లగా ఉండే కృష్ణుడి జుట్టు ఇప్పుడు ఎర్రగా పగడల్లా మెరిసిపోతోంది. గోపద రేణు సంకలిత, ఆవు గిట్టల కింద ఉన్న దుమ్ముతో కూడిన జుట్టు ముడి మధ్యలో బద్ధ మయూరపించు గట్టిగా బిగించుకున్న నెమిలి పించం తలతల మెరుస్తోంది. ఆ నెమిలి పించం మీద కూడా ఈ దుమ్ముబడి విచిత్రంగా శోభిస్తోందిట. ఉద్దీపిత మందహాస శుభదృష్టి లసన్ముఖు, అసలే ఆయన ముఖం అంతకంతకీ వెలిగిపోతోంది. కళ్ళల్లో చూపుల్లోంచి కూడా కోటి సూర్యుల కాంతి వస్తున్నది. ఆ చూపులు వెలుగుతున్నాయి, ముఖం వెలుగుతోంది అంటే ఇది సరిపోక చిరునవ్వు నవ్వేట, అబ్బా ఆ నవ్వు ఒక వెన్నెల్లా ఉంది. ఈ విధంగా ముఖం ప్రకాశవంతం, దంతములు నవ్వుతో ప్రకాశిస్తున్నాయి, కళ్ళు మెరిసిపోతున్నాయి. అటువంటి శుభమైన దృష్టి అందరి మీద ప్రసరిస్తున్నాడు. ఆ దృష్టి పడగానే అందరూ తరించిపోతున్నారు. నవ్య పుష్ప మాలావన శోభితును, అప్పుడే కొత్తగా వికసించిన పువ్వులు, తాజా పువ్వులతో తయారు చేసిన దండ మెడలో వేసుకున్నాడు ఆయన. ఆ దండ వెలిగిపోతోంది. లాలిత వేణురవాభిరాము, ఇంకా పాట పాడుతున్నాడు వేణురవం. ఏమి వేణురవం అది, ఆ మహామాధుర్యం అది. ఈ సృష్టిలో అంత మధురముగా వేణువుని ఊదగలిగేవాడు మరొకడు లేడు, ఏకైక పరమాత్మ కృష్ణుడు తప్ప. ఆ వేణు మాధుర్యానికి ఎండిపోయిన చెట్లకి చిగుళ్ళు వచ్చేసాయి, పాములన్నీ ఆ పుట్టల్లోంచి బయటకు వచ్చి వాళ్ళ ఊళ్ళ మీద పడిపోయి అవి కూడా పడగలు విప్పి తాండవం ఆడడం మొదలెట్టాయి. సింహాలు, పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు మొదలైన క్రూర మృగాలన్నీ క్రూరత్వం మరిచిపోయి కృష్ణుడి చుట్టూ చేరి ఊగిపోయి నృత్యం చేస్తున్నాయట. అంటే క్రూర మృగాలని, క్రూర సర్పాలని కూడా పరవశత్వం పొందేలాగా తన వేణురవాన్ని వినిపిస్తున్నాడు ఆయన. అటువంటి వాణ్ణి ఆ గోప కుమారకున్ కనిది గోపసుతుల్ నయనోత్సవంబులం. అటువంటి గోపాల బాలకుణ్ణి గోపాలకులు, గోపికలు చూశారు. ఎలా చూశారు? నయనోత్సవములు, కళ్ళకి పండగటండి. ఆయన చూడటమే కంటికి పండుగ, ఇంకా తక్కిన పండుగలు పండుగలు కావు దండుగ. ఆయన చూడటమే కళ్ళకి పండుగ, అలా కన్నుల పండుగ రూపాన్ని చూపించాడు. ఆహా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు కృష్ణుడిని చూద్దామా, ఎప్పుడు సాయంత్రం అవుతుందా, అడవి నుంచి కృష్ణుడు వస్తాడా అని చూసేవారట. ఇలా వీళ్ళంతా కొద్ది రోజుల పాటు తిరిగారు. ఒక రోజున శ్రీకృష్ణుడి దగ్గరికి కొంతమంది పిల్లలు వచ్చారు. కృష్ణ అన్నారట. ఏమిటన్నాడు కృష్ణుడు, మీతో పాటు తిరుగుతూ ఉంటే రోజులు నిమిషాల్లో గడిచిపోతాయి, నిమిషాలు సెకండ్లా గడిచిపోతాయి. మీ అన్నదమ్ములు అంత గొప్పవాళ్ళు, నువ్వా ఎన్నో లీలలు చేసి చూపించావు, ఈ బలరాముడా మహావీరుడు నీకన్న, మీ ఇద్దరూ తలుచుకుంటే ఏ పనన్నా చేయగలరు. ఇక్కడికి దగ్గరలోనే ఒక పెద్ద తాటి తోట ఉంది. దూరంబున తాళతరు స్ఫారంబగు వనము కలదు, పతి తాను పదద్భూరి ఫల సహితమది ఏ ధీరులు చరవెరతురందు ధేనుకుడుంటన్. పిల్లల కోరికలు ఇలా ఉంటాయి. ఈ కథ యొక్క అంతరార్థం ఏమిటో తెలుసినా, మనందరం పిల్లలమే. భగవంతుడు ప్రత్యక్షమైతే ఏం కావాలని కోరుకోవాలో మనకి తెలియదు. అందుకని ఏముందండి, గుంటూరులో సంపత్ నగర్లో ఓ 400 గజాలు ఇప్పించండి అంటాడు. ఇంత చేసి మోక్షం అడగలే ఎట్టువాడి కర్మ అది. నిజంగా అలాగే కోరుకుంటాం మనం. ఇప్పుడు ఈ పిల్లలు సమస్త మోక్ష సంపదలని అనుగ్రహించగలిగే బలరాముణ్ణి, కృష్ణుణ్ణి పక్కకి చేరి కాళ్ళు నొక్కి చిన్న కోరిక కోరారట. ఈ కథ ద్వారా భగవంతుణ్ణి ఏమి కోరాలి, ఏమి కోరకూడదో తెలుసుకోవాలి. ఆయన లీలామానుష విగ్రహుడు కనుక తీరుస్తాడు అనుకోండి. కృష్ణ, బలరామ, ఈ పక్కనే ఒక తాటి తోట ఉన్నది, అక్కడ అన్ని తాడి చెట్లే, పెద్ద తాళవనం ఉన్నది. ఆ తాడి చెట్లకి బోలెడన్ని తాటి పళ్ళు ఉన్నాయి. ఆ తాటి పళ్ళు పతితాను పతత్, ఒక పండు పడిన వెంటనే మళ్ళీ ఇంకో పండు, ఆ పండు కనుక అసలు ఇంకో పండు, అలా పడుతున్న పండు వెంట మరొక పండు చొప్పున టప్ 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 అనే శబ్దం విడిచిపెట్టకుండా పళ్ళు అలా పడుతూనే ఉంటాయట. అది ఎంత చమత్కారం! పతిత అనుపతిత, ఓ పండు పడింది, అది పడగానే టప్ అనే శబ్దం వచ్చిందా, ఈ శబ్దం పూర్తయ్యేలోపు ఇంకో పండు పడుతుందిట, మళ్ళీ ఇంకోసారి టప్పు, అది ఇంకో పండు, ఇలా పడిన పండు వెంట మరొక పండు పడుతూ టపటప శబ్దములతో ఆ ప్రాంతం నిండిపోతుంది. అందుకని పతితానుపతత్తు భూరి ఫల సహితం ఆ వనం. అందులో ఉన్న పళ్ళ మీద నుంచి సువాసన వస్తూ ఉంటుంది. ఆ తాటి పళ్ళ వాసన అబ్బా ముక్కుల్ని తెగలాగేస్తోంది. ఆ పళ్ళు తిందామంటే ఆ వనంలోకి వెళ్ళలేం. మీరు అడగచ్చు, తాటి పళ్ళు తినడానికి మానుజ్ఞ ఎందుకని? ఆ ధేనుక వనంలో ధేనుకుడని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడి పేరు ధేనుకుడు, కానీ వాడు గాడిద రూపంలో ఉంటాడు. అడ్డగాడిద రూపంలో వాడుంటే నిలువు గాడిదలుగా వాడి భార్యలు పిల్లలు అంతా కలిసి కొన్ని వేల మంది ఆ తాటి వనములో అడుగు పెట్టారు. పళ్ళు వాళ్లే తింటారు. ఎవరన్నా పొరపాటున అడవిలోకి అడుగు పెట్టి తాడి పళ్ళు తినాలనుకుంటే వెనక కాళ్ళెత్తి గుండెల మీద తన్ని పచ్చడి పచ్చడి కింద తొక్కి చంపేస్తారు. ఈ విధంగా ఎంతో మందిని చంపేస్తూ ఉంటే ఆ అడవిలోకి ఎవరు వెళ్లరు, ఆ తాళవనంలోకి, తాటి తోపులోకి. మాకు చాలా కాలం నుంచి పళ్ళు తినాలనున్నది. ఫలగంధము నాసాపుటముల వెంటొచ్చి చిత్తములగొనిపోయన్, వాళ్ళు అన్నమాట విన్నారా? ఆ పళ్ళ మీద నుంచి వస్తున్న సువాసన ముక్కుల్లోకి వెళ్ళిపోయి, ముక్కుల లోపల నుంచి హృదయంలోకి వెళ్ళిపోయి మా మనస్సుల్ని ఎత్తుకుపోయాయి. ఆ ఫలవాసన మా మనస్సుల్ని అపహరించింది. బలియురకును మీకు దైత్య భటులు అడ్డంబే ఫలముల నమలింపుడు మాచే. మా అందరి చేత పళ్ళు నమిలించండి, మా కోరిక అంతే. పళ్ళు తినాలి, తాటి పళ్ళు తినాలి అంతే. తాటి పీచు అలా పీక్కుంటూ ఉంటే, పళ్ళల్లో ఇరుక్కుంటూ ఉంటే, ఆ పళ్ళలోంచి పీక్కుంటూ తాటి పండు తింటూ ఉంటే, ఓ బాబో స్వర్గం దగ్గరికి వెళ్ళినట్టు మాకు అనిపిస్తుంది. మీరు బలవంతులు, మా చేత తాటి పండు తినిపించండి, ఇది మా కోరిక అంటే చిరునవ్వునవి ఇంతేనా అన్నాడు ఆయన. అందుకని ఇప్పుడు భగవంతుడు నిజంగా ప్రత్యక్షం అయితే మనం అదే కోరుతాం. చాలా కాలం క్రితం ఒక ఆయన తపస్సు చేసేట, విష్ణు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. మా మేనమామ చెవులో జుట్టు మొలవాలి అన్నాడు వాడు. విష్ణు తథాస్తుని మాయమైపోయాడు. వీడు పరుగు పరుగుని ఇంటికొచ్చి, మావయ్య మావయ్య అంటే, మావయ్య గారు అప్పటికే ఓ పెద్ద కత్తిరుచ్చుకుని చెవుల్లో ఉన్న జుట్టుని కత్తిరించుకుంటూ వస్తున్నట్ట. మావయ్య నీ చెవులో జుట్టు మొలిచిందా, దుబ్బులు దుబ్బులుగా మొలిచిందా అంటే, మొలుస్తోందిరా, అదేం కర్మో. హఠాత్తుగా ఓ పావు గంట క్రితం నుంచి ఈ చెవుల్లో ఒకటే జుట్టు అలా వచ్చేస్తోంది. అడకత్తిరితో కత్తిరించినా మళ్ళీ వచ్చేస్తోంది అని ఆయన చచ్చిపోతున్నాను అన్నట్ట. నేనే మావయ్య, నేను తపస్సు చేస్తే విష్ణు ప్రత్యక్షం అయ్యాడు, ప్రత్యక్షం కాగానే నీ చెవులో చెట్లు మొలిచినట్టుగా జుట్టు మొలవాలని కోరానన్నట్ట. ఓరి దౌర్భాగ్యుడు, విష్ణువు కనపడితే ఈ వరం ఎందుకు కోరేవరు అంటే, పంచాంగం రాసేట అవడో. ఆ పంచాంగంలో ఏమని రాసేట, మేనమామ చెవిలో జుట్టుంటే మేనల్లుడికి సంపద అన్నట్ట. ఆ పంచాంగం ఈ కొంపం ఉంచింది దీనికి. అందుకని పంచాంగాలు కొంచెం జాగ్రత్తగా రాయాలి. సరే, ఇది చెప్పొచ్చేది ఏంటంటే, పంచాంగంలో చదివి మేనమామ చెవిలో జుట్టుంటే నాకు డబ్బులు వస్తాయని కోరేట. అప్పుడు మేనమామ అన్నాడు, నీకేం బుర్రలేదేమిట్రా, ఈ డొంక తిరుగుడు సంపద ఎందుకు, డైరెక్ట్ గా విష్ణువునే డబ్బులు అడగచ్చు కదా, గుంటూరు మొత్తం రాసేసేవాడు కదరా అంటే, నాకు తట్టలేదు మామయ్య అన్నట్ట. అజ్ఞానులం మనందరం. ఇప్పుడు అసలు రహస్యం అదే. అక్కడ కథలో కనపడుతున్న విష్ణువుని మేనమామ చెవులో జుట్టు కోరుకున్నట్టుగా కోరుకుంటున్నాం మనం. పరమాత్ముడు ప్రత్యక్షం అయితే, మా మనవడు పుట్టినరోజుకి పంపండి గురువు గారు అని ఒకళ్ళు, లేకపోతే నేను కాకినాడలో వెళ్ళి ఇల్లు కట్టుకుంటానండి అక్కడ నాకు కొడుకున్నాడని ఒకళ్ళు, అలా కాదండి మా అబ్బాయి నిద్రపోతాడండి, నిద్రపోతూ ఉంటే వాడితో పాటు నేను నిద్రపోయేలా ఉండండి అని ఒకళ్ళు, ఈ కోరికలే మనం కోరుకునేవి. లేకపోతే 100 గజాలు 200 గజాలు స్థలాలును, ఇళ్ళు పొలాలు, ఇవి ఎంతకాలం ఉంటాయి, క్షణాల్లో మయమైపోతాయి ఇవన్నీ. జ్ఞానంతో ఇవి కోరుకోకూడదు. కానీ మనం చంటి పిల్లలం, గొల్లపిల్లల లాంటి వాళ్ళం, అందుకని కోరుకోవడం చేత కాదు. మనం ఆయన అలాగే కోరుకుంటాం. గుళ్ళో 100 ప్రదక్షిణలు చేసి 108 ప్రదక్షిణలు ఏం కోరుకుంటారు చెప్పండి. రోజు పెళ్లి కాని పిల్ల ఒక అమ్మాయి ప్రదక్షిణ చేస్తుంది. ఆ అమ్మాయి ఎంతసేపు కూడా మంచి మొగుడు రావాలి, వాడు నా కాళ్ళు పట్టుకోవాలి, నేను ఏమడిగితే చేసి పెట్టాలి, వాడు వంట చెయ్యాలి, భోజనం పెట్టాలి. నిజంగా అడిగిందండి, అందుకని చెప్తాను మా గుళ్ళో జరిగింది ఇది. ఆవిడ 108 ప్రదక్షిణలు చేశాక ఏం కోరుకున్నామంటే, నాకు వంట రాదండి, మా ఆయన వంట చేసి పెట్టాలని, నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలట, పగలంతా ఉద్యోగం చేసి పొద్దున్న సాయంకాలం వెళ్లేటప్పుడు పొద్దున్న వంట, సాయంత్రం వచ్చాక వంట చేయాలట, ఈవిడికి పెట్టాలట, జుట్టు ముడియ్యాలట, జడయ్యాలట, ఇవన్నీ చేయాలని కోరుకుంది ఆవిడ. ఆయన ఏం కోరుకుంటాడు, మా ఆవిడే పొద్దునుంచి సాయంకాలం దాకా చాకరీ చేయాలి ఆయన అంటాడు. ఇప్పుడు ఇందులో ఎవరు కోరిక తీర్చాలా విష్ణుమూర్తికి, ఆయన బుర్రలు పట్టుకుంటున్నాడు ఆయన. అందువల్ల మనం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కోరికలు కాదు పరమాత్మని. పరమాత్మని యథాయోగ్యం తథాకురు అని కోరుకోమన్నారు శంకరాచార్యుల వారు. అందుకని ఆయన గురించి మనం రోజు 108 నామాలు చదువుతున్నాం. శంకరాచార్యుల వారు ఏం చెప్పారో తెలిసిన, మత్సమః పాతకీ నాస్తి పాపగ్ని త్వత్సమానహి యావం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథాకురు. అమ్మా, నాలాంటి పాపాత్ముడు లేడు, పాపాత్ముల పాపములు తొలగించడంలో నీ అంత గొప్ప తల్లి లేదు, ఇది గ్రహించు. మేము కోరుకోవడం చేతకాని వాళ్ళం, కోరికలంటే ఏమిటో తెలియని వాళ్ళం, మేము దేనికి అర్హులమో అది ఇయ్యి అనాలి. అది ఎంత మంచిది, అప్పుడు మనకి ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరమో అదంతా కనిపెట్టి ఇస్తుందండి అమ్మవారు. అసలు మనం అడగాల, మనం భక్తితో పూజించాలి కానీ ఏది అడిగితే అది ఇస్తుంది. మనం అలా అడగకుండా పిచ్చి పిచ్చి కోరికలు కోరితే ఆ ఒక్క కోరికతో సరిపోయే మళ్ళీ కనబడ్డాయి. పాపం అయినా పర్వాలేదు, కృష్ణుడి వెంట బలరాముడి వెంట ఉన్నారు కాబట్టి వీళ్ళు అదృష్టవంతులు అనుకోండి. కృష్ణ మాకు కాస్త పళ్ళు తినిపించండి అనగానే బలరాముడు నవ్వి, దీనికోసం కృష్ణుడు రావాలా, మేము వెళ్ళి ఆ పళ్ళు తినిపిస్తాం, పళ్ళే కదా అని కృష్ణుడిని వెంట పెట్టుకుని చకచకా వెళ్ళిపోయాడు ఆయన అక్కడికి. ఆ తాటివనంలో ఎక్కడ చూసినా పెద్ద పొడుగ్గా నిలువెత్తు పెరిగిపోయి ఉన్న తాడి చెట్లు, ఆ తాడి చెట్లకి తెగ పళ్ళు ఉన్నాయి, కానీ ఏ పళ్ళు ఎవడు కోసేవాడు లేడు, తినేవాళ్ళు లేడు. ఎందుకంటే ఆ అడవిలోకి అడుగు పెట్టాలంటే ధేనుకుడని పేరు కలిగిన గాడిదాకారంలో ఉన్నటువంటి రాక్షసుడు అంటే భయం గనక ఎవరు వెళ్లరు. అక్కడికి వెళ్ళాడు బలరాముడు. తత్తరమున బలభద్రుడు తత్తాళానోకహముల తన భుజబల సంపత్తి గదల్చుచు గ్రక్కున మత్తేభము పంగి పండ్లు మహిపైరాల్చెన్. మహావేగంగా బలరాముడు ఆ తాడి చెట్ల దగ్గరికి వెళ్ళి ఒక చెట్టుని ఇలా పట్టుకుని ఒక్కసారి ఒక ఊపు ఊపెట్ట, పూల చెండు ఊపినంత తేలిగ్గా చెట్టు ఇలా కదిలిపోయింది. అలా చెట్టు కదపగానే ఆ చెట్టుకున్న పళ్ళన్నీ ఢాం 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 అని తాజా పళ్ళు కింద పడిపోయాయి. పెద్ద శబ్దం పడిపోయిందిట. పళ్ళు కింద పడగానే పిల్లలు వాటి మీద దాడి చేసి పీకేసుకు తినేయడం మొదలెట్టారు. ఎవడకోడే పళ్ళు లాక్కోవడం. ఒక్క బలరాముడే కాకుండా కృష్ణుడు కూడా ఆయనకి సాయం చేశాడు. కనిపించిన చెట్టు దగ్గరికి వెళ్ళడం, ఒక ఊపు ఊపడం, పళ్ళు కిందకి రాల్చడం, పిల్లలు వాటిని ఒళ్ళో వేసుకుని ఒక పండు తినేవాడు తింటూ ఉండొచ్చుగా పోని ఆత్రం కక్కుర్తి అని ఎవడకోడే పంచిలో పళ్ళన్ని మూటగట్టుకోవడం, తినరు పోగేయడం. మనం ఇవాళకి ఆహారం కాకుండా భవిష్యత్తుకి కోట్లు కోట్లు పోగేసినట్టుగా వాళ్ళ పోగేసుకుంటున్నారట. బలరామకృష్ణులు నవ్వుకుంటున్నారు. ఇలా నవ్వుకుంటూ ఉండగా ఈ శబ్దం విన్నాడు దూరంగా ఉన్న గాడిద రూపంలో గార్ధభాసురుడు, ధేనుకాసురుడు. వాడి పేరు ధేనుకుడు, వాడు గార్ధభాసురుడు. వాడు కత్తిరించినట్టుగా ఉన్న చెవులు ఇలా పైకి ఉండగా టప్ప 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 ఫళ్ళు గిటకలు లాటించుకుంటూ ఎగిరి దూక్కుంటూ వచ్చి వెనక కాళ్ళు రెండూ ఎత్తి ఒక్కసారి బలరాముడి వక్షస్థల మీద బలంగా తన్నాడు. కానీ బలరాముడు రవ్వంత కూడా బెసకలేదట. భూమండలాన్ని నెత్తి మీద మోసే పరమాత్ముడు ఆయన, ఈ గాడిద దెబ్బ కదులుతాడా అన్నారు వేదవ్యాసులు. ఎంత మాట అన్నారో చూడండి. భూమినే ఆయన మొయ్యగలిగిన వాడు. ఆ భూమి మీద ఉన్న ఒక చిన్న ప్రాణి వచ్చి కాలితో తన్నితే ఆయనకేమైంది? అది ఎలా ఉందంటే పూల చెండుతో అలా రాసినట్టుంది. ఆయనకి పువ్వులతో ఇలా రాస్తే నాకేముంది పెద్ద, ఇంకా నేనంటే అర్భగుండు అనుకోండి. ఆయనకి ఆ పూలతో రాస్తే ఎలా ఉంది అలా ఉంది. మళ్ళీ గాడిద అలా ముందుకెళ్ళి వెనక కాళ్ళు రెండు ఎత్తి తన్నబోతుంటే ఆ వెనక కాళ్ళు రెండు చేత్తో పట్టుకుని గిర్రన తిప్పే గాడిదని పక్కనున్న తాడు చెట్టుకేసో దెబ్బ కొట్టేట. ఒక తాళాగ్రముదాక వైవ అది కంపోద్రిక్తమై త్రుళ్ళి వేరొక తాళాగ్రము పైబడన్నదియునత్యుగ్రాహతిన్ నిల్వక ఒండొక తాళాగ్రము పైబడన్నదియు ఇట్లొగ్రాహతిన్. ఈయన గిరగిరా తిప్పి ఈ రాక్షసుణ్ణి ఓ తాడు చెట్టుకేసి కొట్టాడు. కొట్టడంతో ఈ రాక్షసుడు పెళ్ళనే శబ్దంతో రెండుగా విరిగి కింద పడి రాక్షస రూపం ధరించి ఘోరాకారంతో చచ్చిపోయాడు. వీడు చస్తే చచ్చాడు. వీడిని తాడి చెట్టుకేసి కొట్టడం వల్ల ఆ తాడి చెట్టు వీడి బరువుకి పెళ్ళున విరిగి పక్కనున్న చెట్టు మీద పడిందిట. ఈ చెట్టు పడడం వల్ల అది నిల్వక అది కూడా నిలబడలేక విరిగిపోయి ఆ పక్క చెట్టు మీద పడింది. ఆ చెట్టు పడడం వల్ల ఆ చెట్టు విరిగింది. ఇలా వరుసగా ఏడు చెట్లు విరిగి పడిపోయాయిట. వీడి సప్తధాతువులు నశించిపోయినట్లుగా. దాంతో ఈ రాక్షసుడు తెచ్చాడు. ఏడు చెట్లు అలా కుప్పకూలిపోయాయి. ఈలోపు ఈ గార్ధభాసురుడికి చాలా మంది కొడుకులు, బావలు, బావమరుదులు, భార్యలు. ఓయ్ బాబో, పెద్ద కుటుంబం అండి బాబు అది. వాళ్ళందరూ కూడా పళ్ళు పటపటలాడుతూ గాడిదల రూపంలో వచ్చారు. వచ్చిన వాడిని వచ్చినట్టే బలరామకృష్ణులు పట్టుకోవడం, వెయ్యర దెబ్బ దరు వెయ్యర దెబ్బ అని పటాపటాపట చెట్ల మీద వేసి బాధేశారు. ఆ పూట తాళవనమంతా విరిగిన తాటి చెట్లతో, రాలిపోయిన తాటి పళ్లతో, కూలిపోయిన ఈ రాక్షసుల యొక్క భయంకర కళేబరాలతో నిండిపోయింది. మిగతా పిల్లగాడిదలు, ఆడగాడిదలు ఇవి మాత్రం పరుగు పరుగును పారిపోయి బతుకుంటే బచ్చలా కోసుకు తినొచ్చని వెళ్ళిపోయాడు. పాపం పారిపోతున్న వాటిని మహాత్ములు గనక, వాళ్ళకి సృష్టిలో అందరూ ఒకటే గనక, ఎవరి మీద ద్వేషం ఉండదు గనక, కేవలం దుష్ట శిక్షణ కోసమే చంపి ఆ చచ్చిన వాళ్ళకు కూడా మోక్షం ఇచ్చేవాళ్ళు గనక పారిపోతున్న వాళ్ళని వదిలేశారట. ఆ రోజు నుంచి ధేనుక వనమున నమలిరి మానవుల వేళ్ల దాటి మ్రాకుల ఫలముల్. ఆ రోజు నుంచి ధేనుక వనంలో హాయిగా నిర్భయంగా మొగ ఆడ అనే తేడా లేకుండా అందరూ చేరి తాటి పళ్ళు తినడం మొదలెట్టారు. చాలా కాలం నుంచి తాటి పళ్ళు తినక వాళ్ళకి నోరంతా చవి చచ్చిపోయింది. అసలు తాటి పళ్ళే తింటలేదు ఇప్పుడు ఎవరను, తింటే పడదట, కడుపు నొప్పి అంటారు. గట్టిగా అన్నం తింటే కడుపు మంట అంటారు ఒకళ్ళు. ఇది కలియుగం అనుకోండి. హాయిగా తాటి పళ్ళు తిన్నారు. ఎందుకనంటే ధేనుక హర భక్త కామధేనువు కలుగన్, అది గొప్ప మాట. ధేనుకుణ్ణి చంపినవాడు భక్తులకు కామధేనువు. కామధేనువు దగ్గరికి వెడితే ఏ కోరిన కోరికైనా తీరుస్తుంది. భక్తుల కోరికలు తీర్చే కామధేనువు వంటి కృష్ణుడు ఉండగా ఈ పళ్ళో లెక్క అన్నారు. ఇలా అందరిని అనుగ్రహించి మీరు ఏం కోరినా నేను మాత్రం కాదనకుండా ఇస్తాను, కోరుకున్న వారికి కోరుకున్నంత, కాకపోతే కైవల్యం కోరుకోండి అని నచ్చజెప్పి కృష్ణ పరమాత్మ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చాడు. ఈ కథ అందుకే చెబుతోంది అంతరార్థం, భగవంతుడు అందరికీ అన్ని ఇస్తాడు. నీ అర్హతని బట్టి నువ్వు కోరుకుంటావు, నీ అర్హతని బట్టి ఎంత పొందాలో అంత పొందుతావు. సముద్రం దగ్గరికి వెళ్ళిన వాడు చేతులతో చేతులు నీళ్లు తెచ్చుకుంటారు కొందరు, ఇసుక తెచ్చుకుంటారు కొందరు, నత్తగొల్లలు తెచ్చుకుంటారు కొంతమంది, శంఖములు తెచ్చుకుంటారు కొందరు, జ్ఞానులు సముద్రం లోపలికెళ్ళి అగాధమైన జలరాశి నుంచి రత్నములు తెచ్చుకుంటారు. అలాగే పరమాత్ముడనే జలరాశి నుంచి ఎవరికేం కావాలో తెచ్చుకోవచ్చును. రేపు మళ్ళీ యథాప్రకారంగా 6:20 కలుద్దాం. రేపు కాళీయమర్దనం వంటి అపూర్వ గాథలు అంటే రేపు తప్పక రావలసిన రోజు. రేపని కదా అసలు అన్ని రోజులు, ఇంకా 12 రోజులు మిగిలింది. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఈ 12 రోజులు కుటుంబాన్ని విడిచిపెట్టండి. ఎప్పుడు ఉండే పనులు, ఎప్పుడు ఉండే కష్టాలుంటాయి. ఈ 12 రోజులు పరమాత్మ యొక్క చరిత్ర సంపూర్ణంగా వినండి, ఆఖరణ ఫలశ్రుతి కూడా వినండి. ఈ అపూర్వ అవకాశాన్ని మనకిచ్చిన హరిప్రసాద్ గారి కుటుంబం 10 కాలాలు చల్లగా ఉండాలని మంగళాశాసనం చేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.